రెండవ రాజులు 1వ అధ్యాయము. ఆహాబు చనిపోయిన తరువాత మోయాబు దేశం ఇశ్రాయేలు రాజ్యంపై తిరుగుబాటు చేసింది. అప్పుడే అహజ్యా షోమ్రోనులోని తన మేడగది కిటికీలో నుండి కిందపడి గాయపడ్డాడు. అప్పుడతడు దూతలను పిలిచి, మీరు ఎక్రోను దేవుడు బయల్జెబూబు దగ్గరికి వెళ్ళి ఈ గాయం మాని బాగుపడతానో లేదో కనుక్కుని రండి అని వారికి చెప్పి పంపించాడు. కాని యెహోవా దూత తిస్బీవాడైన ఏలియాతో ఇలా అన్నాడు, నీవు లేచి సమరయారాజు పంపిన దూతలను కలుసుకో. వారికిలా చెప్పు, ఎక్రోను దేవుడైన బయల్జెబూబును సంప్రదించడానికి వెళ్తున్నారా? ఇశ్రాయేలులో అసలు దేవుడనేవాడు లేడనుకున్నారా? సరే, యెహోవా ఇలా చెప్తున్నాడు, నీవు కచ్చితంగా ఎక్కిన పడుకున్న పడక దిగకుండానే చనిపోతావు. ఏలియా వారికిలా చెప్పి వెళ్ళిపోయాడు. తరువాత ఆ దూతలు రాజు దగ్గరికి తిరిగి వచ్చేశారు. రాజు, మీరు ఎందుకు తిరిగి వచ్చారు అని అడిగాడు. వారు ఇలా అన్నారు, ఒక వ్యక్తి మాకు ఎదురయ్యాడు. అతడు మాతో, మిమ్మల్ని పంపిన రాజు దగ్గరికి తిరిగి వెళ్ళండి. అతనితో ఇలా చెప్పండి, యెహోవా చెప్పేదేమిటంటే, ఎక్రోను దేవుడైన బయల్జెబూబును సంప్రదించడానికి దూతలను పంపుతున్నావా? ఇశ్రాయేలులో దేవుడు లేడనుకున్నావా? కాబట్టి నీవు ఎక్కిన మంచం ఇక దిగవు, కచ్చితంగా చనిపోతావు అని చెప్పాడు. అప్పుడు రాజు మిమ్మల్ని కలుసుకుని ఈ మాటలు చెప్పినవాడు ఎలా ఉన్నాడు అని అడిగాడు. అందుకు వారు, గొంగలి కట్టుకుని తోళ్లు నడికట్టు పెట్టుకుని ఉన్నాడు అన్నారు. అప్పుడు రాజు, ఆ వ్యక్తి తిస్బీవాడైన ఏలియానే అన్నాడు. అప్పుడు రాజు 50 మంది సైనికులతో ఒక అధికారిని ఏలియా దగ్గరికి పంపించాడు. ఏలియా ఒక కొండ మీద కూర్చుని ఉన్నాడు. ఆ అధికారి ఏలియా ఉన్న చోటికి కొండ ఎక్కి వచ్చాడు. అతడు ఏలియాతో, ఇదిగో దేవుని మనిషి, రాజు నిన్ను దిగి రమ్మంటున్నాడు అన్నాడు. అందుకు ఏలియా, నేను దేవుని మనిషినే, అయితే ఆకాశము నుండి అగ్ని కురిసి నిన్ను నీ 50 మందిని కాల్చివేస్తుంది గాక అన్నాడు. అప్పుడు ఆకాశము నుండి అగ్ని కురిసి ఆ అధికారిని అతనితో ఉన్న 50 మందిని కాల్చివేసింది. అహాజురాజు మరో 50 మంది సైనికులతో ఇంకో అధికారిని పంపించాడు. ఇతడు కూడా ఏలియాతో, ఇదిగో దేవుని మనిషి, రాజు నిన్ను త్వరగా దిగి రమ్మంటున్నాడు అన్నాడు. అందుకు ఏలియా, నేను దేవుని మనిషినే, అయితే ఆకాశము నుండి అగ్ని కురిసి నిన్ను నీ 50 మందిని కాల్చివేస్తుంది గాక అని జవాబిచ్చాడు. అప్పుడు ఆకాశము నుండి అగ్ని కురిసి ఆ అధికారిని అతనితో ఉన్న 50 మందిని కాల్చివేసింది. అయినా రాజు 3వ సారి మరో 50 మంది సైనిక బృందాన్ని పంపించాడు. వీళ్ళ అధికారి కొండపైకి వెళ్ళాడు. ఇతడు ఏలియా ఎదుట మొక్కాలిపై వంగి ప్రాధేయపూర్వకంగా, దేవుని మనిషీ, నిన్ను వేడుకుంటున్నాను, నీ దృష్టిలో నా ప్రాణాన్ని, నీ సేవకులైన ఈ 50 మంది ప్రాణాలను విలువైనవిగా ఉండని, ఇంతకు ముందు వచ్చిన 2 అధికారులను వాళ్ల సైనికులను నిజంగానే ఆకాశము నుండి దిగివచ్చిన అగ్ని కాల్చివేసింది. కాని ఇప్పుడు నా ప్రాణం నీ దృష్టికి విలువైనదిగా ఉండని అన్నాడు. అప్పుడు యెహోవా దూత ఏలియాతో, దిగి అతనితో కూడా వెళ్ళు, అతనికి భయపడకు అని చెప్పాడు. కాబట్టి ఏలియా లేచి అతనితో కూడా రాజు దగ్గరికి వెళ్ళాడు. తరువాత ఏలియా అహజ్యాతో ఇలా అన్నాడు, నీవు ఎక్రోను దేవుడైన బయల్జెబూబు దగ్గరికి దూతలను పంపించావు. ఈ సంగతులు అడిగి తెలుసుకోవడానికి ఇశ్రాయేలులో దేవుడు లేడనుకున్నావా? కాబట్టి ఇప్పుడు నీవు పండుకున్న మంచంపై నుండి దిగవు, కచ్చితంగా చనిపోతావు. ఏలియా పలికిన యెహోవా మాట ప్రకారం అహాజురాజు చనిపోయాడు. అతనికి కొడుకు లేడు. అందుచేత అతని స్థానంలో అతని సోదరుడైన యెహోరాము రాజు అయ్యాడు. యూదారాజు యెహోషాపాతు కొడుకు యెహోరాము పాలన 2వ సంవత్సరంలో ఇది జరిగింది. అహజ్యా గుర్చిన ఇతర సంగతులు ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉన్నాయి. 2వ రాజులు 10వ అధ్యాయము. అహాబుకి షోమ్రోనులో 70 మంది సంతానం ఉన్నారు. యెహూ షోమ్రోనులో ఉన్న ఇజ్రాయేలు అధిపతులకు, అక్కడి పెద్దలకు, ఆహాబు సంతానం సంరక్షకులకు ఉత్తరాలు రాసి పంపాడు. ఆ ఉత్తరంలో ఇలా రాశాడు: మీ యజమాని వారసులు మీ దగ్గరే ఉన్నారు. మీ దగ్గర రథాలు, గుర్రాలు, ఆయుధాలు ఉన్నాయి. అలాగే మీరు బలమైన ప్రాకారాలున్న పట్టణంలో ఉన్నారు. కాబట్టి ఈ ఉత్తరం మీకు అందిన వెంటనే మీ యజమాని వారసుల్లో శ్రేష్టమైన వాణ్ణి, యోగ్యుణ్ణి ఎంపిక చేసి అతన్ని తన తండ్రి సింహాసనంపై కూర్చోబెట్టండి. మీ యజమాని రాజవంశం కోసం యుద్ధం చేయండి. కాని వారు చాలా భయపడిపోయారు. ఇద్దరు రాజులు యెహోవా ఎదుట నిలవలేకపోయారు. మనమెట్లా నిలవగలం అని చెప్పుకున్నారు. అప్పుడు ఆ కుటుంబం బాధ్యతలు చూస్తున్న వ్యక్తి, పట్టణం బాధ్యతలు చూస్తున్న వ్యక్తి, పెద్దలు, ఆ పిల్లలను పెంచిన వాళ్ళు కలిసి యెహోవాకి, మేము నీ సేవకులం, మీ ఆదేశాల ప్రకారమే అన్నీ చేస్తాం, మేము ఎవర్నీ రాజుగా చేసుకోం, మీకేది మంచిగా తోస్తే అదే చెయ్యండి అని జవాబు పంపారు. అప్పుడు యెహూ రెండోసారి వాళ్ళకి ఉత్తరం రాశాడు. దానిలో, మీరు నా వైపు ఉండి నా మాట వింటే మీ యజమాని వారసుల తలలు నరికి వాటితో రేపటికల్లా ఇజ్రాయేలులో నా దగ్గరికి రండి అని రాశాడు. రాకుమారులు మొత్తం 70 మంది ఆ పట్టణం పెద్దల సంరక్షణలో ఉన్నారు. కాబట్టి ఆ ఉత్తరం అందిన తరువాత వారు ఆ 70 మందిని పట్టుకుని చంపేశారు. వాళ్ళ తలలను బుట్టల్లో ఉంచి ఇజ్రాయేలులో ఉన్న యెహూ దగ్గరికి పంపించారు. ఒక వార్తాహరుడు యెహూ దగ్గరికి వచ్చి, వారు రాకుమారుల తలలు తీసుకువచ్చారు అని చెప్పాడు. అతడు వాటిని ఉదయం వరకూ పట్టణ ద్వారం దగ్గర 2 కుప్పలుగా వేయండి అన్నాడు. ఉదయం అతడు బయటకు వచ్చి అక్కడ నిలబడి ఉన్న మనుషులను చూసి, మీరంతా నిర్దోషులు. నేను నా రాజుపై కుట్ర చేసి అతన్ని చంపేశాను. అయితే వీళ్ళనెవరు చంపారు? తన సేవకుడు ఏలియా ద్వారా యెహోవా ఆహాబు కుటుంబాన్ని గురించి పలికిన మాటలను ఆయన నెరవేర్చాడు. యెహోవా ఆహాబు కుటుంబాన్ని గురించి పలికిన మాటల్లో ఏ ఒక్కటి వ్యర్థంగా పోదని మీరు తెలుసుకోవాలి. ఈ విధంగా యెహూ ఇజ్రాయేలులో ఉన్న ఆహాబు కుటుంబ సభ్యులందరినీ, అతనితో సంబంధం ఉన్న ప్రముఖమైన వ్యక్తులను, అతనికి సన్నిహితమైన స్నేహితులను, అతని పూజారులు అందరినీ చంపివేశారు. అలాంటి వారు ఇక ఒక్కరూ లేకుండా చేశాడు. ఇది జరిగాక అతడు షొమ్రోను పట్టణానికి ప్రయాణమయ్యాడు. దారిలో అతడు గొర్రెల బొచ్చు కత్తిరివేసే ఇంటికి దగ్గరలో ఉన్నప్పుడు యూదారాజు అహజ్యా అన్నదమ్ములు ఎదురయ్యారు. యెహూ వాళ్ళను, మీరు ఎవరు అని అడిగాడు. వారు, మేము అహజ్యా అన్నదమ్ములం, మేము రాజుగారి పిల్లలను, రాణి యెజెబెలు పిల్లలను పలకరించడానికి వెళ్తున్నాం అని చెప్పారు. అతడు వాళ్లను ప్రాణాలతో పట్టుకోండి అని తన వాళ్ళను ఆదేశించాడు. దాంతో వారు అందర్నీ సజీవంగా పట్టుకుని 42 మందిని గొర్రెల బొచ్చు కత్తిరివేసే ఇంటికి దగ్గరలో ఉన్న ఒక బావి దగ్గర చంపారు. వాళ్లలో ఒక్కన్ని కూడా ప్రాణాలతో వదిలిపెట్టలేదు. అక్కడ నుండి యెహూ ముందుకు వెళ్లాడు. తనను కలుసుకోవడానికి వస్తున్న రేకాబు కొడుకు యెహూ నాదాబుని చూశాడు. అతనితో మంచి చెడు మాట్లాడి, నా హృదయం నీ విషయంలో నిజాయితీగా ఉన్నట్టు నీ హృదయం నా విషయంలో ఉందా అని అడిగాడు. దానికి యెహూ నాదాబు, ఉంది అన్నాడు. యెహూ, అలాగైతే నా చేతిలో నీ చెయ్యి వేయి అన్నాడు. యెహూ నాదాబు యెహూ చేతిలో తన చెయ్యి వేశాడు. యెహూ అతన్ని తన రథం మీద ఎక్కించుకున్నాడు. యెహూ అతనితో, యెహోవా కోసం నాకు ఎంత ఉత్సాహం ఉందో చూద్దువు గాని రా అన్నాడు. తన రథంలో అతన్ని కూర్చోబెట్టాడు. అతడు షొమ్రోను చేరుకుని అక్కడ ఆహాబుకు చెందిన మిగిలిన రాజవంశీకులందరినీ చంపివేశాడు. యెహోవా ఏలియాకు చెప్పిన మాట నెరవేర్చాడు. ఆ తరువాత యెహూ ప్రజలందరినీ సమకూర్చాడు. వారితో, ఆహాబు బయలుదేవతకి స్వల్పంగానే సేవ చేశాడు, కాని యెహూ ఎంత గొప్ప సేవ చేయబోతున్నాడు. కాబట్టి బయలుదేవుడి ప్రవక్తలందరినీ, ఆరాధకులందరినీ, పూజారులందరినీ నా దగ్గరికి పిలుచుకురండి. బయలుదేవుడికి ఒక మహాబలి చేయబోతున్నాను. కాబట్టి ఎవరూ రాకుండా ఉండిపోకూడదు. అలా రాని వాణ్ణి నేను బతకనివ్వను అన్నాడు. బయలు ఆరాధకులందరినీ చంపాలనే ఉద్దేశ్యంతో యెహూ ఈ మోసపూరితమైన ప్రకటన చేశాడు. ఇంకా యెహూ, బయలు దేవుడికి ఒక ప్రత్యేకమైన పండగ జరగబోతున్నదని ప్రకటించండి అన్నాడు. అతని సేవకులు ఆ విధంగానే ప్రకటించారు. యెహూ ఇశ్రాయేలు దేశం అన్ని ప్రాంతాల్లో ఈ ప్రకటన చేయించాడు. బయలు ఆరాధకులందరూ తరలివచ్చారు. అక్కడికి రానివాడు అంటూ ఎవడూ లేడు. వాళ్ళంతా బయలు గుడిలో ప్రవేశించారు. ఆ పక్క నుండి ఈ పక్క వరకు ఎక్కడా ఖాళీ లేకుండా గుడి కిక్కిరిసిపోయింది. అక్కడ పూజారుల దుస్తులను దాచే అధికారిని యెహూ పిలిపించి, బయలు ఆరాధకులందరికీ ప్రత్యేక దుస్తులు తీసుకురా అని చెప్పాడు. అతడు ఆ దుస్తులను బయటకు తీసి తెప్పించాడు. తరువాత యెహూ, రేకాబు కొడుకు యెహోనాదాబు బయలుదేవుడి గుడిలో ప్రవేశించారు. అప్పుడు యెహూ, బాగా వెదకండి, బయలుదేవుడి ఆరాధకులు తప్ప ఇక్కడ యెహోవా సేవకులు ఎవరూ ఉండకుండా జాగ్రత్త పడండి అంటూ బయలుదేవుడి ఆరాధకులను ఆదేశించాడు. అప్పుడు వాళ్ళంతా అర్పణలు దహనబలులు చెల్లించడానికి లోపలికి వెళ్లారు. యెహూ తన మనుషుల్లో 80 మందిని ఎంపిక చేసి వాళ్లను బయట నిలబెట్టాడు. వాళ్లతో, నేను మీ చేతికి అప్పగించిన వాళ్ళను ఎవర్నీ తప్పించుకుని పోనివ్వద్దు. అలా ఎవడైనా తప్పించుకుంటే వాడి ప్రాణానికి బదులుగా వాడు తప్పించుకోవడానికి కారణమైన వాడి ప్రాణం తీసుకుంటాను అని చెప్పాడు. దహనబలు అర్పించడం ముగిసిన తరువాత యెహూ అక్కడ కాపలా వాళ్లతోనూ అధికారులతోనూ, లోపలికి వెళ్లి అందర్నీ చంపేయండి, ఏ ఒక్కడూ బయటికి రావడానికి వీల్లేదు అన్నాడు. వారు కత్తులతో అందర్నీ హతమార్చారు. కాపలా వాళ్ళు అధికారులు వాళ్లను బయటకు విసిరేసి బయలుదేవుడి గర్భగుడిలోకి వెళ్లారు. అక్కడ పవిత్రంగా ఎంచే బయలుదేవుడి స్తంభాలను బయటకు లాక్కొచ్చి తగలబెట్టారు. వారు బయలుదేవుడి విగ్రహాన్ని పగలగొట్టి గుడిని ధ్వంసం చేశారు. ఆ గుడిని చెత్తకుప్పలా చేశారు. అది ఈరోజు వరకు అలాగే ఉంది. ఈ విధంగా యెహూ బయలుదేవుణ్ణి ఇశ్రాయేలులో లేకుండా నాశనం చేశాడు. కాని బేతేలు, దాను అనే స్థలాల్లో బంగారు దూడలను ప్రతిష్ఠించి వాటిని పూజించడానికి ప్రేరేపించి ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయడానికి కారకుడైన నెబాతు కొడుకు యరోబాము వలె యెహూ కూడా ఆ బంగారు దూడలను పూజించడం మానలేదు. కాబట్టి యెహోవా యెహూతో, ఆహాబు కుటుంబం విషయంలో నీవు నా హృదయములో ఉన్నదే చేసి నా దృష్టికి న్యాయమైనది చేశావు, కాబట్టి నీ సంతానం 4వ తరం వరకూ ఇశ్రాయేలును పరిపాలిస్తారు అని చెప్పాడు. అయితే యెహూ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర ప్రకారం పూర్ణ హృదయముతో జీవించడములో ఎలాంటి శ్రద్ధ చూపించలేదు. ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయడానికి కారకుడైన యరోబాము చేసిన పాపాలను వదిలిపెట్టలేదు. ఆ రోజుల్లో యెహోవా ఇశ్రాయేలు రాజ్యాన్ని తగ్గించడం మొదలుపెట్టాడు. హజాయేలు ఇశ్రాయేలు సరిహద్దుల్లో యొర్దాను నదికి తూర్పుగా ఉన్న ప్రాంతంలో వాళ్ళను ఓడించాడు. గిలాదు ప్రాంతం అర్నోను లోయలోని అరోయేరు నుండి గాదు, రూబేను, మనిషే గోత్రాల ప్రజలు నివసించిన గిలాదు, బాషాను ప్రాంతాల్లో వాళ్ళను హజాయేలు ఓడించాడు. యెహూ చేసిన మిగిలిన పనులు, అతన్ని గూర్చిన మిగతా విషయాలు, అతని శూరత్వం గూర్చిన విషయాలు ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంచారు. తరువాత యెహూ తన పూర్వీకులతో నిద్రించాడు. అతన్ని షోమ్రోనులో సమాధి చేశారు. అతని కొడుకు యెహూయాహాజు అతని స్థానంలో రాజు అయ్యాడు. యెహూ షోమ్రోనులో ఇశ్రాయేలును 28 పరిపాలించాడు. 2వ రాజులు 11వ అధ్యాయము. అహజ్యా తల్లి అతల్యాకి తన కొడుకు చనిపోయాడని తెలిసింది. అప్పుడు ఆమె రాకుమారులందరినీ హతమార్చింది. యెహోరాము రాజకూతురు అహజ్యాకి సోదరి అయినా యెహోషెబ అహజ్యా కొడుకుల్లో ఒకడైన యోవాషును హతమైన రాకుమారులతో కూడా చావకుండా వేరుచేసి అతని ఆయాతో సహా అతన్ని దాచిపెట్టింది. ఆమె వారిని పడకగదిలో అతల్యా కంటపడకుండా ఉంచింది. దేశాన్ని అతల్యా పరిపాలిస్తూ ఉన్నప్పుడు 6 సంవత్సరాలు యెహోవా మందిరంలో రహస్యంగా అతన్ని దాచి ఉంచారు. 7వ సంవత్సరంలో యాజకుడైన యెహూయూదా కాపలాదారులపైన కెరీతీయులు అని పిలిచే సంరక్షకులపైన ఉండే అనేక మంది శతాధిపతులను పిలిపించాడు. వారు వచ్చినప్పుడు వాళ్ళను యెహోవా మందిరంలోకి తీసుకు వెళ్ళాడు. అతడు వాళ్ళతో ఒప్పందం చేసుకుని యెహోవా మందిరంలో వాళ్ళతో ఒక ప్రమాణం చేయించాడు. ఆ తరువాత వాళ్లకు యువరాజును చూపించాడు. వాళ్ళతో ఇలా అన్నాడు, మీరు చేయాల్సిందేమిటంటే మీలో విశ్రాంతి దినం పరిచర్య కోసం వచ్చేవారు మూడు బృందాలై ఒక బృందం రాజు ఇంటికి కాపలాగా ఉండాలి, మరో బృందం సూర్ గుమ్మం దగ్గర, మరో బృందం మందిరం వెనక ఉన్న ద్వారం దగ్గర ఉండాలి. ఇలా మీరు మందిరాన్ని భద్రపరచాలి. ఇక విశ్రాంతి దినం పరిచర్య లేని వారు రెండు బృందాలుగా రాజు ఉన్న యెహోవా మందిరానికి కాపలా కాయాలి. మీలో ప్రతి ఒక్కరూ చేతిలో ఆయుధాలు పట్టి రాజు చుట్టూ కంచెలా ఉండాలి. ఎవడైనా మీ పంక్తుల్లోకి చొచ్చుకుని వస్తే వాణ్ణి చంపేయండి. రాజు ఇంట బయట సంచరిస్తున్నప్పుడు మీరు అతని దగ్గర ఉండాలి. యాజకుడైన యెహోయాదా శతాధిపతులకు ఇచ్చిన ఆదేశాలను వారు తూచా తప్పకుండా పాటించారు. ప్రతి ఒక్కరూ తన మనుషులను తీసుకుని యాజకుడైన యెహోయాదా దగ్గరికి వచ్చారు. పరిచర్య చేసేవాళ్ళు, విశ్రాంతి దినం పరిచర్యను ఆపివేసిన వాళ్ళు వారిలో ఉన్నారు. యాజకుడైన యెహోయాదా యెహోవా మందిరంలో ఉన్న దావీదు ఈటెలను, డాళ్ళని శతాధిపతులకు అందించాడు. కాబట్టి కాపలా కాసేవారు తమ చేతుల్లో ఆయుధాలతో నిలిచారు. వారు రాజు చుట్టూ మందిరం కుడివైపు నుండి ఎడమవైపు వరకు మందిరానికి బలిపీఠం వేదికకి సమీపంలో నిలబడ్డారు. అప్పుడు యెహోయాదా యువరాజు యోవాషును బయటకు తీసుకువచ్చాడు. అతని తలపై కిరీటం పెట్టారు. అతని చేతుల్లో ధర్మశాస్త్ర ప్రతిని ఉంచారు. తరువాత వారు అతనికి పట్టాభిషేకం చేశారు. అంతా చప్పట్లు కొట్టి రాజు చిరకాలం జీవించాలి అంటూ నినాదాలు చేశారు. కాపలా కాసేవాళ్ళు ఇంకా ప్రజలందరూ చేస్తున్న శబ్దాలు అతల్యాకు వినిపించాయి. అప్పుడు ఆమె యెహోవా మందిరం దగ్గర ఉన్న ప్రజల దగ్గరికి వచ్చింది. రాజు సంప్రదాయ పద్ధతిలో స్తంభం పక్కన నిలబడి ఉండడము, అధికారులు బూరల ఊదేవాళ్ళు రాజు దగ్గర నిలబడి ఉండటము చూసింది. దేశ ప్రజలందరూ బూరలు ఊదుతూ సంబరాల్లో మునిగి ఉండడం చూసింది. అప్పుడామె తన బట్టలు చించుకుని రాజద్రోహం రాజద్రోహం అంటూ కేకలు పెట్టింది. అప్పుడు యాజకుడైన యెహోయాదా సైన్యంలోని శతాధిపతులకు ఇలా ఆజ్ఞ ఇచ్చాడు, ఆమెను సైనికుల వరుసలో నుండి బయటకు తీసుకురండి. ఆమె సహాయకులెవరైనా ఆమెతో వస్తే వాళ్లను కత్తితో చంపండి. అతడు అంతకుముందు యెహోవా మందిరములో ఆమెను చంపవద్దు అని వాళ్ళను ఆదేశించాడు. కాబట్టి వారు ఆమెకు దారి ఇచ్చారు. రాజగృహంలోకి గుర్రాలు వచ్చే దారి గుండా ఆమెను పోనిచ్చారు. ఆమె బయటకు రాగానే ఆమెను పట్టుకుని చంపేశారు. అప్పుడు యెహోయాదా ప్రజలు యెహోవాకు చెందినవారు అంటూ దేవుని పేర రాజుతో ప్రజలతో నిబంధన చేయించాడు. అలాగే రాజుకి ప్రజలకి మధ్య ఒక నిబంధన చేయించాడు. కాబట్టి దేశంలోని ప్రజలంతా బయలుదేవుడి గుడికి వెళ్లారు. దాన్ని ధ్వంసం చేశారు. బయలుగుడిలో బలిపీఠం వేదికలను విగ్రహాలను నేలమట్టం చేశారు. బయలుదేవుడికి పూజారి అయిన మత్తాను అనేవాణ్ణి బలిపీఠం ఎదుట చంపివేశారు. అప్పుడు యాజకుడైన యెహోయాదా యెహోవా మందిరాన్ని కాపలా కాయడానికి మనుషులను నియమించాడు. యెహోయాదా శతాధిపతులను, వారు యెహోవా మందిరంలో ఉన్న రాజుకు కావలిగా ఉన్న వారి ద్వారం గుండా రాజగృహానికి తీసుకువచ్చారు. అప్పుడు రాజు సింహాసనంపై కూర్చున్నాడు. కావలివారు అతల్యాను రాజగృహం దగ్గర కత్తితో చంపారు. చంపిన తరువాత పట్టణం అంతా ప్రశాంతంగా ఉంది. దేశంలో ప్రజలంతా సంతోషించారు. యోవాషు పరిపాలన ప్రారంభమైనప్పుడు అతని వయస్సు 7 ఏళ్ళు. 2 రాజులు 12వ అధ్యాయము. యెహూ పరిపాలన 7వ సంవత్సరంలో యోవాషు తన పరిపాలన మొదలుపెట్టి యెరూషలేములో 40 సంవత్సరాలు పాలించాడు. అతని తల్లి బెయేర్షెబా ప్రాంతానికి చెందిన జెబ్యా. యోవాషుకు యాజకుడైన యెహోయాదా మార్గదర్శకుడుగా ఉన్నంతకాలము అతడు యెహోవా దృష్టిలో యోగ్యంగానే ప్రవర్తించాడు. అయితే పూజాస్థలాలను తీసివేయలేదు. ప్రజలు ఇంకా అలాంటి చోట్ల బలులు అర్పిస్తూ ధూపం వేస్తూ వచ్చారు. యోవాషు యాజకులతో ఇలా అన్నాడు, యెహోవా మందిరములోకి తెచ్చే ప్రతిష్ఠిత వస్తువుల వల్ల వచ్చే డబ్బును యెహోవా మందిరంలోకి తేవాలి. ప్రతి మనిషి చెల్లించే పన్ను మొత్తాన్ని ప్రతి మనిషి యెహోవా ప్రేరణ మూలముగా తన హృదయంలో నిర్ణయించుకుని ఆలయం పని కోసం చెల్లించిన డబ్బును తేవాలి. యాజకులు ప్రజలు కట్టిన ఆ పన్ను మొత్తాన్ని సేకరించాలి. మందిరం మరమ్మత్తు పని కోసం ఆ డబ్బు వినియోగిస్తూ మందిరాన్ని మంచి స్థితిలో ఉంచాలి. అయితే యోవాషు పరిపాలనలో 23వ సంవత్సరం దాకా యాజకులు మందిరం మరమ్మత్తులను చేపట్టనే లేదు. అప్పుడు యోవాషు యాజకుడైన యెహోయాదాను మిగిలిన యాజకులను పిలిపించి, మందిరంలో శిథిలమైన భాగాలను మీరెందుకు బాగు చేయలేదు? ఇకపై పన్ను చెల్లించే వారి దగ్గర డబ్బు తీసుకోకండి. మందిరం మరమ్మత్తుల కోసం ఇంతవరకు సేకరించిన మొత్తాన్ని ఆ పని చేసేవారికే అప్పగించండి అని ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి యాజకులు మందిరం మరమ్మత్తు పనులు వారు చూడడం లేదు గనుక ఇకపై ప్రజల దగ్గర డబ్బు తీసుకోవడం మానుకున్నారు. యాజకుడు యెహోయాదా ఒక పెట్టె తెచ్చి దాని మూతకు కన్నం పెట్టి బలిపీఠం పక్కన అంటే ఆలయంలో ప్రవేశించే వారికి కుడివైపుగా దాన్ని ఉంచాడు. మందిరంలోకి ప్రజలు తెచ్చే డబ్బంతా ద్వారపాలకులైన యాజకులు అందులో వేశారు. పెట్టె నిండిపోయిన ప్రతిసారీ రాజు కార్యదర్శి ప్రధాన యాజకుడు వచ్చి యెహోవా ఆలయంలోని డబ్బు లెక్క చూసి సంచుల్లో ఉంచారు. తరువాత వారు ఆ డబ్బును తూచి యెహోవా మందిరము వ్యవహారాలు చూసుకునే వారికి ఇచ్చారు. వారు యెహోవా మందిరం మరమ్మత్తు పనిచేసే వడ్రంగులకు, కట్టే పనివారికి ఆ డబ్బు ఇచ్చారు. ఇంకా తాపీ పని వాళ్ళకి, రాళ్లు చెక్కేవారికి యెహోవా మందిరం మరమ్మత్తుకే కలప, చెక్కిన రాళ్ళు కొనడానికి, ఇంకా మందిరం బాగు చేయడానికి అయ్యే ఖర్చు కోసం ఆ డబ్బు ఇస్తూ వచ్చారు. యెహోవా మందిరం కోసం వెండి పాత్రల కోసం గాని కత్తెరలు, గిన్నెలు, బాకాలు, బంగారు, వెండి వస్తువులు మొదలైన వాటి కోసం గాని ఆ డబ్బు వాడలేదు. కేవలం యెహోవా మందిరాన్ని మరమ్మత్తు పనిచేసేవారికి మాత్రమే ఆ డబ్బు ఇచ్చారు. మరమ్మత్తుల కోసం ఆ డబ్బు తమ దగ్గర ఉంచి పనివారికి ఇస్తూ ఉండేవారు. నమ్మకస్తులు గనక ఎవరూ వారిని లెక్క అడగలేదు. అపరాధ పరిహార బలుల మూలంగా, పాప పరిహార బలుల మూలంగా జమ అయిన డబ్బు యెహోవా మందిరానికి ఉపయోగించాలి, ఎందుకంటే అది యాజకులది అంటూ తరువాత సిరియారాజు హజాయేలు గాతు పట్టణంపై దాడి చేసి దాన్ని వశపరుచుకున్న తరువాత అతడు యెరూషలేము మీదికి రావాలని ఉన్నాడు. యూదారాజు యోవాషు తన పూర్వీకులైన యెహోషాపాతు, యెహోరాము, అహజ్యా మొదలైన యూదారాజులు యెహోవాకు ప్రతిష్ఠించిన పవిత్ర వస్తువులను, తాను ప్రతిష్ఠించిన వస్తువులను, యెహోవా మందిరం గిడ్డంగుల్లో రాజభవనంలో కనిపించిన బంగారమంతా పోగుచేసి సిరియారాజు హజాయేలుకు పంపాడు. అప్పుడు హజాయేలు యెరూషలేము నుండి వెళ్లిపోయాడు. యోవాషు గురించిన మిగతా విషయాలు, అతని ఇతర కార్యాలను గుచ్చి యూదారాజుల వృత్తాంత గ్రంథంలో రాసి ఉన్నాయి కదా. అతని సేవకులు లేచి కుట్ర చేసి సిల్లాకు దిగి వెళ్లే దారిలో మిల్లో అనే పేరున్న అంతఃపురములో యోవాషును చంపారు. షిమాతు కొడుకు యోజాకారు, షోమేరు కొడుకు యెహోజాబాదు అనే అతని సేవకులు అతనిపై దాడి చెయ్యగా అతడు మరణించాడు. ప్రజలు దావీదుపురంలో అతని పూర్వీకుల సమాధిలో అతన్ని పాతిపెట్టారు. అతని కుమారుడు అమజ్యా అతని స్థానంలో రాజయ్యాడు. 2వ రాజులు 13వ అధ్యాయము. యూదారాజు అహజ్యా కుమారుడు యోవాషు పరిపాలన 23వ సంవత్సరంలో యహూ కుమారుడు యెహోయాహాజు షోమ్రోనులో ఇస్రాయేలుపై తన పరిపాలన మొదలుపెట్టాడు. అతడు 15 సంవత్సరాలు ఏలాడు. ఇతడు ఇస్రాయేలు వారు పాపం చేయడానికి కారకుడైన నెబాతు కుమారుడైన యరోబాము పాపాలను వదలకుండా అనుసరిస్తూ యెహోవా దృష్టిలో దుర్మార్గంగా ప్రవర్తించాడు. కాబట్టి యెహోవా కోపం ఇస్రాయేలు వారిపై రగులుకుంది. ఆయన సిరియారాజు హజాయేలు కాలంలోనూ, హజాయేలు కుమారుడు బెన్హదదు కాలంలోనూ ఇస్రాయేలు వారిని వారి వశం చేశాడు. అయితే యెహోయాహాజు యెహోవాను వేడుకున్నప్పుడు యెహోవా సిరియారాజు మూలంగా బాధలు పడుతున్న ఇశ్రాయేలు వారిని కనికరించి అతని మనవి అంగీకరించాడు. ఎలాగంటే యెహోవా ఇశ్రాయేలు వారికి ఒక రక్షకుణ్ణి ఇచ్చాడు. అతని మూలంగా ఇశ్రాయేలు వారు సిరియావారి వశంలో నుండి తప్పించుకుని మునుపటిలాగానే తమ సొంత పల్లెల్లో కాపురం ఉన్నారు. అయినా ఇశ్రాయేలు వారు పాపం చేయడానికి కారణభూతుడైన యరొబాము కుటుంబీకులు చేసిన పాపాలనే వారు కూడా వదలకుండా అనుసరించారు. ఆ దేవతా స్తంభాలు షొమ్రోనులో అలానే నిలిచి ఉన్నాయి. అశ్వికులు 50 మంది, రథాలు 10, కాల్బలం 10,000 మంది మాత్రమే యెహోయాహాజు దగ్గర మిగిలారు. మిగిలిన వారిని సిరియారాజు తుర్పారబట్టిన పొట్టులాగా నాశనం చేశాడు. యెహోయాహాజు గురించిన మిగతా విషయాలు, అతడు చేసిన మిగతా పనులు, అతడు చూపిన పరాక్రమం ఇశ్రాయేలు రాజుల వృత్తాంత గ్రంథంలో రాసి ఉంది కదా. యెహోయాహాజు తన పూర్వీకులతో కన్నుమూశాడు. అతన్ని షోమ్రోనులో పాతిపెట్టారు. అతని కుమారుడు యెహోయాషు అతని స్థానంలో రాజయ్యాడు. యూదారాజు యోవాషు పరిపాలన 37వ సంవత్సరాన యెహోయాహాజు కుమారుడు యెహోయాషు షోమ్రోనులో ఇశ్రాయేలుపై పరిపాలన మొదలుపెట్టి 16 సంవత్సరాలు ఏలాడు. ఇతడు కూడా ఇశ్రాయేలు వారు పాపం చేయడానికి కారణభూతుడైన నెబాతు కుమారుడు యరొబాము చేసిన పాపాలను వదలకుండా వాటినే అనుసరిస్తూ యెహోవా దృష్టికి దుర్మార్గంగా ప్రవర్తించాడు. యెహోయాషు చేసిన మిగతా పనులు, అతని చర్యలన్నిటి గురించి యూదారాజు అమజ్యాతో యుద్ధమాడినప్పుడు అతడు కనుపరిచిన పరాక్రమం గురించి ఇశ్రాయేలు రాజుల వృత్తాంత గ్రంథములో రాసి ఉంది కదా. యెహోయాషు తన పూర్వీకులతో కన్నుమూసిన తరువాత అతని సింహాసనంపై యరొబాము ఆసీనుడయ్యాడు. యెహోయాషును షొమ్రోనులో ఇశ్రాయేలు రాజుల సమాధిలో పాతిపెట్టారు. ఎలీషా మరణాంతక వ్యాధి బారిన పడ్డాడు. ఇశ్రాయేలు రాజు యెహోయాషు అతని దగ్గరికి వచ్చి అతన్ని చూసి కన్నీరు కారుస్తూ, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు ప్రజలకు రథం అశ్వికదళం నువ్వే కదా అని విలపించాడు. అప్పుడు ఎలీషా విల్లంబులు తీసుకురా అని అతనితో చెప్పాడు. అతడు అలానే చేశాడు. నీ చెయ్యి విల్లుపై వెయ్యి అని అతడు ఇశ్రాయేలు రాజుతో చెప్పాడు. అతడు తన చెయ్యి విల్లుపై ఉంచాడు. ఎలీషా రాజు చేతుల మీద తన చేతులు పెట్టి తూర్పు వైపు కిటికీ తెరువు అన్నాడు. రాజు అలానే చేశాడు. అప్పుడు ఎలీషా బాణం వెయ్యి అని చెప్పగా అతడు బాణం వేశాడు. అతడు, ఇది యెహోవా రక్షణ బాణం, సిరియనుల చేతిలో నుండి మిమ్మల్ని రక్షించే బాణం. సిరియనులు నాశనమయ్యేలా నీవు ఆపేకులో వారిని హతమారుస్తావు అని చెప్పాడు. ఈసారి ఎలీషా బాణాలు పట్టుకో అని చెప్పగా అతడు పట్టుకున్నాడు. అప్పుడు ఎలీషా ఇశ్రాయేలు రాజుతో నేలను కొట్టు అన్నాడు. అతడు 3 సార్లు కొట్టి ఊరుకున్నాడు. అది చూసి దైవసేవకుడు అతనిపై మండిపడి, నీవు 5-6 సార్లు కొట్టి ఉంటే సిరియనులు నాశనమయ్యేదాకా నీవు వారిని నిర్మూలం చేసి ఉండేవాడివి. అయితే ఇప్పుడు 3 సార్లు మాత్రమే సిరియనులను ఓడిస్తావు అని చెప్పాడు. తరువాత ఎలీషా చనిపోయాడు. వారు అతన్ని సమాధిలో పెట్టారు. 1 సంవత్సరం తరువాత మోయాబీ దోపిడీదారుల గుంపులు దేశంపై దండెత్తారు. కొందరు ఒక శవాన్ని పాతిపెడుతూ శత్రు సైన్యానికి భయపడి ఆ శవాన్ని ఎలీషా సమాధిలో పెట్టారు. సమాధిలో దింపిన ఆ మృతదేహం ఎలీషా ఎముకలు తగలగానే తిరిగి బతికి అతడు తన కాళ్ళపై నిలబడ్డాడు. యెహోయాహాజు కాలమంతా సిరియారాజు హజాయేలు ఇశ్రాయేలు వారిని బాధించాడు. అయితే యెహోవా వారిపై జాలిపడి దయచూపి అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను బట్టి వారిపై శ్రద్ధ చూపి వారిని నాశనం చేయడానికి ఇష్టపడలేదు. ఇప్పటికీ తన సముఖంలో నుండి వారిని వెళ్లగొట్టలేదు. సిరియారాజు హజాయేలు చనిపోగా అతని కుమారుడు బెన్హదదు అతనికి స్థానములో రాజయ్యాడు. యెహోయాహాజు కొడుకు యెహోయాషు హజాయేలు కొడుకు బెన్హదదు తన తండ్రి యెహోయాహాజు చేతిలో నుండి యుద్ధంలో స్వాధీనం చేసుకున్న పట్టణాలను తిరిగి వశపరుచుకున్నాడు. యెహోయాషు అతన్ని 3 సార్లు జయించి ఇశ్రాయేలు నగరాలను తిరిగి వశపరుచుకున్నాడు. 2వ రాజులు 14వ అధ్యాయము. యెహోయాహాజు కొడుకు యెహోయాషు ఇశ్రాయేలుకు రాజుగా ఉన్న 2వ సంవత్సరములో యోవాషు కొడుకు అమజ్యా యూదాకు రాజయ్యాడు. అతడు రాజైనప్పుడు అతని వయస్సు 25 సంవత్సరాలు. అతడు యెరూషలేములో 29 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు. అతని తల్లి యెరూషలేము నివాసి యెహోయద్దాను. ఇతడు తన పూర్వీకుడైన దావీదు చేసినట్టు పూర్తిగా చేయకపోయినా యెహోవా దృష్టిలో నీతి గలవాడిగా ఉండి అన్ని విషయాల్లోనూ తన తండ్రి యోవాషు చేసినట్టు చేశాడు. అయితే అతడు ఉన్నత స్థలాలను పడగొట్టలేదు. ప్రజలు ఇంకా ఉన్నత స్థలాల్లో బలులర్పిస్తూ ధూపం వేయడం కొనసాగిస్తూనే ఉన్నారు. రాజ్యంలో తాను రాజుగా స్థిరపడిన తరువాత రాజైన తన తండ్రిని చంపిన తన సేవకులను అతడు హతం చేయించాడు. అయితే కొడుకులు చేసిన నేరాన్ని బట్టి తండ్రులకు మరణశిక్ష విధించకూడదు. తండ్రుల నేరాన్ని బట్టి కొడుకులకు మరణశిక్ష విధించకూడదు. ఎవరి పాపాన్ని బట్టి వారే మరణశిక్ష పొందాలి అని మోషేకు యెహోవా రాసి ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞను బట్టి ఆ హంతకుల పిల్లలను అతడు హతం చేయలేదు. ఇంకా అతడు ఉప్పులోయలో యుద్ధం చేసి ఎదోమీయుల్లో 10,000 మందిని హతం చేసి సెలా అనే పట్టణాన్ని జయించి దానికి యొక్తాయేలు అని పేరు పెట్టాడు. ఈ రోజు వరకు దానికి అదే పేరు. అప్పుడు అమజ్యా ఇశ్రాయేలు రాజు యెహూకు పుట్టిన యెహోయాహాజు కొడుకు యెహోయాషు దగ్గరికి వార్తాహరులను పంపి మనం ముఖాముఖి యుద్ధం చేద్దాంరా అన్నాడు. ఇశ్రాయేలు రాజు యెహోయాషు యూదారాజు అమజ్యాకు ఇలా చెప్పి పంపాడు. లెబనోనులో ఉన్న ముళ్ళ చెట్టొకటి నీ కూతుర్ని నా కొడుక్కి ఇవ్వు అని లెబనోనులో ఉన్న దేవదారు వృక్షానికి కబురు పంపిందట. అంతలోనే లెబనోనులో ఉన్న అడవి మృగం ఒకటి వచ్చి ఆ ముళ్ళ చెట్టును తొక్కేసింది. నీవు ఎదోమీయులను హతమార్చిన కారణంగా హృదయంలో మిడిసిపడుతున్నావు. నీకు కలిగిన విజయాన్ని బట్టి అతిశయపడు గాని నీ ఇంటి దగ్గరే ఉండు. నీవు మాత్రమే కాకుండా నీతోబాటు యూదావారు కూడా నాశనం కావడానికి నీవు ఎందుకు కారణం కావాలి? అమజ్యా ఆ మాట వినలేదు. ఇశ్రాయేలు రాజు యెహోయాషు బయలుదేరి యూదాకు సంబంధించిన బెత్సెమెషు పట్టణం దగ్గర యూదారాజు అమజ్యాతో ముఖాముఖి తలపడ్డాడు. యూదావారు ఇశ్రాయేలు వాళ్లతో యుద్ధములో ఓడిపోయి అందరూ తమ గుడారాలకు పారిపోయారు. ఇంకా అహజ్యాకు పుట్టిన యోవాషు కొడుకు అమజ్యా అనే యూదారాజును ఇశ్రాయేలు రాజైన యెహూయాషు బెత్సెమెషు దగ్గర పట్టుకుని యెరూషలేముకు వచ్చి ఎఫ్రాయిము గుమ్మం మొదలు మూలగుమ్మం వరకు యెరూషలేము ప్రాకారం గోడలను 400 మూరల పొడుగున పడగొట్టాడు. ఇంకా యెహోవా మందిరములో రాజనగరంలో కనబడిన వెండి బంగారు పాత్రలన్నీ బందీలను కూడా తీసుకుని షొమ్రోనుకు వచ్చాడు. యెహోయాషు చేసిన ఇతర పనుల గురించి అతని పరక్రమాన్ని గురించి యూదారాజు అమజ్యాతో అతడు చేసిన యుద్ధం గురించి ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది. యెహోయాషు చనిపోయినప్పుడు అతని పూర్వీకులతో బాటు షొమ్రోనులో ఇశ్రాయేలు రాజుల సమాధిలో పాతిపెట్టారు. ఆ తరువాత అతని కొడుకు యరోబాము అతని స్థానములో రాజయ్యాడు. యూదారాజు యోవాషు కొడుకు అమజ్యా ఇశ్రాయేలు రాజు యెహోయాహాజు కొడుకు అయిన యెహోయాషు చనిపోయిన తరువాత 15 జీవించాడు. అమజ్యా చేసిన ఇతర పనుల గురించి యూదారాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది. ప్రజలు యెరూషలేములో అతని మీద కుట్ర చేయగా అతడు లాకీషు పట్టణానికి పారిపోయాడు. కాని వారు అతని వెంట కొందరిని లాకీషుకు పంపారు. వారు అక్కడ అతన్ని చంపి గుర్రాల మీద అతని శవాన్ని యెరూషలేముకు తెప్పించి దావీదు పట్టణంలో అతని పూర్వీకుల సమాధిలో పాతిపెట్టారు. అప్పుడు యూదా ప్రజలు 16 వయసు ఉన్న అజరియాను అతని తండ్రి అమజ్యాకు బదులుగా పట్టాభిషేకం చేశారు. ఇతడు రాజైన తన తండ్రి తన పూర్వీకులతో పాటు చనిపోయిన తరువాత ఏలతు అనే పట్టణాన్ని చక్కగా కట్టించి యూదా వాళ్లకు దాన్ని మళ్లీ అప్పగించాడు. యూదారాజు యోవాషు కొడుకు అమజ్యా పరిపాలనలో 15 ఇశ్రాయేలు రాజు యెహోయాషు కొడుకు యరోబాము షొమ్రోనులో పరిపాలన ఆరంభించి 41 రాజుగా ఉన్నాడు. ఇతడు కూడా ఇశ్రాయేలు వారు పాపం చేయడానికి కారకుడైన నెబాతు కొడుకు యరోబాము చేసిన పాపాలు విడిచిపెట్టకుండా వాటినే అనుసరించి యెహోవా దృష్టిలో చెడుతనం జరిగించాడు. ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా గత్హేపెరు ఊరివాడైన అమిత్తయకు పుట్టిన తన సేవకుడు యోనా అనే ప్రవక్త ద్వారా చెప్పిన మాట చెప్పున ఇతడు హామాతుకు వెళ్లే దారి మొదలుకొని అరాబా సముద్రం వరకూ ఇశ్రాయేలు వాళ్ళ సరిహద్దును మళ్లీ స్వాధీనం చేసుకున్నాడు. దాసులుగాని స్వతంత్రులుగాని ఇశ్రాయేలు వాళ్లకు సహాయం చేయడానికి ఎవ్వరూ లేరు. కాబట్టి యెహోవా ఇశ్రాయేలు వారు పడిన బాధ ఎంతో ఘోరమైనదిగా ఎంచాడు. ఇశ్రాయేలు అనే పేరు ఆకాశం కింద నుంచి తుడిచివెయ్యనని యెహోవా చెప్పాడు. గనుక యెహోయాషు కొడుకు యరోబాము ద్వారా వాళ్ళను రక్షించాడు. యరోబాము చేసిన ఇతర పనుల గురించి, అతడు చేసిన దానంతటి గురించి, అతని పరాక్రమం గురించి, అతడు చేసిన యుద్ధం గురించి, దమస్కు పట్టణాన్ని యూదావాళ్లకు ఉన్న హామాతు పట్టణాన్ని ఇశ్రాయేలు కోసం అతడు మళ్లీ జయించిన సంగతిని గురించి ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది. యరోబాము తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులతోబాటు చనిపోయిన తరువాత అతని కొడుకు జకరియా అతని స్థానంలో రాజయ్యాడు. 2 రాజులు 15వ అధ్యాయము. ఇశ్రాయేలు రాజు యరోబాము పరిపాలనలో 23వ సంవత్సరంలో యూదారాజు అమజ్యా కొడుకు అజర్యా పరిపాలన ఆరంభించాడు. అతడు 16 సంవత్సరాల వయస్సులో పరిపాలన ఆరంభించి యెరూషలేములో 52 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు. అతని తల్లి యెరూషలేము నివాసి యకొల్యా. ఇతడు తన తండ్రి అమజ్యా చేసినట్టు చేసి యెహోవా దృష్టిలో నీతిగా ప్రవర్తించాడు. అయితే అతడు ఉన్నత స్థలాలను మాత్రం నాశనం చేయలేదు. ఉన్నత స్థలాల్లో ప్రజలు ఇంకా బలులు అర్పిస్తూ ధూపం వేస్తూనే ఉన్నారు. యెహోవా ఈ రాజును దెబ్బకొట్టిన కారణంగా అతడు చనిపోయే వరకూ కుష్ఠరోగిగా ఉంటూ వేరుగా ఒక భవనంలో నివాసం ఉన్నాడు. గనుక యువరాజు యోతాము పట్టణం మీద అధికారిగా, దేశ ప్రజలకు న్యాయం తీర్చేవాడిగా ఉన్నాడు. అజరియా చేసిన పనుల గురించి, అతడు చేసిన దానంతటి గురించి యూదారాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది. అజరియా చనిపోయినప్పుడు అతన్ని తన పూర్వీకులతో బాటు దావీదు పట్టణంలో తన పితరుల సమాధిలో పాతిపెట్టిన తరువాత అతని కొడుకు యోతాము అతని స్థానంలో రాజయ్యాడు. యూదారాజు అజరియా పరిపాలనలో 38వ సంవత్సరంలో యరోబాము కొడుకు జకరియా షోమ్రోనులో ఇశ్రాయేలు వాళ్లను 6 నెలలు పరిపాలించాడు. ఇతడు ఇశ్రాయేలు వారు పాపం చెయ్యడానికి కారకుడైన నెబాతు కొడుకు యరోబాము చేసిన పాపాలు విడిచిపెట్టకుండా వాటినే అనుసరిస్తూ తన పూర్వీకులు చేసినట్టే తాను యెహోవా దృష్టిలో చెడుతనం జరిగించాడు. యాబేషు కొడుకు షల్లూము అతని మీద కుట్ర చేసి ప్రజలు చూస్తూ ఉండగా అతని మీద దాడి చేసి అతన్ని చంపి అతని స్థానంలో రాజయ్యాడు. జకరియా చేసిన పనుల గురించి ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది. నీ కొడుకులు 4వ తరం వరకు ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చుంటారని యెహోవా యెహూతో చెప్పిన మాట ప్రకారం ఇది జరిగింది. యూదారాజు ఉజ్జియా పరిపాలనలో 39వ సంవత్సరంలో యాబేషు కొడుకు షల్లూము పరిపాలన ఆరంభించి షోమ్రోనులో 4 రోజులు ఏలాడు. గాదీ కొడుకు మెనహేము తిర్షాలో నుంచి బయలుదేరి షోమ్రోనికి వచ్చి షోమ్రోనులో ఉండే యాబేషు కొడుకు షల్లూము మీద దాడి చేసి అతన్ని చంపి అతని స్థానములో రాజయ్యాడు. షల్లూము చేసిన ఇతర పనుల గురించి, అతడు చేసిన కుట్ర గురించి ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథములో రాసి ఉంది. మెనహేము వచ్చినప్పుడు తిప్సహు పట్టణం వారు తమ తలుపులు తెరవలేదు. గనుక అతడు వాళ్ళందరినీ హతము చేసి తిర్సాను, దాని చుట్టూ ఉన్న గ్రామాలన్నిటినీ దోచుకుని అక్కడ ఉన్న గర్భవతుల గర్భాలు కత్తితో చీరివేశాడు. యూదారాజు అజరియా పరిపాలనలో 39వ సంవత్సరంలో గాదీ కొడుకు మెనహేము ఇశ్రాయేలు వాళ్ళను ఏలడం ఆరంభించి షోమ్రోనులో 10 సంవత్సరాలు ఏలాడు. ఇతడు కూడా తన కాలమంతా ఇశ్రాయేలు వారు పాపం చెయ్యడానికి కారకుడైన నెబాతు కొడుకు యరోబాము చేసిన పాపాలను విడిచిపెట్టకుండా వాటినే అనుసరిస్తూ యెహోవా దృష్టిలో చెడుతనం జరిగించాడు. అష్షూరు రాజు పూలు ఇశ్రాయేలు దేశం మీదకి దండెత్తి వచ్చినప్పుడు మెనహేము తన రాజ్యం నిలిచి ఉండేలా పూలుతో సంధి చేసుకోవాలని పూలుకు 2,000 మణుగుల వెండి ఇచ్చాడు. మెనహేము ఇశ్రాయేలులో ధనవంతులైన గొప్పవాళ్ళల్లో ప్రతి మనిషి దగ్గర 50 తులాల వెండి వసూలు చేసి ఈ ధనాన్ని అష్షూరు రాజుకు ఇచ్చాడు. గనుక అష్షూరు రాజు దేశాన్ని విడిచి వెళ్ళిపోయాడు. మెనహేము చేసిన ఇతర పనుల గురించి, అతడు చేసిన దానంతటి గురించి ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది. మెనహేము తన పూర్వీకులతో బాగు తాను చనిపోయిన తరువాత అతని కొడుకు పెగహయ్యా అతని స్థానంలో రాజయ్యాడు. యూదారాజు అజరియా పరిపాలనలో 50వ సంవత్సరంలో మెనహేము కొడుకు పెకహయ్యా షోమ్రోనులో ఇశ్రాయేలు వాళ్ళను ఏలడం ఆరంభించి 2 సంవత్సరాలు ఏలాడు. ఇతడు కూడా తన కాలమంతా ఇశ్రాయేలు వారు పాపం చేయడానికి కారకుడైన నెబాతు కొడుకు యరోబాము చేసిన పాపాలను విడిచిపెట్టకుండా వాటినే అనుసరిస్తూ యెహోవా దృష్టిలో చెడుతనం జరిగించాడు. ఇతని కింద ఉన్న అధిపతి రెమల్యా కొడుకు అయిన పెకహు కుట్ర చేసి తన దగ్గరున్న 50 మంది గిలాదు వారితోనూ అర్గోబుతోనూ అరిహేనుతోనూ చేతులు కలిపి షోమ్రోనులో ఉన్న రాజనగరంలోని అంతఃపురములో పెకహియాను చంపి అతని స్థానంలో రాజయ్యాడు. పెకహియా చేసిన ఇతర పనుల గురించి, అతడు చేసిన దానంతటి గురించి ఇశ్రాయేలు రాజైన పెకహు యూదారాజు అజరియా పరిపాలనలో 52వ సంవత్సరంలో రెమల్యా కొడుకు పెకహు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలడం ఆరంభించి 20 సంవత్సరాలు ఏలాడు. ఇతడు కూడా తన కాలమంతా ఇశ్రాయేలు వారు పాపం చేయడానికి కారకుడైన నెబాతు కొడుకు యరోబాము చేసిన పాపాలను విడిచిపెట్టకుండా వాటినే అనుసరిస్తూ యెహోవా దృష్టిలో చెడుతనం జరిగించాడు. ఇశ్రాయేలు రాజు పెకహు రోజుల్లో అష్షూరు రాజు తిగ్లాతు పిలేసరు వచ్చి ఇయోను పట్టణాన్ని, అబెల్మేత్మయక పట్టణాన్ని, యానోయహు పట్టణాన్ని, కెదేషు పట్టణాన్ని, హాసోరు పట్టణాన్ని, గిలాదు ప్రాంతాన్ని, గలిలియా ప్రాంతాన్ని, నఫ్తాలి ప్రాంతమంతా చెరపట్టుకుని అక్కడ ఉన్నవాళ్లను అష్షూరు దేశానికి బందీలుగా తీసుకుపోయాడు. అప్పుడు ఇశ్రాయేలు రాజు రెమల్యా కొడుకు అయిన పెకహు మీద ఏలా కొడుకు ఓషియా కుట్ర చేసి అతనిపై దాడి చేసి చంపి అతని స్థానములో తాను రాజయ్యాడు. ఇది యూదారాజు ఉజ్జియా కొడుకు యోతాము పరిపాలనలో 20వ సంవత్సరంలో జరిగింది. పెకహు చేసిన ఇతర పనుల గురించి, అతడు చేసిన దానంతటి గురించి ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథములో రాసి ఉంది. ఇశ్రాయేలు రాజు రెమల్యా కొడుకు అయిన పెకహు పరిపాలనలో 2వ సంవత్సరంలో యూదారాజు ఉజ్జియా కొడుకు యోతాము పరిపాలన ఆరంభించాడు. అతడు 25 సంవత్సరాల వయస్సులో యెరూషలేములో రాజై 16 సంవత్సరాలు ఏలాడు. అతని తల్లి సాదోకు కూతురు యెరూషా. ఇతడు యెహోవా దృష్టిలో నీతిగా ప్రవర్తించి తన తండ్రి ఉజ్జియా ఆదర్శాన్ని పూర్తిగా అనుసరించాడు. అయినా ఉన్నత స్థలాలను కూల్చివేయలేదు. ప్రజలు ఉన్నత స్థలాల్లో ఇంకా బలులు అర్పిస్తూ ధూపం వేస్తూనే ఉన్నారు. ఇతడు యెహోవా మందిరానికి ఉన్న ఎత్తైన ద్వారాన్ని కట్టించాడు. యోతాము చేసిన ఇతర పనుల గురించి, అతడు చేసిన దానంతటి గురించి యూదారాజుల చరిత్ర గ్రంథములో రాసి ఉంది. ఆ కాలంలో యెహోవా సిరియారాజు రెజీనును, రెమల్యా కొడుకు పెకాహును యూదా దేశం మీదకి పంపించడం ఆరంభించాడు. యోతాము తన పూర్వీకులతో పాటు చనిపోగా అతని పూర్వీకుడు దావీదు పట్టణంలో అతని పితృల సమాధిలో పాతిపెట్టారు. అతని కొడుకు ఆహాజు అతని స్థానములో రాజయ్యాడు. 2వ రాజులు 16వ అధ్యాయము. రెమల్యా కొడుకు పెకహు పరిపాలనలో 17వ సంవత్సరంలో యూదారాజు యోతాము కొడుకు ఆహాజు పరిపాలన ఆరంభించాడు. ఆహాజు పరిపాలన ఆరంభించినప్పుడు 27 సంవత్సరాల వయసు ఉండి యెరూషలేములో 16 సంవత్సరాలు ఏలాడు. తన పూర్వీకుడైన దావీదు తన దేవుడైన యెహోవా దృష్టిలో నీతిగా ప్రవర్తించినట్టు అతడు ప్రవర్తించకుండా ఇశ్రాయేలు రాజులు ప్రవర్తించినట్టు ప్రవర్తించాడు. అతడు ఇశ్రాయేలీయుల ఎదుట నిలువలేకుండా యెహోవా వెళ్లగొట్టిన జాతులు చేసిన హేయమైన పనులు చేస్తూ తన కొడుకును దహన బలిగా అర్పించాడు. ఇంకా అతడు ఉన్నత స్థలాల్లో కొండల మీద అన్ని రకాల పచ్చని వృక్షాల కింద బలులు అర్పిస్తూ ధూపం వేస్తూ వచ్చాడు. సిరియా రాజు రెజీను ఇశ్రాయేలు రాజు రెమల్యా కొడుకు పెకహు యెరూషలేము మీదికి యుద్ధానికి వచ్చి అక్కడ ఉన్న ఆహాజును పట్టణాన్ని చుట్టుముట్టారు గాని అతన్ని జయించలేకపోయారు. ఆ కాలంలో సిరియా రాజు రెజీను ఏలాతును మళ్ళీ పట్టుకుని సిరియనుల వశం చేసి ఏలాతులో నుంచి యూదా వాళ్ళను వెళ్లగొట్టినప్పుడు సిరియనులు ఏలతు పట్టణానికి వచ్చి నివాసం ఉన్నారు. ఈ రోజు వరకూ వారు అక్కడే ఉన్నారు. ఇది ఇలా ఉండగా ఆహాజు యెహోవా మందిర సంబంధమైనవి రాజనగరు సంబంధమైనవి అయిన సామానుల్లో కనబడిన వెండి బంగారాలను తీసుకుని అష్షూరు రాజుకు కానుకగా పంపి, నేను నీ సేవకుణ్ణి, నీ కొడుకులాంటి వాణ్ణి, గనుక నీవు వచ్చి నా మీద దండెత్తిన సిరియారాజు చేతిలో నుంచి ఇశ్రాయేలు రాజు చేతిలో నుంచి నన్ను రక్షించాలి అని అష్షూరు రాజు పిలేసరు దగ్గరికి వార్తాహరులను పంపాడు. అష్షూరు రాజు అతని మాట అంగీకరించి దమస్కు పట్టణం మీద దాడి చేసి దాన్ని చెరపట్టుకుని రెజీనును హతం చేసి ఆ ప్రజలను కీరు పట్టణానికి బందీలుగా తీసుకుని వెళ్ళాడు. రాజైన ఆహాజు అష్షూరు రాజు తిగ్లతు పిలేసరును కలుసుకోవడానికి దమస్కు పట్టణానికి వచ్చి దమస్కు పట్టణంలో ఒక బలిపీఠాన్ని చూసి దాని పోలిక నమూనా దాని పనితనం అంతా యాచకుడైన ఊరియాకు పంపాడు. యాచకుడైన ఊరియా ఆహాజురాజు దమస్కు పట్టణము నుంచి పంపిన నమూనాకు సరిపడిన బలిపీఠం ఒకటి కట్టించి రాజైన ఆహాజు దమస్కు నుంచి తిరిగి రాకముందే దాన్ని ఏర్పాటు చేశాడు. అప్పుడు రాజు దమస్కు నుంచి వచ్చి బలిపీఠాన్ని చూసి ఆ బలిపీఠం సమీపించి ఎక్కి దహన బలి నైవేద్యం అర్పించి పానార్పణము చేసి తాను అర్పించిన సమాధాన బలి పశువుల రక్తాన్ని దానిమీద చల్లాడు. ఇంకా యెహోవా సన్నిధిలో ఉన్న ఇత్తడి బలివేదికను మందిరం ముందున్న స్థలం నుంచి అంటే తాను కట్టించిన బలిపీఠానికి యెహోవా మందిరానికి మధ్య నుంచి తొలగించి తాను కట్టించిన దానికి ఉత్తరము వైపు దాన్ని ఉంచాడు. అప్పుడు ఆహాజురాజు యాజకుడైన ఊరియాకు ఆజ్ఞాపిస్తూ ఈ పెద్ద బలిపీఠం మీద ఉదయం అర్పించే దహనబలులు సాయంత్రం అర్పించే నైవేద్యాలు రాజు చేసే దహనబలి నైవేద్యాలు దేశపు ప్రజలందరూ అర్పించే దహనబలులు నైవేద్యాలు పానార్పణలు ఇంకా ఏ దహనబలి జరిగినా ఆ బలి పశువుల రక్తాన్ని దానిమీదే చల్లాలి. అయితే నేను దేవుణ్ణి సహాయం అడగడానికి ఈ ఎత్తడి బలిపీఠం ఉండాలి అన్నాడు. యాజకుడైన ఊరియా ఆహాజు రాజు ఆజ్ఞ ప్రకారం అంతా చేశాడు. ఇంకా ఆహాజు రాజు కదలేపీట మీద నుండి తొట్టిని పక్కన ఉండే పలకలను తీయించాడు. కంచు ఎద్దుల మీద ఉన్న గంగాళాన్ని దింపి రాతి అరుగు మీద దాన్ని ఉంచాడు. ఇంకా అతడు అష్షూరు రాజుకు భయపడి విశ్రాంతి దినం ఆచరణ కోసం మందిరంలో కట్టి ఉన్న మంటపాన్ని రాజు ప్రాంగణములోంచి వెళ్లే దారిని యెహోవా మందిరం నుంచి చేశాడు. ఆహాజు చేసిన ఇతర పనుల గురించి యూదారాజుల చరిత్ర గ్రంథములో రాసి ఉంది. ఆహాజు తన పూర్వీకులతో పాటు చనిపోయినప్పుడు దావీదు పట్టణంలో తన పితరుల సమాధిలో అతన్ని పాతిపెట్టారు. అతని కొడుకు హిజ్కియా అతని స్థానంలో రాజయ్యాడు. 2 రాజులు 17వ అధ్యాయము. యూదారాజు ఆహాజు పరిపాలనలో 12వ సంవత్సరంలో ఏలా కొడుకు హోషియా షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలడం ఆరంభించి 9 సంవత్సరాలు ఏలాడు. అతడు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులు చేసినంత చెడుతనం చెయ్యకపోయినా యెహోవా దృష్టిలో చెడుతనమే జరిగించాడు. అతని మీద అష్షూరు రాజు షల్మనేసెరు యుద్ధానికి రాగా ఓషియా అతనికి దాసోహమై కప్పం కట్టేవాడిగా అయ్యాడు. అతడు ఐగుప్తు రాజు సో దగ్గరికి వార్తాహరులను పంపి, ఇంతవరకు తాను ప్రతి సంవత్సరం చేస్తున్నట్టు అష్షూరు రాజుకు కప్పం కట్టడం ఆపివేశాడు. ఓషియా చేసిన కుట్ర అష్షూరు రాజు తెలుసుకుని అతనికి సంకెళ్లు వేయించి ఖైదు చేశాడు. అష్షూరు రాజు దేశమంతటి మీదకి షోమ్రోను మీదకి వచ్చి 3 సంవత్సరాలు షోమ్రోనును ముట్టడించాడు. ఓషియా పరిపాలనలో 9వ సంవత్సరంలో అష్షూరు రాజు షోమ్రోను పట్టణాన్ని చెరపట్టి ఇశ్రాయేలు వాళ్ళను అష్షూరు దేశంలోకి బందీలుగా తీసుకువెళ్ళాడు. గోజాను నది దగ్గర ఉన్న హాలహు హాబోరు అనే చోట మాదీయుల పట్టణాల్లోనూ వాళ్ళను ఉంచాడు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో నుంచి ఐగుప్తురాజు ఫరో బలము నుంచి తమను విడిపించిన తమ దేవుడైన యెహోవా దృష్టిలో పాపము చేసి ఇతర దేవుడు పట్ల భయభక్తులు కనపరిచారు. తమ ఎదుట నిలవలేకుండా యెహోవా వెళ్లగొట్టిన ప్రజల కట్టుబాట్లు, ఇశ్రాయేలు రాజులు నిర్ణయించిన కట్టుబాట్లు పాటిస్తూ ఉన్నారు. ఇంకా ఇశ్రాయేలు వారు తమ దేవుడైన యెహోవాకు వ్యతిరేకమైన పనులు రహస్యంగా చేస్తూ తమ పట్టణాలన్నిటిలో బురుజుల మీద, ప్రాకారాల మీద పూజా స్థలాలు కట్టుకున్నారు. ఎత్తైన కొండలన్నిటి మీద, ప్రతి పచ్చని చెట్టు కింద విగ్రహాలు నిలబెట్టి దేవతాస్తంభాలు కట్టించారు. తమ ఎదుట నిలబడకుండా యెహోవా వెళ్లగొట్టిన ప్రజల ఆచారాల ప్రకారం ఉన్నత స్థలాల్లో ధూపం వేస్తూ దుర్మార్గంగా ప్రవర్తించి యెహోవాకు కోపం పుట్టించారు. చెయ్యకూడదు అని వేటి గురించి యెహోవా తమకు ఆజ్ఞాపించాడో వాటినే చేస్తూ పూజిస్తూ ఉన్నారు. అయినా మీ గోపురాలను విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించి నా సేవకులైన ప్రవక్తల ద్వారా మీకు అప్పగించిన ధర్మశాస్త్రములో ఉన్న నా ఆజ్ఞలు, కట్టడలు ఆచరించండి అని ప్రవక్తలందరి ద్వారానూ, దీర్ఘదర్శుల ద్వారానూ యెహోవా ఇశ్రాయేలు వాళ్లకు, యూదా వాళ్లకు సాక్ష్యం పలికించాడు. అయినా వారు వినలేదు. తమ దేవుడైన యెహోవాకు నమ్మకంగా లేని తమ పూర్వీకుల వలె వారు కూడా తలబిరుసుగా ఉన్నారు. వారు ఆయన కట్టడలను, తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను, ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి వ్యర్థమైన వాటిని చేశారు. వాళ్ళ ఆచారాల ప్రకారం మీరు చెయ్యకూడదు అని యెహోవా ఎవరి గురించి అయితే తమకు చెప్పాడో, తమ చుట్టూ ఉన్న ఆ ప్రజల ఆచారాలనే వారు అనుసరించారు. వారు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటినీ అనుసరించకుండా 2 దూడల పోత విగ్రహాలను చేసి దేవతాస్తంభాలు నిలబెట్టి నక్షత్రాలను, బయలుదేవుణ్ణి పూజించారు. ఇంకా తమ కొడుకులను, కూతుళ్లను దహన బలులుగా అర్పించి భూతవైద్యం, మంత్రాలు అలవాటు చేసుకుని యెహోవా దృష్టిలో చెడుతనం చెయ్యడానికి తమ్మును తాము అమ్ముకొని ఆయనకు కోపం పుట్టించారు. కాబట్టి యెహోవా ఇశ్రాయేలు వాళ్ళ మీద చాలా కోపంతో తన ఎదుట నుంచి వాళ్ళను వెళ్లగొట్టాడు. గనుక యూదా గోత్రం తప్ప ఇంకా ఏ గోత్రమూ మిగలలేదు. అయితే యూదావారు కూడా తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విడిచిపెట్టి ఇశ్రాయేలు వారు పెట్టుకున్న కట్టడలనే అనుసరించారు. అప్పుడు యెహోవా ఇశ్రాయేలు వంశస్థులను తృణీకరించి వాళ్లను బాధపెట్టి దోపిడీగాళ్ళ చేతికి అప్పగించి వాళ్లను తన ఎదుట నుంచి వెళ్లగొట్టాడు. ఆయన ఇశ్రాయేలు గోత్రాలను దావీదు సంతానము నుంచి విడగొట్టినప్పుడు వారు నెబాతు కొడుకు యరోబామును రాజుగా చేసుకున్నారు. యరోబాము ఇశ్రాయేలు వారు యెహోవాను అనుసరించకుండా వారు ఆయన మీద తిరుగుబాటు చేసేలా చేసి ఘోరమైన పాపం చేయడానికి కారకుడయ్యాడు. ఇశ్రాయేలు వారు యరోబాము చేసిన పాపాల్లో దేన్ని విడిచిపెట్టకుండా వాటిని అనుసరిస్తూనే ఉన్నారు. తన సేవకులైన ప్రవక్తల ద్వారా యెహోవా చెప్పిన మాట ప్రకారం ఆయన ఇశ్రాయేలు వాళ్లను తన ఎదుట నుంచి వెళ్లగొట్టాడు. అందువల్ల వారు తమ స్వదేశం నుంచి అష్షూరు దేశానికి బందీలుగా వెళ్లారు. ఈ రోజు వరకు వారు అక్కడే ఉన్నారు. అష్షూరు రాజు బబులోను, కూతా, అవ్వా, హామాతు, సెపర్వాయీము అనే తన దేశాల్లో నుంచి మనుషులను రప్పించి ఇశ్రాయేలు వాళ్లకు బదులుగా షోమ్రోను పట్టణాల్లో వాళ్లను ఉంచాడు. వారు షోమ్రోను ప్రాంతాన్ని స్వాధీనము చేసుకుని ఆ పట్టణాల్లో కాపురం ఉన్నారు. అయితే వారు అలా ఉండడం ఆరంభించినప్పుడు వారు యెహోవా పట్ల భయభక్తులు లేనివారు. గనుక యెహోవా వాళ్ళ మధ్యకు సింహాలను పంపాడు. అవి వాళ్లల్లో కొంతమందిని చంపాయి. అప్పుడు వారు, మీరు పట్టుకున్న షోమ్రోను పట్టణాల్లో మీరు ఉంచిన ప్రజలకు ఆ దేశపు దేవుని ఆచారాలు తెలియదు గనుక ఆయన సింహాలను పంపించాడు. ఇశ్రాయేలు దేవుని ఆచారాలు వాళ్లకు తెలియని కారణంగా సింహాలు వాళ్ళను చంపుతున్నాయి అని అష్షూరు రాజుతో చెప్పారు. అష్షూరు రాజు అక్కడ నుంచి తెచ్చిన యాజకుల్లో ఒకణ్ణి మీరు అక్కడికి తీసుకు వెళ్ళండి. అతడు అక్కడికి వెళ్ళి కాపురం ఉండి ఆ దేశపు దేవుని ఆచారాలను వాళ్లకు నేర్పాలి అని ఆజ్ఞాపించాడు. అప్పుడు షోమ్రోనులో నుంచి వారు పుట్టుకు వచ్చిన యాజకుల్లో ఒకడు వచ్చి బేతేలు ఊళ్ళో కాపురం ఉండి యెహోవా పట్ల భయభక్తులుగా ఉండవలసిన విధానాన్ని వాళ్లకు బోధించాడు. అయితే కొంతమంది ప్రజలు తమ సొంత దేవుళ్ళను పెట్టుకుని షోమ్రోనీయులు కట్టుకున్న ఉన్నత స్థలాల మందిరాల్లో వాటిని ఉంచుకున్నారు. ఇంకా వారు తమ తమ పట్టణాల్లో తమ కోసం దేవుళ్ళను తయారు చేసుకున్నారు. బబులోను వారు సుక్కోతు బెనోతు దేవుణ్ణి, కూతావారు నెర్గలు దేవుణ్ణి, హామాతు వారు అషీమా దేవుణ్ణి, ఆవీయులు నిబ్హజు దేవుణ్ణి, తర్తాకు దేవుణ్ణి ఎవరి దేవుళ్ళను వారు పెట్టుకుంటూ ఉన్నారు. సెపర్వీయులు తమ పిల్లలను అద్రమ్మిల్లేకు అనెమ్మిల్లేకు అనే సెపర్వాయీము దేవుళ్లకు అగ్నిలో బలిగా అర్పిస్తూ ఉన్నారు. ఆ ప్రజలు యెహోవాను కూడా పూజించారు. ఉన్నత స్థలాల్లో సామాన్యుల్లో కొంతమందిని యాజకులుగా చేసుకున్నారు. ఆ యాజకులు ప్రజల పక్షంగా ఆ ఉన్నత స్థలాల్లో కట్టిన మందిరాల్లో బలులు అర్పిస్తూ ఉన్నారు. ఈ విధంగా వారు యెహోవా పట్ల భయభక్తులు చూపుతూనే తాము ఏ ప్రజల్లో నుంచి వచ్చారో ఆ ప్రజల ఆచారాల ప్రకారం తమ దేవుళ్ళను కూడా పూజిస్తూ ఉన్నారు. ఈరోజు వరకు తమ పూర్వాచారాల ప్రకారం వారు చేస్తున్నారు. ఇశ్రాయేలు అని పేరు పెట్టిన యాకోబు సంతానం యెహోవా పట్ల భయభక్తులు చూపలేదు. ఆయన ఆజ్ఞాపించిన కట్టడలు గాని, విధులు గాని, ధర్మశాస్త్రం గాని, ఆజ్ఞల్లో దేనినీ గాని అనుసరించలేదు. ఆయన ఎవరితోనైతే నిబంధన చేసి మీరు ఇతర దేవుళ్ళకు భయపడకూడదు, వాటిని మొక్కకూడదు, పూజ చేయకూడదు, బలులు అర్పించకూడదు, ఎవరైతే మిమ్మల్ని ఐగుప్తు దేశము నుంచి గొప్ప బలప్రభావాలతో చాచిన తన బాహువుతో బయటికి తెచ్చాడో ఆయన్నే మీరు పూజించాలి, ఆయనకే మొక్కాలి, ఆయనకే బలులు అర్పించాలి. శాశ్వతంగా మోషే మీకు రాసి ఇచ్చిన కట్టడలు, విధులు అంటే ధర్మశాస్త్రం, ఆజ్ఞలు అన్నీ మీరు పాటించాలి. ఇతర దేవుళ్లకు భయపడకూడదు. నేను మీతో చేసిన నిబంధన మర్చిపోకుండా ఇతర దేవుళ్లను పూజించకుండా ఉండాలి. మీరు భయభక్తులు చూపవలసింది యెహోవా దేవునిపైనే. ఆయన మీ శత్రువుల బలం నుండి మిమ్మల్ని రక్షిస్తాడు అని యెహోవా చెప్పాడు. అయినా వారు ఆయన మాట వినకుండా తాము గతంలో చేసినట్టే చేశారు. ఆ ప్రజలు ఆ విధంగా యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉంటూనే తమ చెక్కిన విగ్రహాలను కూడా పూజిస్తూ వచ్చారు. వారి పిల్లలు, పిల్లల పిల్లలు అలానే చేశారు. వారి పూర్వీకులు చేసినట్టే ఈరోజు వరకు చేస్తూనే ఉన్నారు. 2 రాజులు 18వ అధ్యాయము. ఇశ్రాయేలు రాజు ఏలా కొడుకు హోషియా పరిపాలనలో 3వ సంవత్సరంలో యూదారాజు ఆహాజు కొడుకు హిజ్కియా ఏలడం ఆరంభించాడు. అతడు 25 సంవత్సరాల వయస్సులో ఏలడం ఆరంభించి యెరూషలేములో 29 సంవత్సరాలు ఏలాడు. అతని తల్లి పేరు అబి, ఆమె జకరియా కూతురు. అతడు తన పూర్వీకుడైన దావీదు ఆదర్శాన్ని అనుసరించి యెహోవా దృష్టిలో ఏది సరైనదో అది చేశాడు. ఉన్నత స్థలాలను తొలగించి విగ్రహాలను పగలగొట్టి దేవతా స్తంభాలను పడగొట్టాడు. మోషే చేసిన ఇత్తడి సర్పాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు. దానికి ఇశ్రాయేలీయులు నెహోష్టాను అని పేరు పెట్టి దానికి ధూపం వేసేవారు. అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాలో విశ్వాసం ఉంచినవాడు. అతని తరువాత వచ్చిన యూదా రాజుల్లోనైనా, అతని పూర్వీకులైన రాజుల్లోనైనా అతనితో సమానుడు ఒక్కడూ లేడు. అతడు యెహోవాకు నమ్మకంగా ఉండి ఆయన్ను వెంబడించడంలో వెనుతిరగకుండా ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ పాటిస్తూ ఉన్నాడు. కాబట్టి యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. తాను వెళ్ళిన ప్రతిచోటా అతడు జయం పొందాడు. అతడు అష్షూరు రాజుకు లోబడలేదు, అతని మీద తిరగబడ్డాడు. ఇంకా గాజా పట్టణం దాని సరిహద్దుల వరకు, బురుజుల నుండి ప్రాకారాల వరకు ఫిలిస్తీయులపై దాడి చేశాడు. రాజైన హిజ్కియా పరిపాలనలో 4వ సంవత్సరంలో ఇశ్రాయేలు రాజు ఏలా కొడుకు హోషియా పరిపాలనలో 7వ సంవత్సరంలో అష్షూరు రాజు షల్మనేసరు షొమ్రోను పట్టణంపై దండెత్తి దాన్ని చుట్టుముట్టాడు. 3 సంవత్సరాలకు అష్షూరీయులు దాన్ని చేజిక్కించుకున్నారు. హిజ్కియా పరిపాలనలో 6వ సంవత్సరంలో ఇశ్రాయేలు రాజు హోషియా పరిపాలనలో 9వ సంవత్సరంలో షొమ్రోను పట్టణం శత్రువుల వశం అయ్యింది. ఇశ్రాయేలు వారు తమ దేవుడైన యెహోవా చెప్పిన మాట వినకుండా ఆయన నిబంధనకు ఆయన సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన దానంతటికీ లోబడలేదు, వాటిని అతిక్రమించారు. అష్షూరు రాజు ఇశ్రాయేలు వాళ్లను అష్షూరు దేశానికి తీసుకెళ్లి గోజాను నది దగ్గర ఉన్న హాలహు హాబోరు అనే పట్టణాల్లో మాదీయుల పట్టణాల్లో వాళ్లను ఉంచాడు. హిజ్కియా రాజు పరిపాలనలో 14వ సంవత్సరంలో అష్షూరు రాజు సన్హెరీబు యూదాదేశములో ఉన్న ప్రాకారాలున్న పట్టణాలన్నిటి మీద దాడి చేసి వాటిని చేజిక్కించుకున్నాడు. యూదారాజు హిజ్కియా లాకేషు పట్టణంలో ఉన్న అష్షూరు రాజు దగ్గరికి వార్తాహారులను పంపి, నా వల్ల తప్పు జరిగింది, నా దగ్గర నుంచి నీవు వెనక్కి వెళ్ళిపోతే నీవు నా మీద మోపిన దాన్ని నేను భరిస్తాను అని వార్త పంపించాడు. అష్షూరు రాజు 600 మణుగుల వెండి 60 మణుగుల బంగారం యూదారాజు హిజ్కియా చెల్లించాలని విధించాడు. కాబట్టి హిజ్కియా యెహోవా మందిరంలో రాజనగరంలో వస్తువుల రూపంలో ఉన్న వెండి అంతా అతనికి ఇచ్చేశాడు. ఇంకా ఆ కాలంలో హిజ్కియా దేవాలయపు తలుపులకున్న బంగారం, తాను కట్టించిన స్తంభాలకున్న బంగారం తీయించి అష్షూరు రాజుకిచ్చాడు. కాని అష్షూరు రాజు తర్తాను, రప్సారీసు, రప్షాకేనులను లాకీషు పట్టణం నుంచి యెరూషలేములో ఉన్న హిజ్కియా రాజుపైకి పెద్ద సైన్యంతో పంపాడు. వారు యెరూషలేముపై దండెత్తి చాకిరేవు మార్గంలో ఉన్న మెరక కొలను కాలవ దగ్గర ప్రవేశించి అక్కడ ఉండి రాజును పిలిపించాడు. హిల్కియా కొడుకు గృహ నిర్వాహకుడు అయిన ఎలియాకీము, శాస్త్రి షబ్నా, రాజ్య లేఖనాల అధికారి అయిన ఆసాపు కొడుకు యోవాహు వాళ్ళ దగ్గరికి వెళ్లారు. అప్పుడు రబ్షాకే వాళ్లతో అష్షూరు రాజు హిజ్కియాతో చెప్పమన్నది ఈ విధంగా వినిపించాడు, నీకున్న ఈ ధైర్యానికి ఆధారం ఏమిటి? యుద్ధం విషయంలో నీ ఆలోచన, నీ బలం అన్నీ వట్టి మాటలే. నా మీద తిరుగుబాటు చేయడానికి నీకు ధైర్యం ఇచ్చింది ఎవరు? నలిగిన రెల్లులాంటి ఈ ఐగుప్తును నమ్ముకుంటున్నావు, కాని ఎవరైనా దానిమీద ఆనుకుంటే అది అతని చేతికి గుచ్చుకుని లోపలికి దిగుతుంది. అతన్ని నమ్ముకున్న వాళ్ళందరికీ ఐగుప్తు రాజు ఫరో అలాంటివాడే, మా దేవుడు యెహోవాను మేము నమ్ముకుంటున్నాము అని ఒకవేళ మీరు నాతో చెప్తారేమో, యెరూషలేములో ఉన్న ఈ బలిపీఠం దగ్గర మాత్రమే మీరు నమస్కారం చెయ్యాలని యూదా వాళ్లకు యెరూషలేము వాళ్లకు ఆజ్ఞ ఇచ్చి, హిజ్కియా ఎవరి ఉన్నత స్థలాలు బలిపీఠాలు పడగొట్టాడో ఆయనే గదా యెహోవా, కాబట్టి నా యజమాని అష్షూరు రాజు పక్షంగా నిన్ను సవాలు చేస్తున్నాను, చాలినంత మంది రౌతులు నీ దగ్గర ఉంటే 2,000 గుర్రాలు నేను నీకిస్తాను. అలా అయితే నీవు నా యజమాని సేవకుల్లో అతి తక్కువ వాడైన ఒక్క అధిపతినైనా ఎలా ఎదురించగలవు? రథాలు రౌతులు పంపుతాడని ఐగుప్తు రాజును నీవు ఆశ్రయించావు గదా. యెహోవా ఇష్టం లేకుండానే ఈ దేశంపై యుద్ధం చేసి నాశనం చెయ్యడానికి నేను వచ్చానా? ఆ దేశంపై దాడి చేసి నాశనం చెయ్యి అని యెహోవాయే నాకు ఆజ్ఞ ఇచ్చాడు అన్నాడు. రబ్సాకేతో హిల్కియా కొడుకు ఎల్యాకీము, షబ్నా, యోవాహు ఇలా అన్నారు, నీ దాసులమైన మాకు సిరియా భాష తెలుసు గనుక ఆ భాషలో మాట్లాడండి, ప్రాకారాల మీద ఉన్న ప్రజలకు తెలిసిన యూదుల భాషలో దయచేసి మాట్లాడొద్దు అన్నారు. రబ్షాకే ఈ మాటలు చెప్పడానికి నీ యజమాని దగ్గరకు, నీ దగ్గరికి మాత్రమేనా నా యజమాని నన్ను పంపింది? త్వరలో మీతో పాటు తమ మలం తిని తమ మూత్రం తాగాల్సిన ఈ ప్రాకారాల మీద కూర్చున్న వాళ్ళ దగ్గరికి కూడా నన్ను పంపాడు గదా అని చెప్పాడు. అతడు పెద్ద స్వరముతో యూదుల భాషలో, మహారాజైన అష్షూరు రాజు చెప్పిన మాటలు వినండి. రాజు చెప్పేదేమంటే, హిజ్కియా వల్ల మోసపోకండి. నా చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించడానికి అతనికి శక్తి చాలదు. యెహోవా పేరట మిమ్మల్ని నమ్మించి యెహోవా మనలను విడిపిస్తాడు. ఈ పట్టణం అష్షూరు రాజు చేతికి చిక్కదు అని హిజ్కియా చెప్తున్నాడు. హిజ్కియా చెప్పిన మాట మీరు నమ్మవద్దు. అష్షూరు రాజు చెప్పేదేమంటే, నాతో సంధి చేసుకుని మీరు బయటికి నా దగ్గరికి వస్తే మీలో ప్రతి మనిషి తన సొంత ద్రాక్ష చెట్టు ఫలం, తన అంజూరుపు చెట్టు ఫలం తింటూ తన సొంత బావిలో నీళ్లు తాగుతాడు. ఆ తరువాత మీరు చనిపోకుండా బ్రతికేలా మేము వచ్చి మీ దేశం లాంటి దేశానికి, అంటే గోధుమలు ద్రాక్షారసం ఉన్న దేశానికి, ఆహారం ద్రాక్ష చెట్లు ఉన్న దేశానికి, ఒలీవ నూనె తేనె ఉన్న దేశానికి మిమ్మల్ని తీసుకుపోతాం. అక్కడ మీరు సుఖంగా ఉంటారు. కాబట్టి యెహోవా మిమ్మల్ని విడిపిస్తాడని హిజ్కియా మీకు బోధించే మాటలు వినొద్దు. వివిధ ప్రజల దేవుళ్ళలో ఎవరైనా తమ దేశాన్ని అష్షూరు రాజు చేతిలో నుంచి విడిపించారా? హామాతు దేవుళ్ళు ఏమయ్యారు? అర్పాదు దేవుళ్ళు ఏమయ్యారు? సెపరియాయిము దేవుళ్ళు ఏమయ్యారు? హేనా ఇవ్వా అనే వాళ్ళ దేవుళ్ళు ఏమయ్యారు? షోమ్రోను దేశపు దేవుళ్ళు మా చేతిలో నుంచి షోమ్రోనును విడిపించారా? మా చేతిలో నుంచి యెహోవా యెరూషలేమును విడిపిస్తాడు అనడానికి, వివిధ దేశాల దేవుళ్ళలో ఎవరైనా తమ దేశాన్ని మా చేతిలో నుంచి విడిపించిన సందర్భం ఉందా అన్నాడు. అయితే అతనికి జవాబు ఇవ్వద్దని రాజు చెప్పిన కారణంగా ప్రజలు ఏమాత్రం మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. గృహ నిర్వాహకుడైన హిల్కియా కొడుకు ఎల్యాకీము, శాస్త్రి శబ్నా, రాజ్యలేఖనాల అధిపతి ఆసాపు కొడుకు యోవాహు బట్టలు చింపుకుని హిజ్కియా దగ్గరికి వచ్చి రబ్సాకే పలికిన మాటలన్నీ తెలియజేశారు. 2 రాజులు 19వ అధ్యాయము. వాళ్ళ నివేదిక హిజ్కియా విన్నప్పుడు తన బట్టలు చింపుకుని గోనెపట్ట కట్టుకుని యెహోవా మందిరానికి వెళ్ళాడు. గృహ నిర్వాహకుడైన ఎలియాకీమును, శాస్త్రి శబ్నాను, యాజకుల్లో పెద్దలను, ప్రవక్త అయిన ఆమోజు కొడుకు యెషయా దగ్గరికి పంపాడు. వీళ్ళు గోనెపట్ట కట్టుకుని అతని దగ్గరికి వచ్చి అతనితో హిజ్కియా చెప్పేదేమంటే, ఇది కష్టం, శిక్ష, దూషణల దినం. పిల్లలు పుట్టే సమయం వచ్చింది కాని కనడానికి శక్తి లేదు. జీవం కలిగిన దేవుణ్ణి దూషించడానికి అష్షూరు రాజైన తన యజమాని పంపిన రబ్సాకే పలికిన మాటలన్నీ నీ దేవుడైన యెహోవా ఒకవేళ విని, నీ దేవుడైన యెహోవా విన్న ఆ మాటలను బట్టి ఆయన అష్షూరు రాజును గద్దించొచ్చు. కాబట్టి ఇక్కడ మిగిలి ఉన్న వాళ్ళ కోసం నీవు ప్రార్థన చెయ్యి. రాజైన హిజ్కియా సేవకులు యెషయా దగ్గరికి వచ్చినప్పుడు యెషయా వాళ్ళతో, మీ యజమానికి ఈ మాట తెలియజేయండి, యెహోవా చెప్పేదేమంటే అష్షూరు రాజు పనివారు నన్ను దూషిస్తూ పలికిన ఆ మాటలు నీవు విని భయపడొద్దు. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టిస్తాను. అతడు ఆ వదంతి విని తన దేశానికి వెళ్ళిపోతాడు. అతని దేశంలో అతన్ని కత్తితో చంపుతారు అన్నాడు. అష్షూరు రాజు లాకీషు పట్టణాన్ని విడిచి వెళ్ళి లిబ్నా మీద యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు రబ్షాకే వెళ్ళి అతన్ని కలుసుకున్నాడు. అప్పుడు కూషురాజు తిర్హాకా తన మీద యుద్ధం చేయడానికి వచ్చాడని అష్షూరు రాజు విన్నాడు. అతడు ఇంకొకసారి హిజ్కియా దగ్గరికి వార్తాహరులను పంపాడు. యూదారాజు హిజ్కియాతో ఈ విధంగా చెప్పండి, యెరూషలేము అష్షూరు రాజు చేతికి చిక్కదు అని చెప్పి, నీవు నమ్ముకున్న నీ దేవుడు వల్ల మోసపోవద్దు. చూడు, అష్షూరు రాజులు అన్ని దేశాలను పూర్తిగా నాశనం చేసిన సంగతి నీకు వినబడింది గదా. నీవు మాత్రం తప్పించుకోగలవా? నా పూర్వీకులు నాశనం చేసిన గోజాను, హారాను, రెజపు ప్రజలు గాని, తెలస్సారులో ఉన్న ఎదేనీయులు గాని తమ దేవుళ్ల సాయం వల్ల తప్పించుకున్నారా? హామాతురాజు ఏమయ్యాడు? అర్పాదు, సెపర్వీయీము, హేనా, ఇవ్వా అనే పట్టణాల రాజులు ఏమయ్యారు అని వార్త పంపాడు. హిజ్కియా వార్తాహారుల చేతిలో నుంచి ఆ ఉత్తరం తీసుకుని చదివి యెహోవా మందిరములోకి వెళ్ళి యెహోవా సన్నిధిలో దాన్ని విప్పి పరిచి యెహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తూ, యెహోవా, కెరూబుల మధ్య నివాసం ఉన్న ఇశ్రాయేలీయుల దేవా, భూమిని ఆకాశాన్ని సృష్టించిన అద్వితీయ దేవా, నీవు లోకంలో ఉన్న అన్ని రాజ్యాలకు దేవుడవు. యెహోవా ఆలకించు, యెహోవా కళ్ళు తెరిచి చూడు. సజీవ దేవుడవైన నిన్ను దూషించడానికి సన్హెరీబు పంపిన వాడి మాటలు ఆలకించు. యెహోవా అష్షూరు రాజులు ఆ ప్రజలను వాళ్ళ దేశాలను పాడుచేసి వాళ్ళ దేవుళ్ళను అగ్నిలో వేసిన మాట నిజమే. ఆ రాజ్యాల దేవుళ్ళు నిజమైన దేవుళ్ళు కాదు, అవి మనుషులు చేసిన కర్రలు రాళ్లే, కాబట్టి వారు వాటిని నాశనం చేశారు. యెహోవా మా దేవా, లోకంలో ఉన్న మనుషులందరూ నువ్వే నిజంగా అద్వితీయ దేవుడువైన యెహోవావని తెలుసుకునేలా అతని చేతిలోనుంచి మమ్మల్ని రక్షించు అన్నాడు. అప్పుడు ఆమోజు కొడుకు యెషయా హిజ్కియా దగ్గరికి వార్త పంపుతూ, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పేదేమంటే, అష్షూరు రాజు సన్హెరీబు విషయంలో నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించాను. అతని గురించి యెహోవా చెప్పేదేమంటే, సియోను కుమారి కన్యక నిన్ను తిరస్కరిస్తున్నది, నిన్ను హేళన చేస్తూ ఉంది. యెరూషలేము కుమారి నిన్ను చూసి తల ఊపుతూ ఉంది. నీవు ఎవర్ని తిరస్కరించావు? ఎవర్ని దూషించావు? నీవు గర్వించి ఎవర్ని భయపెట్టావు? ఇశ్రాయేలీయుల పవిత్ర దేవుణ్ణి కాదా? నీ వర్తమానికుల చేత యెహోవాను తిరస్కరించి పలికించిన మాటలు ఇవే గదా. నా రథాల సమూహంతో నేను పర్వత శిఖరాలకు, లెబనోను కొండల ఎత్తులకు ఎక్కాను. ఎత్తుగల దాని దేవదారు వృక్షాలను, శ్రేష్టమైన సరళ వృక్షాలను నరికాను. దూరపు సరిహద్దుల్లో ఉన్న సత్రాల్లోకి, ఫలాలకు క్షేత్రమైన అడవిలోకి ప్రవేశించాను. నేను బావులు తవ్వి పరుల నీళ్లు పానం చేశాను. నా అరికాలి కింద నేను ఐగుప్తు నదులన్నిటినీ ఎండిపోజేశాను. నేనే పూర్వకాలంలోనే దీన్ని కలగజేశానని, పురాతన కాలంలోనే దీన్ని నిర్ణయించానని నీకు వినబడలేదా? ప్రాకారాలున్న పట్టణాలను నీవు పాడుదిబ్బలుగా చెయ్యడం నా వల్లే జరిగింది. కాబట్టి వాటి కాపురస్థలు బలహీనులై జడిసి విభ్రాంతి పొంది పొలంలో ఉన్న గడ్డిలా, కాడల లేని చేలలా అయ్యారు. నీవు కూర్చోవడం, బయలుదేరడం, లోపలికి రావడం, నా మీద వేసే రంకెలు అన్నీ నాకు తెలుసు. నా మీద నీవు వేసే రంకెలు, నీవు చేసిన గొడవ నా చెవుల్లో పడింది. గనుక నా గాలాన్ని నీ ముక్కుకు తగిలిస్తాను, నా కళ్ళెం నీ నోట్లో పెట్టి నిన్ను మళ్లిస్తాను. నీవు వచ్చిన దారిలోనే నిన్ను మళ్లిస్తాను. హిజ్కియా, నీకిదే సూచన. ఈ సంవత్సరంలో దానంతట అదే పండే ధాన్యం, రెండో సంవత్సరంలో దాని నుంచి వచ్చే ధాన్యం మీరు తింటారు. మూడో సంవత్సరంలో మీరు విత్తనము విత్తి చేలు కోస్తారు, ద్రాక్షతోటలు నాటి వాటి ఫలం అనుభవిస్తారు. యూదా వంశంలో తప్పించుకున్న శేషం ఇంకా కిందకు వేరుతన్ని పైకి ఎదిగి ఫలిస్తారు. ఆ మిగిలిన వారు యెరూషలేములో నుంచి బయలుదేరుతారు, తప్పించుకున్న వారు సియోను కొండలో నుంచి బయలుదేరుతారు. సైన్యాలకు అధిపతి అయిన యెహోవా ఆశక్తి దీన్ని నెరవేరుస్తుంది. కాబట్టి అష్షూరు రాజు గురించి యెహోవా చెప్పేదేమంటే, అతడు ఈ పట్టణంలోకి రాడు, దానిమీద ఒక్క బాణమైనా వెయ్యడు, ఒక్క డాలైనా దానికి చూపించడు, దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు. ఈ పట్టణం లోపలికి రాకుండా తాను వచ్చిన దారిలోనే అతడు తిరిగి వెళ్ళిపోతాడు. ఇదే యెహోవా వాక్కు. నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణాన్ని కాపాడి రక్షిస్తాను. ఆ రాత్రే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వాళ్ళ శిబిరంలోకి వెళ్ళి 185,000 మందిని హతం చేశాడు. ఉదయాన ప్రజలు లేచి చూసినప్పుడు వాళ్ళందరూ శవాలై చచ్చిపడి ఉన్నారు. అష్షూరు రాజు సన్హెరీబు వెనక్కి తిరిగి నినేవే పట్టణానికి వెళ్ళిపోయి అక్కడ నివసించాడు. అతడు నిస్రోకు అనే తన దేవుడి మందిరములో మొక్కుతూ ఉన్నప్పుడు అతని కొడుకులు అద్రమ్మిల్లేకు, షరేజరు కత్తితో అతన్ని చంపి అరారాతు దేశంలోకి తప్పించుకు పారిపోయారు. అప్పుడు అతని కొడుకు ఎసర్హద్దోను అతని స్థానములో రాజయ్యాడు. 2 రాజులు 2 అధ్యాయము. యెహోవా ఏలీయాను సుడిగాలిలో పరలోకానికి తీసుకువెళ్ళే సమయం దగ్గర పడింది. కాబట్టి ఏలీయా ఎలీషాతో కలిసి గిల్గాలు నుండి ప్రయాణమయ్యాడు. అప్పుడు ఏలీయా, నీవు దయచేసి ఇక్కడే నిలిచిపో, నన్ను బేతేలుకు వెళ్ళమని యెహోవా చెప్పాడు అని ఎలీషాతో అన్నాడు. దానికి ఎలీషా, యెహోవా ప్రాణం మీదా నీ ప్రాణం మీదా ఒట్టేసి చెబుతున్నాను, నేను నిన్ను విడిచిపెట్టను అని జవాబిచ్చాడు. కాబట్టి వాళ్ళిద్దరూ బేతేలుకు వెళ్ళారు. బేతేలులో ఉన్న ప్రవక్తల సమాజం వారు ఎలీషా దగ్గరికి వచ్చారు. ఈరోజు నీ దగ్గర నుండి నీ గురువుని యెహోవా తీసుకువెళ్తాడని తెలుసా అని ఎలీషాను ప్రశ్నించారు. దానికి ఎలీషా, నాకు తెలుసులే, మీరు దాని గురించి మాట్లాడకండి అని జవాబిచ్చాడు. అప్పుడు ఏలియా, నీవు దయచేసి ఇక్కడే నిలిచిపో, నన్ను ఎరికోకి వెళ్ళమని యెహోవా చెప్పాడు అని ఎలీషాతో అన్నాడు. దానికి ఎలీషా, యెహోవా ప్రాణం మీదా నీ ప్రాణం మీదా ఒట్టేసి చెబుతున్నాను, నేను నిన్ను విడిచిపెట్టను అని జవాబిచ్చాడు. కాబట్టి వాళ్ళిద్దరూ ఎరికోకి వెళ్ళారు. అప్పుడు ఎరికోలో కూడా ప్రవక్తల బృందం ఉంది. వారు ఎలీషా దగ్గరికి వచ్చారు. ఈరోజు నీ దగ్గర నుండి నీ గురువుని యెహోవా తీసుకువెళ్తాడని తెలుసా అని ఎలీషాను ప్రశ్నించారు. దానికి ఎలీషా, నాకు తెలుసులే, మీరు దాని గురించి మాట్లాడకండి అని జవాబిచ్చాడు. అప్పుడు ఏలియా, నీవు దయచేసి ఇక్కడే నిలిచిపో, నన్ను యొర్దానికి వెళ్ళమని యెహోవా చెప్పాడు అని ఎలీషాతో అన్నాడు. దానికి ఎలీషా, యెహోవా ప్రాణం మీదా నీ ప్రాణం మీదా ఒట్టేసి చెబుతున్నాను, నేను నిన్ను విడిచిపెట్టను అని జవాబిచ్చాడు. కాబట్టి వాళ్ళిద్దరూ ప్రయాణం కొనసాగించారు. తరువాత వాళ్ళిద్దరూ యొర్దాను నదీ తీరాన నిల్చున్నారు. ప్రవక్తల సమాజం వారు 50 మంది కొంచెం దూరంలో నిలబడి చూస్తూ ఉన్నారు. అప్పుడు ఏలియా తన పైవస్త్రాన్ని తీసుకుని దాన్ని చుట్టి దానితో నీటి మీద కొట్టాడు. దాంతో నది అటూ ఇటుగా విడిపోయింది. అప్పుడు వాళ్ళిద్దరూ పొడినేలపైన నడుస్తూ దాటిపోయారు. వాళ్ళిద్దరూ నది దాటిన తరువాత ఏలియా ఎలీషాతో ఇలా అన్నాడు, నన్ను నీ నుండి యెహోవా తీసుకుపోకముందు నీకోసం నేనేం చెయ్యాలనుకుంటున్నావో చెప్పు. అందుకు ఎలీషా, నీ ఆత్మలో 2 పాళ్ళు నా పైకి వచ్చేలా చెయ్యి అన్నాడు. అందుకు ఏలియా, నీవు కఠినమైన విషయం అడిగావు, అయితే యెహోవా నన్ను నీ నుంచి తీసుకువెళ్ళే సమయంలో ఒకవేళ నేను నీకు కనిపిస్తే అది నీకు జరుగుతుంది, కనిపించకపోతే జరగదు అన్నాడు. వారు మాట్లాడుతూ ఇంకా ముందుకు సాగిపోతూ ఉన్నారు. అకస్మాత్తుగా అగ్నిజ్వాల వంటి ఒక రథం, అగ్నిజ్వాలల వంటి గుర్రాలు కనిపించాయి. అవి వారిద్దరి మధ్యకు వచ్చి ఇద్దరినీ వేరు చేశాయి. ఇంతలో ఒక సుడిగాలి లేచింది. ఆ సుడిగాలిలో ఏలియా పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఎలీషా అది చూసి, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలుకి రథాలు, వాళ్ళ రౌతులు నువ్వే అని కేకపెట్టాడు. ఆ తరువాత ఏలియా అతనికి మళ్లీ కనిపించలేదు. అప్పుడు ఎలీషా తాను కట్టుకున్న వస్త్రం తీసుకుని దాన్ని 2 ముక్కలుగా చేశాడు. ఏలియా దగ్గర నుండి జారిపడిన పైవస్త్రాన్ని అతడు తీసుకున్నాడు. దానితో యొర్దాను నది తీరానికి వచ్చాడు. నేల మీద పడిన ఏలియా పైవస్త్రాన్ని పట్టుకుని దానితో నీటిని కొట్టి, ఏలియా దేవుడని యెహోవా ఎక్కడ ఉన్నాడు అన్నాడు. అతడు ఆ పైవస్త్రంతో నీటిని కొట్టగానే నది అటూ ఇటుగా విడిపోయింది. ఎలీషా అవతలి ఒడ్డుకు నడిచిపోయాడు. ఎరికోలో ఉన్న ప్రవక్తల సమాజం వారు అతను కోసం చూస్తూ ఉన్నారు. వారు అతని చూడగానే ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉంది అని చెప్పుకున్నారు. వారు అతన్ని కలుసుకోవడానికి వెళ్లి నేల వరకు వంగి అతనికి నమస్కారం చేశారు. వారు అతనితో, నీ సేవకులైన మా దగ్గర 50 మంది బలమైన వారున్నారు. నీ గురువును వెదకడానికి వాళ్లను వెళ్ళనివ్వు. ఒకవేళ యెహోవా ఆత్మ అతని పైకి ఏ పర్వతం మీదనో ఏ లోయలోనో పడవేసి ఉండవచ్చు అని మనవ చేశారు. దానికి ఎలీషా, వద్దు, ఎవర్నీ పంపకండి అని జవాబిచ్చాడు. అయితే వారు అతన్ని బాగా ఒత్తిడి చేసి విసిగించారు. దాంతో అతడు సరే పంపండి అన్నాడు. అప్పుడు వారు 50 మందిని పంపించారు. వారు వెళ్లి అతని కోసం 3 రోజులు గాలించారు గాని అతన్ని కనుక్కోలేకపోయారు. దాంతో వారు యెరికో పట్టణంలోనే ఆగి ఉన్న ఎలీషా దగ్గరికి తిరిగి వచ్చారు. అతడు వాళ్ళతో, వెళ్ళవద్దని నేను మీకు చెప్పాను కదా అన్నాడు. ఆ తరువాత ఆ పట్టణంలో మనుషులు ఎలీషాతో, మా గోడు వినండి, మా యజమానులైన మీరు చూస్తున్నట్టు ఈ పట్టణ ప్రాంతం మనోహరంగా ఉంది, కానీ ఇక్కడి నీళ్లు మంచివి కావు, అందుచేత భూమి కూడా నిస్సారంగా ఉంది అన్నారు. దానికి ఎలీషా, ఒక కొత్త గిన్నెలో ఉప్పు వేసి నా దగ్గరికి తీసుకురండి అని చెప్పాడు. వారు అలాగే దాన్ని అతని దగ్గరికి తీసుకుని వచ్చారు. అప్పుడు ఎలీషా ఆ నీటి ఊట దగ్గరికి వెళ్ళాడు. ఆ ఊటలో ఉప్పు వేసి ఇలా అన్నాడు, యెహోవా ఇలా చెప్తున్నాడు, ఈ నీటిని నేను బాగు చేశాను, కాబట్టి ఇప్పటి నుండి దీనివల్ల చావు అనేది ఉండదు, నిస్సారత ఇక ఉండదు. అందుచేత ఎలీషా పలికిన మాట ప్రకారం ఆ నీళ్లు ఈరోజు వరకు ఆరోగ్యకరంగా ఉన్నాయి. తరువాత ఎలీషా అక్కడ నుండి బేతేలుకు వెళ్ళాడు. అతడు దారిలో వెళ్తుండగా ఆ పట్టణంలో నుండి కొంతమంది కుర్రవారు వచ్చి, బోడివాడా బోడివాడా వెళ్ళిపో అంటూ ఎగతాళి చేశారు. ఎలీషా వెనక్కు తిరిగి వాళ్ళని చూసి యెహోవా పేరున వాళ్లను శపించాడు. అప్పుడు అడవిలో నుండి రెండు ఆడ ఎలుగుబంట్లు వచ్చి వారిలో 42 మందిని గాయపరిచాయి. అప్పుడు అతడు అక్కడ నుండి కర్మేలు పర్వతానికి వెళ్ళాడు. అక్కడ నుండి షోమ్రోనికి తిరిగి వెళ్ళాడు. 2 రాజులు 20వ అధ్యాయము. ఆ రోజుల్లో హిజ్కియాకు జబ్బు చేసి చావు బతుకుల్లో ఉన్నాడు. ఆమోజు కొడుకు ప్రవక్త అయిన యెషయా అతని దగ్గరికి వచ్చి, నీవు చనిపోతున్నావు, ఇక బ్రతకవు, గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా చెప్తున్నాడు అని చెప్పాడు. హిజ్కియా తన ముఖాన్ని గోడవైపు తిప్పుకుని, యెహోవా యథార్థ హృదయముతో సత్యముతో నీ సన్నిధిలో నేనెలా నడుచుకున్నానో, నీ దృష్టిలో అనుకూలంగా అంతా నేనెలా జరిగించానో కృపతో జ్ఞాపకం చేసుకో అని కన్నీళ్లతో యెహోవాను ప్రార్థించాడు. యెషయా మధ్య ప్రాంగణములో నుంచి అవతలకు వెళ్లకముందే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు మళ్ళీ నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా దగ్గరికి వెళ్ళి అతనితో ఇలా చెప్పు, నీ పితరుడు దావీదుకు దేవుడైన యెహోవా నీకు చెప్పేదేమంటే, నీవు కన్నీళ్లు విడవడం చూశాను, నేను నీ ప్రార్థన అంగీకరించాను, నేను నిన్ను బాగు చేస్తాను, 3వ రోజు నీవు యెహోవా మందిరానికి ఎక్కి వెళ్తావు, ఇంకొక 15 సంవత్సరాల ఆయుష్షు నీకు ఇస్తాను, ఇంకా నా కోసం నా సేవకుడైన దావీదు కోసం ఈ పట్టణాన్ని నేను కాపాడుతూ నిన్ను ఈ పట్టణాన్ని అషూరురాజు చేతిలో పడకుండా నేను విడిపిస్తాను అన్నాడు. తరువాత యెషయా, అంజూరుపు పళ్ళ ముద్ద తెప్పించండి అని చెప్పాడు. వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తరువాత అతడు బాగుపడ్డాడు. యెహోవా నన్ను స్వస్థపరుస్తాడు అనడానికి, నేను 3వ రోజు ఆయన మందిరానికి ఎక్కి వెళ్తాననడానికి సూచన ఏమిటి అని హిజ్కియా యెషయాను అడిగాడు. యెషయా, తాను చెప్పిన మాట యెహోవా నెరవేరుస్తాడు అనడానికి ఆయన ఇచ్చిన సూచన ఏమంటే, నీడ 10 మెట్లు ముందుకు నడవాలా, లేక అది 10 మెట్లు వెనక్కు నడవాలా అన్నాడు. అందుకు హిజ్కియా, నీడ 10 మెట్లు ముందుకు నడవడం తేలికే, కాని నీడ 10 గడులు వెనక్కి నడవాలి అన్నాడు. ప్రవక్త అయిన యెషయా యెహోవాను ప్రార్థించగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందుకు నడిచిన నీడ 10 మెట్లు వెనక్కి వెళ్లేలా చేశాడు. ఆ కాలంలో బబులోను రాజు బలదాను కొడుకు అయిన బెరోదక్ బలదాను హిజ్కియా జబ్బుగా ఉన్నాడన్న విషయం తెలిసి ఉత్తరము రాసి కానుకలు ఇచ్చి రాయబారులను అతని దగ్గరికి పంపాడు. వర్తమానికులు వచ్చారన్న మాట హిజ్కియా విని వాళ్ళను లోపలికి రప్పించి తన రాజనగరంలోనూ రాజ్యంలోనూ ఉన్న అన్ని వస్తువుల్లో దేనిని దాచకుండా తన వస్తువులు ఉన్న కొట్టు, వెండి బంగారాలు, సుగంధ ద్రవ్యాలు, సువాసన తైలం, ఆయుధశాల, తన వస్తువుల్లో ఉన్నవన్నీ వాళ్లకు చూపించాడు. తరువాత ప్రవక్త అయిన యెషయా హిజ్కియా రాజు దగ్గరికి వచ్చి, ఆ మనుషులు ఏమన్నారు, నీ దగ్గరికి ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగాడు. హిజ్కియా, బబులోను అనే దూరదేశము నుంచి వారు వచ్చారు అని చెప్పాడు. నీ ఇంట్లో వారు ఏమేమి చూశారు అని అతడు అడిగాడు. హిజ్కియా, నా వస్తువుల్లో దేనీ దాచకుండా నా ఇంట్లో ఉన్నవన్నీ నేను వాళ్లకు చూపించాను అన్నాడు. అప్పుడు యెషయా హిజ్కియాతో, యెహోవా చెప్పే మాట విను. రానున్న రోజుల్లో ఏమీ మిగులకుండా నీ రాజనగరులో ఉన్నవన్నీ, ఈ రోజు వరకు నీ పూర్వీకులు సమకూర్చి దాచిపెట్టినదంతా వారు బబులోను పట్టణానికి తీసుకుని వెళ్ళిపోతారని యెహోవా చెప్తున్నాడు. ఇంకా నీ కడుపున పుట్టిన నీ కొడుకుల సంతతిని వారు బబులోను రాజు నగరానికి తీసుకువెళ్తారు, అక్కడ వారు నపుంసకులు అవుతారు అన్నాడు. అందుకు హిజ్కియా, నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ ప్రకారం జరగడం మంచిదే, నా కాలంలో మాత్రం సమాధానం స్థిరత్వం ఉంటాయి కదా అని యెషయాతో అన్నాడు. హిజ్కియా చేసిన ఇతర పనుల గురించి, అతని పరాక్రమం అంతటి గురించి, అతడు కొలను తవ్వించి కాలువ వేయించి పట్టణంలోకి నీళ్లు రప్పించిన దాన్ని గురించి యూదారాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది. హిజ్కియా తన పూర్వీకులతో పాటు చనిపోయాడు. అతని కొడుకు మనష్షే అతని స్థానంలో రాజయ్యాడు.
2 రాజులు 21వ అధ్యాయము. మనష్షే పరిపాలన ఆరంభించినప్పుడు అతని వయసు 12 సంవత్సరాలు. అతడు యెరూషలేములో 55 సంవత్సరాలు ఏలాడు. అతని తల్లి పేరు హెప్సిబా. అతడు యెహోవా దృష్టిలో చెడుతనం జరిగిస్తూ ఇశ్రాయేలీయుల ఎదుట నిలువలేకుండా యెహోవా వెళ్లగొట్టిన ప్రజలు చేసినట్లు అసహ్యమైన పనులు చేస్తూ వచ్చాడు. తన తండ్రి హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలాలు అతడు మళ్లీ కట్టించి బయలుదేవుడుకు బలిపీఠాలు కట్టించి ఇశ్రాయేలు రాజు ఆహాబు చేసినట్టు దేవతాస్తంభాలు చేయించి నక్షత్రాలకు మొక్కి వాటిని పూజిస్తూ ఉన్నాడు. ఇంకా, నా పేరు యెరూషలేములో శాశ్వతంగా ఉంచుతాను అని యెహోవా చెప్పిన ఆ యెరూషలేములో అతడు యెహోవా మందిరంలో బలిపీఠాలు కట్టించాడు. ఇంకా యెహోవా మందిరానికి ఉన్న 2 ప్రాంగణాల్లో ఆకాశ నక్షత్రాలకు అతడు బలిపీఠాలు కట్టించాడు. అతడు తన కొడుకును దహనబలిగా అర్పించి జ్యోతిష్యం, శకునాలు అలవాటు చేసి చనిపోయిన ఆత్మలతో మాట్లాడే వాళ్లతో, సోద చెప్పే వాళ్లతో సాంగత్యం చేశాడు. ఈ విధంగా అతడు యెహోవా దృష్టిలో ఎంతో చెడుతనం జరిగిస్తూ ఆయనకు కోపం పుట్టించాడు. యెహోవా దావీదుకు, అతని కొడుకు సొలొమోనుకు ఆజ్ఞ ఇచ్చి, ఈ మందిరంలో ఇశ్రాయేలు గోత్ర స్థానాల్లో నుంచి నేను కోరుకున్న ఈ యెరూషలేములో నా పేరు ఎల్లకాలం ఉంచుతాను అని దేన్ని గురించి చెప్పాడో ఆ యెహోవా మందిరములో తాను చేయించిన అషేరా రూపాన్ని పెట్టాడు. ఇంకా, ఇశ్రాయేలీయులకు నేను ఆజ్ఞాపించిన దాన్నంతటినీ నా సేవకుడు మోషే వాళ్లకు రాసి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని వారు పాటిస్తే వాళ్ల పితరులకు నేనిచ్చిన దేశంలో నుంచి వాళ్ల పాదాలు ఇంకా తొలగిపోనివ్వను అని యెహోవా చెప్పిన మాట వినకుండా ఇశ్రాయేలీయుల ఎదుట నిలబడకుండా యెహోవా నాశనం చేసిన ప్రజలు జరిగించిన చెడుతనాన్ని మించిన చెడుతనం చేసేలా మనష్షే వాళ్ళను పురిగొల్పాడు. అయితే యెహోవా తన సేవకులైన ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ, యూదారాజు మనష్షే ఈ అసహ్యమైన పనులు చేసి తన ముందున్న అమోరీయులను మించిన చెడునడత కనుపరిచి తాను పెట్టుకున్న విగ్రహాల వల్ల యూదావారు పాపం చేయడానికి కారకుడయ్యాడు. కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పేదేమంటే, వినేవాళ్లకు 2 చెవులు, గింగురుమనంత కీడు యెరూషలేము మీదకీ యూదావాళ్ళ మీదకీ రప్పిస్తాను. నేను షోమ్రోనును కొలిచిన నూలు, ఆహాబు కుటుంబికులను సరిచూసిన మట్టపు గుండు యెరూషలేము మీద సాగలాగుతాను. ఒకడు పల్లెం తుడిచేటప్పుడు దాన్ని బోర్లించి తుడిచినట్టు నేను యెరూషలేమును తుడిచివేస్తాను. ఇంకా, నా స్వాస్థ్యంలో మిగిలిన వాళ్లను నేను తోసివేసి వాళ్ళ శత్రువుల చేతికి వాళ్లను అప్పగిస్తాను. వారు తమ పూర్వీకులు ఐగుప్తు దేశములో నుంచి వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు నా దృష్టికి కీడు చేసి నాకు కోపం పుట్టిస్తున్నారు. గనుక వారు తమ శత్రువులందరి వల్ల దోపిడీకి గురై నష్టం పొందుతారు. ఇంకా, మనిషే యెహోవా దృష్టిలో చెడునడత నడిచి యూదావాళ్లను పాపంలో దింపడమే కాకుండా యెరూషలేమును ఈ మూల నుంచి ఆ మూల వరకు రక్తంతో నిండేలా నిరపరాధుల రక్తాన్ని ఒలికించాడు. మనష్షే చేసిన ఇతర పనుల గురించి
అతడు చేసిన దానంతటి గురించి, అతని దోషం గురించి యూదారాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది. మనష్షే తన పూర్వీకులతో బాటు చనిపోయిన తరువాత ఉజ్జా తోటలో తన ఇంటి దగ్గర అతన్ని సమాధి చేశారు. అతని కొడుకు ఆమోను అతని స్థానంలో రాజయ్యాడు. ఆమోను పరిపాలన ఆరంభించినప్పుడు అతని వయస్సు 22 సంవత్సరాలు. అతడు యెరూషలేములో 2 సంవత్సరాలు ఏలాడు. అతని తల్లి పేరు మెషుల్లేమెతు. ఆమె యొడ్బా ఊరివాడైన హారోసు కూతురు. అతడు తన తండ్రి మనస్సే నడిచినట్టు యెహోవా దృష్టిలో చెడునడత నడిచాడు. తన పితృల దేవుడైన యెహోవాను వదిలిపెట్టి యెహోవా మార్గంలో నడవకుండా తన తండ్రి ప్రవర్తించినట్టు తానూ ప్రవర్తిస్తూ తన తండ్రి పూజించిన విగ్రహాలను తానూ పూజించాడు. ఆమోను సేవకులు అతని మీద కుట్ర చేసి అతన్ని రాజనగరిలో చంపారు. దేశ ప్రజలు రాజైన ఆమోను మీద కుట్ర చేసిన వాళ్ళందరినీ చంపి అతని స్థానంలో అతని కొడుకు యెషయాకు పట్టాభిషేకం చేశారు. ఆమోను చేసిన ఇతర పనుల గురించి యూదారాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది. ఉజ్జా తోటలో అతనికి ఉన్న సమాధిలో అతన్ని సమాధి చేశారు. అతని కొడుకు యెషయా అతని స్థానంలో రాజయ్యాడు. 2 రాజులు 22వ అధ్యాయము. యెషయా ఏలడం ఆరంభించినప్పుడు అతని వయస్సు 8 సంవత్సరాలు. అతడు యెరూషలేములో 31 సంవత్సరాలు ఏలాడు. అతని తల్లి పేరు యదీదా. ఆమె బొస్కతు ఊరివాడైన అదాయా కూతురు. అతడు యెహోవా దృష్టిలో యథార్థంగా నడుస్తూ కుడి ఎడమలకు తిరగకుండా తన పితరుడు దావీదు చూపించిన దారిలో నడిచాడు. రాజైన యెషయా పరిపాలనలో 18వ సంవత్సరంలో అతడు మెషుల్లాముకు పుట్టిన అజల్యా కొడుకు శాస్త్రి అయిన సాఫానును యెహోవా మందిరానికి వెళ్ళమన్నాడు. రాజు అతనితో, నీవు ప్రధాన యాజకుడైన హిల్కియా దగ్గరికి వెళ్ళి ద్వారపాలకులు ప్రజల దగ్గర వసూలు చేసి యెహోవా మందిరములో ఉంచిన డబ్బు మొత్తం ఎంతో లెక్క చూడమని అతనితో చెప్పు. యెహోవా మందిరపు పనికి అధికారుడిగా ఉండి పని జరిగించే వాళ్ళ చేతికి ఆ డబ్బు అప్పగించాలి. ఆ తరువాత యెహోవా మందిరములో శిథిలమైన స్థలాలను బాగుచేయడానికి యెహోవా మందిరపు పనిచేసే కూలీ వాళ్లకు వారు ఆ డబ్బు ఇవ్వాలి. వడ్రంగి వాళ్లకు, శిల్పకారులకు, తాపీ పని వాళ్లకు మందిరాన్ని బాగుచేయడానికి మానులు, చెక్కిన రాళ్ళు కొనడానికి ఆ డబ్బు ఇవ్వాలని చెప్పు అన్నాడు. ఆ అధికారులు నమ్మకస్తులు గనుక వాళ్ళ చేతికి అప్పగించిన డబ్బు గురించి వాళ్ళ దగ్గర లెక్క తీసుకోవలసిన పనిలేదు. అప్పుడు ప్రధాన యాజకుడైన హిల్కియా, యెహోవా మందిరంలో ధర్మశాస్త్ర గ్రంథం నాకు దొరికింది అని షాఫాను అనే శాస్త్రితో చెప్పి ఆ గ్రంథాన్ని సాఫానుకు అప్పగించాడు. అతడు దాన్ని చదివి రాజు దగ్గరికి తిరిగి వచ్చి, మీ సేవకులు మందిరములో దొరికిన డబ్బు సమకూర్చి యెహోవా మందిరపు పని విషయంలో అధికారుడిగా ఉండి పని జరిగించే వాళ్ళ చేతికి అప్పగించారు అని వార్త చెప్పి, యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథం అప్పగించాడు అని రాజుతో చెప్పి ఆ గ్రంథం రాజు సముఖములో చదివాడు. రాజు ధర్మశాస్త్ర గ్రంథములో ఉన్న మాటలు విన్నప్పుడు తన బట్టలు చింపుకున్నాడు. తరువాత రాజు యాజకుడైన హిల్కియా, సాఫాను కొడుకు అహీకాము, మికాయా కొడుకు అక్బోరు అనే వాళ్లను, షాఫాను అనే శాస్త్రిని, ఆసయా అనే రాజసేవకుల్లో ఒకన్ని పిలిచి వాళ్లకు ఇలా ఆజ్ఞాపించాడు. మీరు వెళ్ళి దొరికిన ఈ గ్రంథములోని మాటలను గురించి నా విషయములో, ప్రజల విషయములో, యూదా వాళ్ళందరి విషయములో యెహోవాను అడగండి. మన పూర్వీకులు తమ విషయములో రాసి ఉన్న దానంతటి ప్రకారం చెయ్యకుండా ఈ గ్రంథపు మాటలు వినలేదు గనుక యెహోవా కోపాగ్ని మన మీద ఇంత ఎక్కువగా మండుతూ ఉంది అన్నాడు. కాబట్టి యాజకుడైన హిల్కియా అహికాము, అక్బోరు, షాఫాను, అసాయ స్త్రీ ప్రవక్త హుల్దా దగ్గరికి వచ్చారు. ఈమె వస్త్రశాలకు అధికారి అయిన హర్షాషుకు పుట్టిన తిక్వా కొడుకు షల్లూము భార్య. ఈమె యెరూషలేములో 2వ భాగములో కాపురం ఉంది. ఈమె దగ్గరికి వారు వచ్చి మాట్లాడారు. ఆమె వాళ్లతో, మిమ్మల్ని నా దగ్గరికి పంపిన వానితో ఈ మాట చెప్పండి, యెహోవా చెప్పేదేమంటే యూదారాజు చదివించిన గ్రంథంలో రాసి ఉన్న కీడంతా ఏదీ విడిచిపెట్టకుండా నేను ఈ స్థలం మీదకి దాని పౌరుల మీదకి రప్పిస్తాను. ఈ ప్రజలు నన్ను విడిచి ఇతర దేవుళ్ళకు ధూపం వేస్తూ చేసిన ప్రతి పని నాకు కోపం పుట్టించింది గనుక నా కోపం ఆరిపోకుండా ఈ స్థలం మీద రగులుకుంటుంది. యెహోవాను సంప్రదించడానికి మిమ్మల్ని పంపిన యూదారాజుకు ఈ మాట తెలియపరచండి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పేదేమంటే, ఈ స్థలం పాడవుతుందని, దాని కాపురస్థులు శాపానికి గురి అవుతారని నేను చెప్పిన మాటలు నీవు ఆలకించి మెత్తను మనసు కలిగి యెహోవా సన్నిధిలో దీనత్వం కలిగి నీ బట్టలు చింపుకుని నా సన్నిధిలో కన్నీళ్లు కార్చావు గనుక నీవు చేసిన మనవి నేను అంగీకరించాను. నేను నిన్ను నీ పితృల దగ్గరికి చేరుస్తాను. నీవు ప్రశాంతంగా సమాధికి వెళ్తావు. నేను ఈ స్థలం మీదకి రప్పించే కీడును నీవు నీ కళ్ళతో చూడనే చూడవు. ఇదే యెహోవా వాక్కు అని చెప్పింది. అప్పుడు వారు ఈ వార్త రాజు దగ్గరికి తెచ్చారు. 2 రాజులు 23వ అధ్యాయము. అప్పుడు రాజు యూదా పెద్దలందరినీ, యెరూషలేము పెద్దలందరినీ తన దగ్గరికి పిలిపించి, యూదా వాళ్ళందరినీ, యెరూషలేము కాపురస్తులందరినీ, యాజకులను, ప్రవక్తలను, తక్కువ వాళ్ళైనా గొప్పవాళ్ళైనా ప్రజలందరినీ పిలిచి యెహోవా మందిరానికి వచ్చి వారు వింటూ ఉన్నప్పుడు యెహోవా మందిరములో దొరికిన నిబంధన గ్రంథంలో ఉన్న మాటలన్నీ చదివించాడు. రాజు ఒక స్తంభం దగ్గర నిలబడి యెహోవా మార్గములో నడిచి ఆయన ఆజ్ఞలను, కట్టడలను, శాసనాలను పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో పాటించి ఈ గ్రంథములో రాసి ఉన్న నిబంధన సంబంధమైన మాటలన్నీ నెరవేరుస్తామని యెహోవా సన్నిధిలో నిబంధన చేశాడు. ప్రజలందరూ ఆ నిబంధనకు సమ్మతించారు. రాజు బయలుదేవుడికి, అశేరాదేవికి, నక్షత్రాలకు తయారు చేసిన వస్తువులన్నీ యెహోవా ఆలయములో నుంచి బయటకు తీసుకురావాలని ప్రధాన యాజకుడు హిల్కీయాకు, 2వ వరుస యాజకులకు, ద్వారపాలకులకు ఆజ్ఞ ఇచ్చాడు. హిల్కీయా వాటిని యెరూషలేము బయట కిద్రోను పొలంలో తగలబెట్టి ఆ బూడిద బేతేలు ఊరికి పంపేశాడు. ఇంకా యూదా పట్టణాల్లో ఉన్న ఉన్నత స్థలాల్లో, యెరూషలేము చుట్టూ ఉన్న ప్రదేశాల్లో ధూపం వెయ్యడానికి యూదారాజులు నియమించిన అర్చకులను, అంటే బయలుకు, సూర్యచంద్రులకు, గ్రహాలకు, నక్షత్రాలకు ధూపం వేసే వాళ్లను అతడు తొలగించాడు. యెహోవా మందిరంలో ఉన్న అశేరాదేవి రూపాన్ని యెరూషలేము బయట ఉన్న కిద్రోను వాగు దగ్గరికి తెప్పించి కిద్రోను వాగు ఒడ్డున దాన్ని కాల్చి తొక్కి బూడిద చేసి ఆ బూడిదను సామాన్య ప్రజల సమాధుల మీద చల్లాడు. ఇంకా యెహోవా మందిరములో ఉన్న స్వలింగ సంపర్కుల గదులను పడగొట్టించాడు. అక్కడ స్త్రీలు అశేరాదేవికి వస్త్రాలు అల్లుతున్నారు. యూదా పట్టణములో ఉన్న యాజకులందరినీ అతడు బయటకు వెళ్లగొట్టాడు. గెబా మొదలు బెహెర్షెబా వరకు యాజకులు ధూపం వేసిన ఉన్నత స్థలాలను అతడు అపవిత్రం చేసి పట్టణ ద్వారానికి ఎడమవైపు పట్టణపు అధికారి అయిన యెహోషువా గుమ్మం దగ్గర ఉన్నత స్థలాలను పడగొట్టించాడు. ఆ ఉన్నత స్థలాల మీద యాజకులుగా ఉన్నవారు యెరూషలేములో ఉన్న యెహోవా బలిపీఠం దగ్గర సేవ చేయడానికి అనుమతి లేకపోయినా తమ ఇతర యాజక సోదరుల్లా వారు కూడా పులియని రొట్టెలు తినే అవకాశం దొరికింది. ఎవరూ తన కొడుకునైనా కూతుర్నైనా ములేకుకు దహనబలి ఇవ్వకుండా బెన్హిన్నోము అనే లోయలో ఉన్న తోపేతు అనే ఆ ప్రదేశాన్ని అతడు అపవిత్రం చేశాడు. ఇదే కాకుండా అతడు యూదారాజులు సూర్యునికి ప్రతిష్ఠించిన గుర్రాలను మంటపంలో నివసించే పరిచారకుడైన నెతన్మేలకు గది దగ్గర యెహోవా మందిరపు ద్వారం దగ్గర నుంచి వాటిని తీసివేసి సూర్యునికి ప్రతిష్ఠించిన రథాలను అగ్నితో కాల్చేశాడు. ఇంకా యూదారాజులు చేయించిన ఆహాజు మేడగది మీద ఉన్న బలిపీఠాలను, యెహోవా మందిరపు 2 ప్రాంగణాల్లో మనస్సే చేయించిన బలిపీఠాలను రాజు పడగొట్టించి ముక్కలు ముక్కలుగా చేయించి ఆ చెత్త అంతా కిద్రోను వాగులో పోయించాడు. యెరూషలేము ఎదుట ఉన్న నాశనం అనే పర్వతపు కుడివైపు అస్తారోతు దేవత అనే సీదోనీయుల విగ్రహానికి కెమోషు అనే మోయాబీయుల విగ్రహానికి, మిల్కోము అనే అమ్మోనీయుల విగ్రహానికి ఇశ్రాయేలు రాజు సొలొమోను కట్టించిన ఉన్నత స్థలాలను రాజు అపవిత్రం చేశాడు. ఆ రూపాలను ముక్కలుగా కొట్టించి అషేరాదేవి రూపాన్ని పడగొట్టించి వాటి స్థానాలను మనుషుల ఎముకలతో నింపాడు. బేతేలులో ఉన్న బలిపీఠాన్ని, ఉన్నత స్థలాన్ని, అంటే ఇశ్రాయేలు వారు పాపం చేయడానికి కారకుడైన నెబాతు కొడుకు యరొబాము కట్టించిన ఆ ఉన్నత స్థలం, బలిపీఠం అతడు పడగొట్టించాడు. ఆ ఉన్నత స్థలాన్ని కాల్చి పొడి అయ్యేలా తొక్కించి అషేరాదేవి రూపాన్ని కాల్చేశాడు. యెషయా అటు తిరిగి అక్కడ పర్వత ప్రాంతంలో సమాధులను చూసి కొందరిని పంపి సమాధుల్లో ఉన్న ఎముకలను తెప్పించి దైవజనుడు యెహోవా మాట చాటించి చెప్పిన ప్రకారం వాటిని బలిపీఠం మీద కాల్చి దాన్ని అపవిత్రం చేశాడు. అప్పుడు అతడు, నాకు కనబడుతున్న ఆ సమాధి ఎవరిది అని అడిగాడు. పట్టణం వారు, అది యూదాదేశం నుంచి వచ్చి నీవు బేతేలులో ఉన్న బలిపీఠానికి చేసిన పనులు ముందుగా తెలిపిన దైవ ప్రవక్త సమాధి అని చెప్పారు. అందుకతడు, దాన్ని తప్పించండి, ఎవరూ అతని ఎముకలను తీయకూడదు అని చెప్పాడు. వారు అతని ఎముకలను షోమ్రోను పట్టణము నుంచి వచ్చిన ప్రవక్త ఎముకలను ముట్టుకోలేదు. ఇంకా ఇశ్రాయేలు రాజులు షోమ్రోను పట్టణాల్లో ఏ ఉన్నత స్థలాలలో మందిరాలు కట్టించి యెహోవాకు కోపం పుట్టించారో ఆ మందిరాలన్నిటినీ యెషయా తీసేసి తాను బేతేలులో చేసినట్టే వాటికి చేశాడు. అక్కడ అతడు ఉన్నత స్థలాలకు నియామకం అయిన యాజకులు అందరినీ బలిపీఠాల మీద చంపించి వాటి మీద మనుషుల ఎముకలను తగలబెట్టించి యెరూషలేముకు తిరిగి వచ్చాడు. అప్పుడు రాజు, నిబంధన గ్రంథములో రాసి ఉన్న ప్రకారంగా మీ దేవుడైన యెహోవాకు పస్కా పండగ ఆచరించండి అని ప్రజలందరికీ ఆజ్ఞాపించాడు. ఇశ్రాయేలీయులకు న్యాయం తీర్చిన న్యాయాధిపతులున్న రోజుల నుంచి ఇశ్రాయేలు రాజుల కాలం, యూదారాజుల కాలం వరకు ఎన్నడూ జరగనంత వైభవంగా ఆ సమయంలో పస్కా పండగ జరిగింది. ఈ పండగ రాజైన యెషయా పరిపాలన 18వ సంవత్సరంలో యెరూషలేములో యెహోవాకు జరిగింది. ఇంకా మృతులతోనూ ఆత్మలతోనూ మాట్లాడే వాళ్లను, సోది చెప్పే వాళ్లను, గృహదేవుళ్లను, విగ్రహాలను, యూదాదేశంలో యెరూషలేములో కనబడిన విగ్రహాలన్నిటినీ యెషయా తీసేసి యెహోవా మందిరములో యాజకుడైన హిల్కీయాకు దొరికిన గ్రంథములో రాసి ఉన్న ధర్మశాస్త్ర విధులను స్థిరపరచడానికి ప్రయత్నం చేశాడు. అతనికి పూర్వం పరిపాలించిన రాజుల్లో అతని వలె పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ బలంతో యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్ర ప్రకారం చేసిన వాడు ఒక్కడూ లేడు. అతని తరువాత కూడా అతని వంటి వాడు ఒక్కడూ లేడు. అయినా మనస్సే యెహోవాకు పుట్టించిన కోపం వల్ల ఆయన కోపాగ్ని ఇంకా చల్లారకుండా యూదా మీద మండుతూనే ఉంది. కాబట్టి యెహోవా, నేను ఇశ్రాయేలు వాళ్ళను వెళ్లగొట్టినట్టు యూదా వాళ్ళను నా సముఖానికి దూరం చేసి నేను కోరుకున్న యెరూషలేము పట్టణాన్ని, నా పేరును అక్కడ ఉంచుతానని నేను చెప్పిన మందిరాన్ని నేను విసర్జిస్తాను అనుకున్నాడు. యెషయా చేసిన ఇతర పనుల గురించి, అతడు చేసిన దానినంతటిని గురించి యూదారాజుల చరిత్ర గ్రంథములో రాసి ఉంది. అతని కాలంలో ఐగుప్తు రాజు ఫరో నెకో అష్షూరు రాజుతో యుద్ధం చేయడానికి యూఫ్రటీసు నది దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు తనను యుద్ధంలో ఎదుర్కోవడానికి వచ్చిన రాజైన యెషయాను మెగిద్దో దగ్గర చంపాడు. అతని సేవకులు అతని శవాన్ని రథం మీద ఉంచి మెగిద్దో నుంచి యెరూషలేముకు తీసుకొచ్చి అతని సమాధిలో పాతిపెట్టారు. అప్పుడు దేశ ప్రజలు యెషయా కొడుకు యెహోయాహాజుకు పట్టాభిషేకం చేసి అతని తండ్రి స్థానంలో అతన్ని రాజుగా చేశారు. యెహోయాహాజు పరిపాలన ఆరంభించినప్పుడు అతని వయసు 23 సంవత్సరాలు. అతడు యెరూషలేములో 3 నెలలు ఏలాడు. అతని తల్లి పేరు హామూటలు. ఆమె లిబ్నా ఊరివాడైన ఇర్మియా కూతురు. ఇతడు తన పూర్వీకులు చేసిన దానంతటి ప్రకారము చేసి యెహోవా దృష్టిలో చెడునడత నడిచాడు. ఫరో నెకో ఇతడు యెరూషలేములో పరిపాలన చెయ్యకుండా హామాతు దేశములో ఉన్న రిబ్లా పట్టణములో అతన్ని బంధకాల్లో ఉంచాడు. దేశం మీద 50 మణుగుల వెండిని 2 మణుగుల బంగారాన్ని కప్పం విధించాడు. యెషయా కొడుకు ఎల్యాకీమును అతని తండ్రి యెషయా స్థానంలో నియమించి అతనికి యెహోయాకీము అని మారుపేరు పెట్టాడు. కాని అతడు యెహోయాహాజును ఐగుప్తు దేశానికి తీసుకు వెళ్ళినప్పుడు అతడు అక్కడ చనిపోయాడు. యెహోయాకీము ఫరో ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం దేశం మీద పన్ను నిర్ణయించి ఆ వెండి బంగారాలను ఫరోకు చెల్లిస్తూ వచ్చాడు. అతడు దేశ ప్రజల దగ్గర నుంచి వారికి నిర్ణయించిన ప్రకారం వసూలు చేసి ఫరో నెకోకు చెల్లిస్తూ వచ్చాడు. యెహోయాకీము పరిపాలన ఆరంభించినప్పుడు 25 సంవత్సరాల వయసు గలవాడు. అతడు యెరూషలేములో 11 సంవత్సరాలు ఏలాడు. అతని తల్లి పేరు జెబూదా. ఆమె రూమా ఊరివాడు పెదాయా కూతురు. ఇతడు కూడా తన పూర్వీకులు చేసినట్టు చేసి యెహోవా దృష్టిలో చెడునడత నడిచాడు. 2 రాజులు 24వ అధ్యాయము. యెహోయాకీము రోజుల్లో బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి యుద్ధానికి వచ్చాడు. యెహోయాకీము అతనికి లోబడి 3 సంవత్సరాలు సేవించిన తరువాత అతని మీద తిరుగుబాటు చేశాడు. యెహోవా అతని మీదకి తన సేవకులైన ప్రవక్తల ద్వారా తాను చెప్పిన మాట ప్రకారం యూదా దేశాన్ని నాశనం చేయడానికి దాని మీదకి కల్దీయుల సైన్యాలను, సిరియనుల సైన్యాలను, మోయాబీయుల సైన్యాలను, అమ్మోనీయుల సైన్యాలను రప్పించాడు. మనస్సే చేసిన పనుల కారణంగా, అతడు నిరపరాధులను హతం చేసిన కారణంగా యూదావారు యెహోవా సముఖం నుండి తొలగిపోయేలా యెహోవా ఇచ్చిన ఆజ్ఞ వల్లే ఇది వాళ్లకు జరిగింది. అతడు నిరపరాధుల రక్తంతో యెరూషలేమును నింపిన కారణంగా దాన్ని క్షమించడానికి యెహోవాకు మనస్సు లేకపోయింది. యెహోయాకీము చేసిన ఇతర పనుల గురించి, అతడు జరిగించిన వాటన్నిటి గురించి యూదారాజుల చరిత్ర గ్రంథములో రాసి ఉంది. యెహోయాకీము తన పూర్వీకులతో పాటు చనిపోగా అతని కొడుకు యెహోయాకీను అతని స్థానములో రాజయ్యాడు. బబులోను రాజు ఐగుప్తు నదికి యూప్రటీసు నదికి మధ్య ఐగుప్తు రాజు ఆధీనంలో ఉన్న భూమి అంతటినీ పట్టుకున్న తరువాత ఐగుప్తు రాజు ఇక ఏ ప్రాంతం మీదకి యుద్ధానికి వెళ్ళలేదు. యెహోయాకీను పరిపాలన ఆరంభించినప్పుడు అతని వయసు 18 సంవత్సరాలు. అతడు యెరూషలేములో 3 నెలలు ఏలాడు. యెరూషలేము వాడు ఎల్నాతాను కూతురు నెహుస్తా అతని తల్లి. అతడు తన తండ్రి చేసినట్టే చేసి యెహోవా దృష్టిలో చెడునడత నడిచాడు. ఆ కాలంలో బబులోను రాజు నెబుకద్నెజరు సేవకులు యెరూషలేము మీదికి వచ్చి పట్టణానికి ముట్టడి వేశారు. వారు పట్టణానికి ముట్టడి వేస్తూ ఉన్నప్పుడు బబులోను రాజు నెబుకద్నెజరు స్వయంగా తానే దాని మీదికి వచ్చాడు. అప్పుడు యూదారాజు యెహోయాకీను అతని తల్లి, అతని సేవకులు, అతని కింద అధిపతులు, అతని పరివారం బయలుదేరి బబులోను రాజు దగ్గరికి వచ్చినప్పుడు బబులోను రాజు పరిపాలనలో 8వ సంవత్సరంలో యెహోయాకీనును చెరపట్టుకున్నాడు. ఇంకా ఇతడు యెహోవా మందిరపు ధననిధిలో ఉన్న వస్తువులు, రాజు ఖజానాలో ఉన్న సొమ్ము పట్టుకుని ఇశ్రాయేలు రాజు సొలొమోను యెహోవా ఆలయానికి చేయించిన బంగారపు ఉపకరణాలన్నీ యెహోవా చెప్పిన విధంగా ముక్కలుగా చేయించి తీసుకెళ్లిపోయాడు. ఇంకా అతడు దేశపు ప్రజల్లో అతి పేదవారు తప్ప ఇంకా ఎవరూ లేకుండా యెరూషలేము పట్టణమంతట్లో ఉన్న అధిపతులు, పరక్రమవంతులు 10,000 మందిని, వీళ్ళు కాకుండా కంసాలి వాళ్లను, కమ్మరి వాళ్లను బందీలుగా తీసుకుపోయాడు. అతడు యెహోయాకీను రాజు తల్లిని, రాజు భార్యలను, అతని పరివారాన్ని, దేశంలో ఉన్న గొప్పవాళ్లను యెరూషలేము నుంచి బబులోను పట్టణానికి బందీలుగా తీసుకువెళ్లాడు. 7,000 మంది పరక్రమవంతులను, 1,000 మంది కంసాలి వాళ్లను, కమ్మరి వాళ్లను, యుద్ధములో ఆరితేరిన శక్తిమంతులందరినీ బబులోను రాజు బందీలుగా బబులోను పట్టణానికి తీసుకొచ్చాడు. ఇంకా బబులోను రాజు యెహోయాకీను, బాబాయి, మత్తన్యాకు, సిద్కియా అనే మారుపేరు పెట్టి అతని స్థానంలో రాజుగా నియమించాడు. సిద్కియా పరిపాలన ఆరంభించినప్పుడు అతనికి 21 సంవత్సరాలు. అతడు యెరూషలేములో 11 సంవత్సరాలు ఏలాడు. అతని తల్లి లిబ్నా ఊరివాడు యిర్మీయా కూతురు హామూటలు. యెహోయాకీము చేసినట్టే సిద్కియా చేసి యెహోవా దృష్టిలో చెడునడత నడిచాడు. సిద్కియా బబులోను రాజు మీద తిరుగుబాటు చేశాడు. యూదా వాళ్ళ మీద, యెరూషలేము వాళ్ళ మీద యెహోవాకు ఉన్న కోపం కారణంగా ఆయన తన సముఖములో నుంచి వాళ్లను తోలివేయడానికి ఇది దోహదం చేసింది.
2 రాజులు 25వ అధ్యాయము. సిద్కియా పరిపాలనలో 9వ సంవత్సరంలో 10వ నెల 10వ రోజు బబులోను రాజు నెబుకద్నెజరు అతని సైన్యం యెరూషలేము మీదకి వచ్చి దానికి ఎదురుగా శిబిరాల్లో నివాసం చేసి దాని చుట్టూ ముట్టడి దిబ్బలు కట్టారు. ఈ విధంగా సిద్కియా రాజు పరిపాలనలో 11వ సంవత్సరం వరకు పట్టణం ముట్టడిలో ఉన్నప్పుడు 4వ నెల 9వ రోజు అదే సంవత్సరం పట్టణంలో ఘోరమైన కరువు వచ్చింది. దేశ ప్రజలకు ఆహారం లేదు. కల్దీయులు పట్టణ ప్రాకారాన్ని పడగొట్టినప్పుడు సైనికులు రాత్రిపూట రాజు తోట దగ్గర 2 గోడల మధ్యలో ఉన్న ద్వారం మార్గములో పారిపోయారు. అయితే కల్దీయులు పట్టణం చుట్టూ ఉన్నారు. రాజు మైదానానికి వెళ్లే మార్గంలో వెళ్లిపోయాడు. కల్దీయుల సైన్యం రాజును తరిమి అతని సైన్యం అతనికి దూరంగా చెదిరిపోయిన కారణంగా ఎరుకో మైదానములో అతన్ని పట్టుకున్నారు. వారు రాజును పట్టుకుని రిబ్లా పట్టణంలో ఉన్న బబులోను రాజు దగ్గరికి తీసుకుపోయారు. రాజు అతనికి శిక్ష విధించాడు. సిద్కియా చూస్తూ ఉండగానే వారు అతని కొడుకులను చంపి సిద్కియా కళ్ళు పీకి ఇత్తడి సంకెళ్లతో అతన్ని బంధించి బబులోను పట్టణానికి తీసుకుపోయారు. ఇంకా బబులోను రాజు నెబుకద్నెజరు పరిపాలనలో 19వ సంవత్సరంలో 5వ నెల 7వ రోజున రాజ దేహ సంరక్షకుల అధిపతి బబులోను రాజు సేవకుడు అయిన నెబూజరాదాను యెరూషలేముకు వచ్చి యెహోవా మందిరాన్ని, రాజనగరును, యెరూషలేములో ఉన్న ఇళ్లన్నీ, గొప్పవాళ్ల ఇళ్లన్నీ అగ్నితో తగలబెట్టించాడు. ఇంకా నెబూజరదాను దగ్గరున్న కల్దీయుల సైనికులందరూ యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారాలు పడగొట్టారు. పట్టణంలో మిగిలి ఉన్న వాళ్లను, బబులోను రాజు పక్షం చేరిన వాళ్లను, సామాన్య ప్రజల్లో మిగిలిన వాళ్లను నెబూజరదాను బందీలుగా తీసుకెళ్లాడు. గాని పొలాల్లో, ద్రాక్షతోటల్లో పనిచెయ్యడానికి అందరికన్నా పేదవాళ్లను అక్కడే ఉంచాడు. ఇంకా యెహోవా మందిరములో ఉన్న ఇత్తడి స్తంభాలను, పీటలను, యెహోవా మందిరములో ఉన్న ఇత్తడి సరస్సును కల్దీయులు ముక్కలుగా కొట్టి ఆ ఇత్తడిని బబులోను పట్టణానికి తీసుకెళ్లిపోయారు. సేవ కోసం ఉంచిన పాత్రలు, పారలు, గరిటెలు, దీపాలు ఆర్పే వస్తువులు, ఇతర ఇత్తడి ఉపకరణాలన్నీ వారు తీసుకుపోయారు. అగ్నిపాత్రలు, గిన్నెలు మొదలైన వెండి వస్తువులను, బంగారు వస్తువులను నెబూజరదాను తీసుకువెళ్ళిపోయారు. ఇంకా అతడు యెహోవా మందిరానికి సొలొమోను చెయ్యించిన 2 స్తంభాలను, సముద్రాన్ని, పీటలను తీసుకెళ్లిపోయాడు. ఈ ఇత్తడి వస్తువుల ఎత్తు లెక్కకు మించి ఉంది. ఒక్కొక్క స్తంభం ఎత్తు 18 మూరలు. దాని పైపీట ఇత్తడిది. పైపీట ఎత్తు 3 మూరలు. ఇంకా ఆ పైపీట చుట్టూ ఉన్న అల్లికలు, దానిమ్మ పళ్ళు ఇత్తడివి. 2వ స్తంభం కూడా మొదటి దానిలాంటిదే. నెబూజరదాను ప్రధాన యాజకుడు సెరాయాను, 2వ యాజకుడు జెఫన్యాను, 3 ద్వారపాలకులను పట్టుకున్నాడు. ఇంకా సైన్యం మీద అధికారిగా ఉన్నవాణ్ణి, పట్టణంలో ఇంకా ఉంటూ రాజుకు సలహాలు ఇచ్చే 5గురిని అతడు పట్టుకున్నాడు. రాజు అధికారుల్లో సైన్యాన్ని నియమించే అధికారిని, ఆ పట్టణంలో ఉన్న ప్రముఖులైన 60 మందిని బందీలుగా పట్టుకున్నాడు. నెబూజరదాను వీళ్లను రిబ్లా పట్టణంలో ఉన్న బబులోను రాజు దగ్గరికి తెచ్చాడు. బబులోను రాజు హామాతు దేశంలో ఉన్న రిబ్లా పట్టణంలో వాళ్లను చంపించాడు. ఈ విధంగా శత్రువులు యూదా వాళ్ళను వారి దేశంలో నుంచి తీసుకెళ్లిపోయారు. బబులోను రాజు నెబుకద్నెజరు యూదా దేశంలో ఉండనిచ్చిన వాళ్ల మీద అతడు సాఫానుకు పుట్టిన అహీకాము కొడుకు గెదల్యాను అధిపతిగా నిర్ణయించాడు. యూదా వాళ్ల సైన్యాధిపతులందరూ, వాళ్ల ప్రజలందరూ బబులోను రాజు గెదల్యాను అధిపతిగా నియమించిన సంగతి విన్నారు. మిస్పా పట్టణంలో ఉన్న గెదల్యా దగ్గరికి నెతన్యా కొడుకు ఇస్మాయేలు, కారేహా కొడుకు యోహానాను,
నెటోపాతీయుడు తన్హుమెతు కొడుకు సెరాయా ఒక మాయాకాతీయునికి పుట్టిన యజన్యా అందరూ కలిసి వచ్చారు. గెదల్యా వాళ్లతో వాళ్ల ప్రజలతో ప్రమాణం చేసి, కల్దీయులకు మనం దాసులం అయ్యామని భయపడొద్దు. దేశంలో నివాసం ఉండి బబులోను రాజును మీరు సేవిస్తే మీకు మేలు కలుగుతుంది అని చెప్పాడు. అయితే 7వ నెలలో రాజకుటుంబానికి చెందిన ఎలీషామాకు పుట్టిన నెతన్యా కొడుకు ఇస్మాయేలు 10 మంది మనుషులను పిలుచుకొచ్చి గెదల్యా మీద దాడి చేసినప్పుడు అతడు చనిపోయాడు. ఇంకా మిస్పాలో అతని దగ్గరున్న యూదులను కల్దీయులను అతడు హతం చేశాడు. అప్పుడు చిన్నవాళ్ళు గొప్పవాళ్ళు ప్రజలందరూ సైన్యాధిపతులు లేచి కల్దీయుల భయం చేత ఐగుప్తు దేశానికి పారిపోయారు. యూదారాజు యెహోయాకీను బందీగా ఉన్న 37వ సంవత్సరంలో 12వ నెల 27వ రోజున బబులోను రాజు ఎవిల్మెరోదకు తాను పరిపాలన ఆరంభించిన సంవత్సరంలో చెరసాలలో నుంచి యూదారాజు యెహోయాకీనును బయటకు తెప్పించాడు. అతనితో దయగా మాట్లాడి అతని పీఠాన్ని బబులోనులో తన దగ్గరున్న రాజుల పీఠాల కన్నా ఎత్తు చేశాడు. ఆయన తన చెరసాల బట్టలు తీసేసి వేరే వస్త్రాలు వేసుకుని తాను బ్రతికిన రోజులన్నీ రాజు బల్లం మీద రాజుతో భోజనం చేస్తూ వచ్చాడు. ఇంకా అతడు బ్రతికినంతకాలం క్రమం తప్పకుండా అతని భోజన భత్యం అతనికి అందుతూ ఉంది. 2వ రాజులు 3వ అధ్యాయము. యూదారాజు యెహోషాపాతు పాలన 18వ సంవత్సరంలో అహాబు కొడుకు యెహోరాము ఇశ్రాయేలుకి రాజయ్యాడు. ఇతడు షోమ్రోనులో 12 సంవత్సరాలు పరిపాలన చేశాడు. తన తల్లిదండ్రుల తీరును పూర్తిగా అనుసరించకపోయినా ఇతడు దేవుని దృష్టిలో చెడ్డ పనులే చేశాడు. అయితే బయలుదేవుణ్ణి పూజించడం కోసం అతని తండ్రి కట్టించిన రాతి స్తంభాన్ని తీసివేశాడు. నెబాతు కొడుకు యరోబాము ఏ అక్రమాలు చేసి ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయడానికి కారకుడయ్యాడో అవే అక్రమాలు ఇతడూ చేశాడు. మోయాబురాజు మేషాకు విస్తారమైన మేకల గొర్రెల మందలున్నాయి. ఇతడు ఇశ్రాయేలు రాజుకి 100,000 గొర్రెపిల్లలను 100,000 గొర్రె పొట్టేల ఉన్నిని పన్నుగా కడుతుండేవాడు. కాని అహాబు చనిపోయిన తరువాత ఈ మోయాబురాజు మేషా ఇశ్రాయేలు రాజుపై తిరుగుబాటు చేశాడు. దాంతో ఇశ్రాయేలు ప్రజలందరినీ యుద్ధానికి సిద్ధం చెయ్యడానికి యెహోరాము షోమ్రోనులో నుండి ప్రయాణమయ్యాడు. ఇతడు యూదాదేశానికి రాజుగా ఉన్న యెహోషాపాతుకు ఒక సందేశం పంపించాడు. ఆ సందేశములో, మోయాబురాజు నా మీద తిరుగుబాటు చేశాడు, మోయాబుపై నేను చెయ్యబోయే యుద్ధములో నాతో కలిసి వస్తావా అని అడిగాడు. దానికి యెహోషాపాతు, నేను యుద్ధానికి వస్తాను, నేనే నువ్వు నా ప్రజలు నీ ప్రజలే, నా గుర్రాలు నీ గుర్రాలే అనుకో అని జవాబిచ్చాడు. అప్పుడు యెహోరాము దాడి చేయడానికి మనం ఏ దారి గుండా వెళ్దాం అని అడిగాడు. అందుకు యెహోషాపాతు ఎదోము అడవి దారి గుండా వెళ్దాం అన్నాడు. కాబట్టి ఇశ్రాయేలు యూదా ఎదోము దేశాల రాజులు 7 రోజులపాటు ప్రయాణం చేశారు. చివరికి వాళ్ళ సైన్యానికి గుర్రాలకు మిగిలిన పశువులకు నీళ్లు లేకుండా పోయాయి. కాబట్టి ఇశ్రాయేలు రాజు, అయ్యయ్యో ఎందుకిలా జరిగింది, మోయాబు వాళ్ళ చేతుల్లో ఓడిపోవడానికి రాజులైన మన ముగ్గురిని యెహోవా పిలిచాడా ఏమిటి అన్నాడు. కాని యెహోషాపాతు మన కోసం యెహోవాను సంప్రదించడానికి ఇక్కడ ఒక్క యెహోవా ప్రవక్త కూడా లేడా అని అడిగాడు. అప్పుడు ఇశ్రాయేలు రాజు దగ్గర సైనికోద్యోగి ఒకడు షాపాతు కొడుకు ఎలీషా ఇక్కడ ఉన్నాడు, అతడు ఇంతకు ముందు ఎలియా చేతులపై నీళ్లు పోసేవాడు అని చెప్పాడు. దానికి యెహోషాపాతు, యెహోవా వాక్కు అతని దగ్గర ఉంది అన్నాడు. కాబట్టి ఇశ్రాయేలు రాజు, ఎదోము రాజు, యెహోషాపాతు కలిసి అతని దగ్గరికి వెళ్లారు. ఎలీషా ఇశ్రాయేలు రాజును చూసి, నీతో నాకేం పని, నీ తల్లి తండ్రి పెట్టుకున్న ప్రవక్తల దగ్గరికి వెళ్ళు అన్నాడు. ఇశ్రాయేలు రాజు అతనితో, మోయాబు వారు మమ్మల్ని ఓడించాలని యెహోవా మా ముగ్గురు రాజులను పిలిచాడు అన్నాడు. అప్పుడు ఎలీషా, నేను సైన్యాలకు ప్రభువు అయిన యెహోవా సమక్షంలో నిలబడి ఉన్నాను,
ఆ యెహోవా ప్రాణం మీద ఒట్టేసి చెప్తున్నాను. ఇక్కడ ఉన్న యూదారాజు యెహోషాపాతును నేను గౌరవించకపోతే నిన్నసలు లక్ష్యపెట్టేవాణ్ణి కాదు, నీ వైపు చూసేవాణ్ణి కాదు. అయితే ఇప్పుడు తీగవాయిద్యం వాయించగల ఒకణ్ణి నా దగ్గరికి తీసుకురండి అన్నాడు. తీగవాయిద్యం వాయించేవాడు ఒకడు వచ్చి వాయిస్తూ ఉండగా యెహోవా హస్తం ఎలీషాపైకి బలంగా వచ్చింది. అప్పుడు అతడు ఇలా అన్నాడు, యెహోవా ఇలా చెప్తున్నాడు, ఎండిన ఈ నదీలోయలో అంతటా కందకాలు తవ్వించండి, ఎందుకంటే యెహోవా ఇలా చెప్తున్నాడు, గాలి ఉండదు, వర్షమూ రాదు, ఈ లోయ అంతా నీటితో నిండిపోతుంది. మీరు ఆ నీరు తాగుతారు, మీ పశువులు మీ దగ్గర ఉన్న జంతువులు తాగుతాయి. యెహోవా దృష్టికి ఇది చాలా తేలికైన విషయం. పైగా ఆ మోయాబు వాళ్ళపై మీకు విజయం ఇస్తాడు. మీరు ప్రాకారాలున్న ప్రతి పట్టణాన్ని, ప్రతి మంచి పట్టణాన్ని వశం చేసుకోవాలి. అక్కడ మీరు ప్రతి మంచి చెట్టుని నరికివేయాలి, నీళ్ల ఊటలను పూడ్చివేయాలి, మంచి భూములను రాళ్లతో నింపి పాడు చేయాలి. కాబట్టి మరుసటి ఉదయం నైవేద్యం అర్పించే సమయానికి ఎదోము వైపు నుండి నీళ్లు పారుతూ వచ్చాయి. వారున్న ఆ ప్రాంతమంతా జలమయం అయ్యింది. తమతో యుద్ధం చేయడానికి రాజులు వచ్చారని మోయాబు వారు విన్నారు. వాళ్లల్లో యువకులు మొదలు వృద్ధుల వరకు ఆయుధాలు ధరించగలిగిన వాళ్లంతా ఆ దేశం సరిహద్దుల్లో సమకూడారు. ఉదయాన్నే వారు లేచి చూసినప్పుడు సూర్యకాంతి ఆ నీళ్ల మీద ప్రతిబింబిస్తూ ఉంది. అవతల నుండి మోయాబు వాళ్లకు ఆ నీళ్లు రక్తంలా కనిపించాయి. అదంతా రక్తం. రాజులు నాశనమయ్యారు, వారు ఒకళ్ళనొకళ్ళు చంపుకున్నారు. మోయాబు వీరులారా, రండి మనం వెళ్ళి దోపుడు సొమ్ము పట్టుకుందాం అని చెప్పుకున్నారు. వారు ఇశ్రాయేలు శిబిరం దగ్గరికి వచ్చారు. అప్పుడు ఇశ్రాయేలు సైన్యం మోయాబు వాళ్లపై మెరుపు దాడి చేశారు. మోయాబు వారు ఇశ్రాయేలు సైన్యం ఎదుట నిలవలేక కాళ్లకు బుద్ధి చెప్పారు. ఇశ్రాయేలు సైన్యం మోయాబులో చొరబడి వాళ్లను తరిమి చంపారు. వారి పట్టణాలను ధ్వంసం చేశారు. అంతా తలోరాయి వేసి సారవంతమైన భూములను రాళ్లతో నింపారు. నేల ఊటలు పూడ్చివేశారు. మంచి చెట్లు అన్నిటినీ నరికివేశారు. ఒక్క కిర్హారెసేతు అనే పట్టణాన్ని మాత్రం దాని ప్రాకారముతో ఉండనిచ్చారు. కాని ఒడిసెల విసిరేవారు దాన్ని కూడా చుట్టుముట్టి రాళ్లు విసురుతూ దానిపై దాడి చేశారు. మోయాబురాజు మేషా యుద్ధంలో ఓడిపోయామని గ్రహించి 700 మంది ఖడ్గధారులను తనతో తీసుకుని సైన్యాన్ని ఛేదించుకుంటూ ఎదోమురాజు దగ్గరికి వెళ్లడానికి ప్రయత్నం చేశాడు. కాని అది వాళ్లకు సాధ్యం కాలేదు. అప్పుడు అతడు తన తరువాత రాజు కావలసిన తన పెద్ద కొడుకుని పట్టుకుని పట్టణం గోడ పైన దహనబలిగా అర్పించాడు. కాబట్టి ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా తీవ్రమైన కోపం రేగింది. అప్పుడు ఇశ్రాయేలు సైన్యం మేషారాజును విడిచిపెట్టి తమ స్వదేశానికి తిరిగి వచ్చారు. 2 రాజులు 4 అధ్యాయము. ఆ తరువాత ప్రవక్తల సమాజంలో ఒకడి భార్య ఏడ్చుకుంటూ ఎలీషా దగ్గరికి వచ్చింది. నీ సేవకుడైన నా భర్త చనిపోయాడు. అతనికి యెహోవాపై భయము భక్తి ఉన్నాయని నీకు తెలుసు. ఇప్పుడు మాకు అప్పు ఇచ్చినవాడు నా 2 కొడుకులను తనకు బానిసలుగా తీసుకు వెళ్లడానికి వచ్చాడు అని చెప్పింది. దానికి ఎలీషా ఆమెతో, నీకు నేనేం చేయగలను? నీకు ఇంట్లో ఏమున్నాయో చెప్పు అన్నాడు. అప్పుడు ఆమె, నీ సేవకురాలి ఇంట్లో ఓ జాడీలో నూనె తప్పించి ఇంకేమీ లేదు అంది. అప్పుడు ఎలీషా, నీవు వెళ్ళి నీ పొరుగు వాళ్ళ దగ్గర ఉన్న పాత్రలు అరువు తెచ్చుకో, ఎన్ని తేగలవో అన్ని తెచ్చుకో. అప్పుడు నువ్వు నీ కొడుకులు లోపలికి వెళ్ళి తలుపులు మూసుకోండి, అన్ని పాత్రల్లో నూనె పోయండి, నూనెతో నిండిన పాత్రలు ఒక పక్కన ఉంచండి అని ఆమెతో చెప్పాడు. ఆమె ఎలీషా దగ్గర నుండి వెళ్ళింది. తన కొడుకులతో లోపలికి వెళ్ళి తలుపులు మూసింది. తన కొడుకులు తెచ్చిన పాత్రలను నూనెతో నింపింది. ఆ విధంగా తెచ్చిన పాత్రలన్నీ నూనెతో నిండిపోయాయి. ఆమె ఇంకో పాత్ర పట్రండి అంది. కాని ఆమె కొడుకు ఇక పాత్రలేమీ లేవు అన్నాడు. దాంతో జాడీలోని నూనె ప్రవాహం నిలిచిపోయింది. అప్పుడు ఆమె వచ్చి దేవుని మనిషికి ఈ విషయం చెప్పింది. దానికతడు, వెళ్ళు, ఆ నూనె అమ్మి ఆ డబ్బుతో నీ అప్పులు తీర్చు, మిగిలిన దాంతో నువ్వు నీ పిల్లలు జీవించండి అన్నాడు. ఒకసారి ఎలీషా షూనేము అనే పట్టణానికి వెళ్ళాడు. అక్కడ ఒక స్త్రీ అతనికి భోజనానికి రమ్మని ప్రాధేయపడి ఒప్పించింది. కాబట్టి ఎలీషా ఆ దారి గుండా వెళ్ళినప్పుడల్లా ఆమె దగ్గర భోజనం చేస్తూ ఉండేవాడు. ఆమె ఆ పట్టణంలో చాలా ప్రముఖురాలు. ఆమె ఒకసారి తన భర్తతో ఇలా అంది, ఈ మార్గంలో రాకపోకలు సాగించే ఈ వ్యక్తి పవిత్రుడు, దేవుని మనిషి అని నాకు తెలుసు. కాబట్టి మనం మిద్దె మీద ఒక చిన్న గది కడదాం. అందులో ఒక మంచం, బల్ల, కుర్చీ, ఒక లాంతరు ఏర్పాటు చేద్దాం. ఆయన మన దగ్గరికి వచ్చిన ప్రతిసారి అందులో ఉంటాడు. కాబట్టి తరువాత ఎలీషా ఆ గదిలో ఉండి విశ్రాంతి తీసుకునే రోజు వచ్చింది. అప్పుడు ఎలీషా తన సేవకుడు గేహాజీని పిలిచి, ఆ షూనేమీ స్త్రీని పిలువు అన్నాడు. అతడు ఆమెను పిలుచుకుని వచ్చాడు. ఆమె వచ్చి అతని ముందు నిలబడింది. అప్పుడు ఎలీషా గేహాజీకి ఇలా ఆదేశించాడు, నీవు ఆమెతో చెప్పు, నీవు మా కోసం ఇంత బాధ తీసుకున్నావు, నీ కోసం ఏం చెయ్యాలి? నీ గురించి రాజుతో గాని సైన్యాధిపతితో గాని మాట్లాడమంటావా? దానికి జవాబుగా ఆమె, నేను నా చుట్టాల మధ్యనే నివసిస్తున్నాను అంది. తరువాత ఎలీషా, ఈమెకు మనం ఏ ఉపకారం చేయగలం అని గేహాజీని అడిగాడు. గేహాజీ, ఆమెకి కొడుకు లేడు, భర్తేమో ముసలివాడు అన్నాడు. కాబట్టి ఎలీషా ఆమెను పిలువు అన్నాడు. అతడు వెళ్ళి ఆమెను తీసుకువచ్చాడు. ఆమె వచ్చి గుమ్మం దగ్గర నిలుచుంది. ఎలీషా ఆమెతో, వచ్చే సంవత్సరం ఇదే సమయానికి నీ ఒడిలో కొడుకు ఉంటాడు అన్నాడు. అప్పుడు ఆమె, నా ప్రభు వద్దు, దేవుని మనిషివైన నీవు నీ సేవకురాలినైనా నాతో అబద్ధం చెప్పొద్దు అంది. కాని ఆ స్త్రీ గర్భం ధరించింది. ఆ తరువాత సంవత్సరం సరిగ్గా ఎలీషా చెప్పిన సమయానికి ఒక కొడుకును కన్నది. ఆ పిల్లవాడు పెరిగిన తరువాత ఒకరోజు పొలంలో కోత కోస్తున్న వాళ్ళ దగ్గర ఉన్న తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ వాడు తన తండ్రితో, నా తల, నా తల అన్నాడు. వాడి తండ్రి తన సేవకుడితో, పిల్లాన్ని ఎత్తుకుని వాళ్ళమ్మ దగ్గరికి తీసుకుని వెళ్ళు అన్నాడు. వాడు ఆ పిల్లవాణ్ణి తీసుకు తల్లి దగ్గరికి తీసుకువెళ్ళాడు. వాడు మధ్యాహ్నం వరకు తల్లి ఒడిలో పడుకుని తరువాత చనిపోయాడు. అప్పుడు ఆమె వాణ్ణి దేవుని మనిషి కోసం వేయించిన మంచంపై పడుకోబెట్టి తలుపు వేసి బయటకు వెళ్ళింది. తన భర్తని పిలిచి, నేను దేవుని మనిషి దగ్గరికి త్వరగా వెళ్ళి రావాలి, ఒక పనివాణ్ణి, ఒక గాడిదని పంపించు అని చెప్పింది. దానికి ఆమె భర్త, ఆయన దగ్గరికి ఈ రోజు ఎందుకు వెళ్ళడం? ఈ రోజు అమావాస్య కాదు, విశ్రాంతి దినమూ కాదు గదా అన్నాడు. దానికామె, నేను వెళ్ళడం వల్ల అంతా మంచే జరుగుతుంది అంది. ఆమె ఆ గాడిదకు జీను కట్టించి దానిపై కూర్చుని పనివాడితో, వేగంగా పోని, నేను చెబితే తప్ప నిదానంగా తోలకు అంది. ఆ విధంగా ఆమె ప్రయాణం చేసి కర్మేలు పర్వతంపై ఉన్న దేవుని మనిషి దగ్గరికి వచ్చింది. ఆమె దూరంలో ఉండగానే దేవుని మనిషి ఆమెను చూశాడు. తన సేవకుడైన గేహాజీని పిలిచి, చూడు, ఆ షూనేమీ స్త్రీ ఇక్కడికి వస్తుంది, నీవు పరిగెత్తుకుంటూ వెళ్ళి నువ్వు, నీ భర్త, నీ కొడుకు క్షేమంగా ఉన్నారా అని అడుగు అని చెప్పి పంపించాడు. దానికామె, క్షేమంగానే ఉన్నాము అని జవాబిచ్చింది. తరువాత ఆమె పర్వతం మీద ఉన్న దేవుని మనిషి దగ్గరికి వచ్చి అతని కాళ్ళు పట్టుకుంది. గేహాజీ ఆమెను తోలివేయడానికి దగ్గరికి వచ్చాడు. అప్పుడు దేవుని మనిషి, ఆమె చాలా నిస్పృహలో ఉంది, యెహోవా ఈ సమస్యను నాకు దాచి ఉంచాడు, నీవు ఆమె జోలికి పోకు అని ఆదేశించాడు. అప్పుడు ఆమె, ప్రభు, కొడుకు కావాలని నేను నిన్ను అడిగానా? నాతో అసత్యం పలకవద్దు అనలేదా అంది. అప్పుడు ఎలీషా గేహాజీతో, నీవు ప్రయాణానికి సిద్ధపడు, నా కర్ర చేత్తో పట్టుకో, ఆమె ఇంటికి వెళ్ళు, దారిలో నీకెవరైనా ఎదురైతే వాళ్లను పలకరించవద్దు, ఎవరైనా నిన్ను పలకరిస్తే వాళ్లకు జవాబివ్వవద్దు, అక్కడికి వెళ్ళి నా కర్ర పిల్లవాడి ముఖంపై పెట్టు అని చెప్పాడు. కాని ఆ పిల్లవాడి తల్లి, యెహోవా ప్రాణం మీద
నీ ప్రాణం మీద ఒట్టేసి చెప్తున్నా, నేను మాత్రం నిన్ను వదలను అంది. కాబట్టి ఎలీషా లేచి ఆమెతో కూడా వెళ్ళాడు. వాళ్ళకంటే ముందుగా చేరుకున్న గేహాజీ ఆ పిల్లవాడి ముఖంపై కర్ర ఉంచాడు, కాని పిల్లవాడు ఉలుకు పలుకు లేకుండా ఉన్నాడు. కాబట్టి గేహాజీ వెనక్కు వచ్చి దారిలో ఎలీషాను కలుసుకున్నాడు. ఎలీషాతో పిల్లవాడు కళ్ళు తెరవలేదు అని చెప్పాడు. ఎలీషా ఆ ఇల్లు చేరుకుని చనిపోయిన పిల్లవాడు తన మంచంపై పడి ఉండడం చూశాడు. కాబట్టి ఎలీషా లోపలికి వెళ్ళి తలుపులు వేశాడు. తాను ఆ పిల్లవాడు మాత్రమే లోపల ఉండగా యెహోవాకు విజ్ఞాపన చేశాడు. అతడు మంచం ఎక్కి పిల్లవాడి మీద పడుకున్నాడు. తన నోటిని వాడి నోటి మీద, తన కళ్ళు వాడి కళ్ళ మీద, తన చేతులు వాడి చేతుల మీద ఉంచి వాడిపై పడుకున్నాడు. అప్పుడు పిల్లవాడి ఒంట్లో వేడి పుట్టింది. తరువాత ఎలీషా లేచి ఆ గదిలో చుట్టూ తిరిగి మళ్ళీ ఆ పిల్లవాడి పైన పడుకున్నాడు. పిల్లవాడు 7 సార్లు తుమ్మి కళ్ళు తెరిచాడు. అప్పుడు ఎలీషా గేహాజీని పిలిచి, ఆ షునీమి స్త్రీని పిలుచుకురా అన్నాడు. అతడు ఆమెను పిలుచుకుని వచ్చాడు. ఆమె గదిలోపలికి వచ్చింది. ఎలీషా ఆమెతో, నీ కొడుకుని ఎత్తుకో అన్నాడు. అప్పుడు ఆమె అతని కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కొడుకుని ఎత్తుకుని వెళ్ళింది. ఎలీషా తిరిగి గిల్గాలుకు వచ్చాడు. అప్పుడు ఆ దేశంలో కరువు నెలకొని ఉంది. ప్రవక్తల సమాజం వారు అతని ముందు కూర్చుని ఉన్నారు. అప్పుడు అతడు పొయ్యి మీద పెద్ద వంటపాత్ర పెట్టి వీళ్లకు ఆహారం సిద్ధం చెయ్యి అని తన సేవకుడికి ఆదేశించాడు. వారిలో ఒకడు కూరగాయల కోసం పొలంలోకి వెళ్ళాడు. అక్కడ ఒక చేదు ద్రాక్ష చెట్టును చూశాడు. చేదు కూరగాయలను కోసుకుని తన అంగీ నిండా నింపుకుని తీసుకుని వచ్చాడు. వాటి స్వభావం వాళ్ళకి తెలియలేదు. వారు వాటిని ముక్కలు చేసి పులుసులో వేశారు. భోజనం సమయంలో ఆ పులుసును వాళ్ళకి వడ్డించారు. ప్రవక్తల సమాజం వారు దాన్ని నోట్లో పెట్టుకుని, దేవుని మనిషి, పాత్రలో విషం ఉంది అంటూ కేకలు వేశారు. వాళ్ళిక దాన్ని తినలేకపోయారు. కాని ఎలీషా కొంచెం పిండి తీసుకురండి అన్నాడు. పాత్రలో అతడు ఆ పిండి వేసి, భోజనానికి దీన్ని వడ్డించండి అన్నాడు. ఇక ఆ పాత్రలో హానికరమైనది లేకుండా పోయింది. తరువాత బయల్సా లిషా నుండి ఒక వ్యక్తి కొత్తగా పండిన యవల పిండితో చేసిన 20 రొట్టెలను, తాజాగా కోసిన ధాన్యాన్ని ఒక బస్తాలో వేసుకుని దేవుని మనిషి కోసం తీసుకువచ్చాడు. అప్పుడు అతడు, వీటిని వడ్డించు, ఇక్కడున్నవారు భోజనం చేస్తారు అని చెప్పాడు. అయితే అతని సేవకుడు, ఏమిటి, 100 మందికి తినడానికి ఈ మాత్రం వాటిని వడ్డించాలా అన్నాడు. దానికి అతడు, వారు తినడానికి వడ్డించు, ఎందుకంటే వారు తినగా ఇంకా మిగులుతాయి అని యెహోవా చెప్తున్నాడు అన్నాడు. కాబట్టి అతని సేవకుడు వాటిని వాళ్ళకి వడ్డించాడు. యెహోవా చెప్పినట్లుగానే వాళ్ళంతా భుజించిన తరువాత ఆహారం ఇంకా మిగిలిపోయింది. 2 రాజులు 5వ అధ్యాయము. సిరియారాజు సైన్యాధిపతి పేరు నయమాను. అతని ద్వారా యెహోవా సిరియా దేశానికి విజయాలిచ్చాడు. అందుచేత అతడు తన రాజదృష్టిలో గొప్పవాడు, గౌరవనీయుడు అయ్యాడు. ఎంతో ధైర్యవంతుడు, బలవంతుడు అయినప్పటికీ అతడు కుష్ఠురోగి. సిరియనులు దోపిడీలు చేయడానికి దళాలుగా ఇశ్రాయేలు దేశంలోకి వెళ్తూ ఉండేవారు. ఒకసారి వారు అక్కడ నుండి ఒక అమ్మాయిని బందీగా పట్టుకుని వచ్చారు. ఆ అమ్మాయి నయమాను భార్యకు పరిచారిక అయ్యింది. ఆ అమ్మాయి తన యజమానిరాలితో, షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గరికి నా యజమాని వెళ్లాలని ఎంతో ఆశిస్తున్నాను, ఎందుకంటే ఆయన నా యజమాని కుష్ఠురోగాన్ని నయం చేస్తాడు అంది. కాబట్టి నయమాను తన రాజు దగ్గరికి వెళ్లి ఇశ్రాయేలు దేశము నుండి వచ్చిన అమ్మాయి చెప్పిన మాటను వివరించాడు. సిరియారాజు, నీవు వెళ్ళు, నేను ఇశ్రాయేలు రాజుకి లేఖ పంపిస్తాను అన్నాడు. నయమాను తనతో 340 కిలోల వెండి, 6,000 తులాల బంగారం, 10 జతల బట్టలు తీసుకుని బయల్దేరాడు. వాటితో పాటు ఆ లేఖను కూడా తీసుకువెళ్ళి
ఇశ్రాయేలు రాజుకి అందించాడు. ఆ లేఖలో, నా సేవకుడైన నయమానికి ఉన్న కుష్ఠురోగాన్ని నీవు బాగు చేయాలి, అందుకే ఈ లేఖను అతనికిచ్చి పంపిస్తున్నాను అని ఉంది. ఇశ్రాయేలు రాజు ఆ లేఖ చదివి తన బట్టలు చింపుకున్నాడు. ఒక మనిషికి ఉన్న కుష్ఠురోగాన్ని బాగు చేయమని ఇతడు నాకు లేఖ రాయడం ఏమిటి? మనుషులను చంపడానికి, బ్రతికించడానికి నేనేమన్నా దేవుడినా? ఇతడు నాతో వివాదం పెట్టుకోవాలని చూస్తున్నట్టు నాకు అనిపిస్తూ ఉంది అన్నాడు. ఇశ్రాయేలు రాజు తన బట్టలు చింపుకున్న సంగతి దేవుని మనిషి ఎలీషా విన్నాడు. అప్పుడు అతడు ఇశ్రాయేలు రాజుకి, నీ బట్టలెందుకు చింపుకున్నావు? అతన్ని నా దగ్గరికి పంపు. ఇశ్రాయేలులో ఒక ప్రవక్త ఉన్నాడని అతడు తెలుసుకుంటాడు అని సందేశం పంపించాడు. కాబట్టి నయమాను తన గుర్రాలతో, రథాలన్నిటితో వచ్చి ఎలీషా ఇంటి గుమ్మం ఎదుట నిలిచాడు. ఎలీషా ఒక వార్తాహారుడి చేత, నీవు వెళ్ళి యోర్దాను నదిలో 7 మునకలు వెయ్యి. నీ శరీరం పూర్వస్థితికి వస్తుంది, నీవు పరిశుభ్రం అవుతావు అని కబురు చేశాడు. నయమానుకు కోపం వచ్చింది, అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి బయటకు వచ్చి నా దగ్గర నిలిచి తన దేవుడైన యెహోవాకు ప్రార్థన చేసి నా వంటిపై కుష్ఠరోగం ఉన్న చోట తన చెయ్యి ఆడించి బాగు చేస్తాడనుకున్నాను. ఇశ్రాయేలులో ఉన్న నదులన్నిటికంటే దమస్కులోని అమానా, పర్పరు నదులు మంచివి కాదా? నేను వాటిలో స్నానం చేసి శుద్ధి పొందలేనా అంటూ తీవ్ర కోపంతో అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అప్పుడు నయమాను సేవకులు అతని దగ్గరికి వచ్చి, అయ్యా, ఆ ప్రవక్త ఒకవేళ ఏదన్నా కష్టమైన పని చెయ్యమంటే నీవు తప్పకుండా చేసేవాడివే కదా, దానికంటే నీటిలో మునిగి బాగుపడు అని అతడు చెప్పడం ఇంకా మంచిదే కదా అన్నారు. అప్పుడు అతడు దేవుని మనిషి ఆదేశం ప్రకారం వెళ్ళి యోర్దాను నదిలో 7 మునిగి లేచాడు. దాంతో అతని శరీరం పూర్తి స్వస్థత పొంది చిన్న పిల్లవాడి శరీరంలా పూర్వస్థితికి వచ్చింది. నయమాను అప్పుడు సపరివార సమేతంగా తిరిగి దేవుని మనిషి దగ్గరికి వచ్చాడు. అతని ఎదుట నిలబడి ఇలా అన్నాడు, చూడండి, ఇశ్రాయేలులో తప్ప భూమి మీద ఎక్కడా వేరే దేవుడు లేడని ఇప్పుడు నాకు తెలిసింది. కాబట్టి ఇప్పుడు నీ సేవకుడిచ్చే కానుక మీరు తీసుకోవాలి. కాని ఎలీషా, నేను దేవుని సన్నిధిలో నిల్చున్నాను, ఆయన మీద ఒట్టు, నేనేమీ తీసుకోను అని జవాబిచ్చాడు. ఎలీషా కానుక తీసుకోవలసిందే అంటూ నయమాను పట్టాడు. కాని ఎలీషా ఒప్పుకోలేదు. కాబట్టి నయమాను, అలా అయితే నీ సేవకుడిని అయిన నాకు 2 కంచర గాడిదలు మోయగలిగే మట్టి ఇప్పించు, ఎందుకంటే నేను ఈ రోజు నుండి యెహోవాకి తప్పించి మరి ఏ దేవుడికి దహనబలి గాని ఇంకా ఏ ఇతర బలిని గాని అర్పించను. ఒక్క విషయంలో యెహోవా నీ సేవకుణ్ణి క్షమించాలి. అదేమిటంటే, మా రాజుగారు రిమ్మోని దేవుణ్ణి పూజించడం కోసం మందిరంలో ప్రవేశించినప్పుడు నా చేతి మీద ఆనుకుంటాడు. అప్పుడు ఆయనతో పాటు నేను కూడా రిమ్మోను దేవుడి ఎదుట వంగుతాను. అలా నేను రిమ్మోను దేవుడి ఎదుట వంగినప్పుడు యెహోవా నీ సేవకుడినైనా నన్ను క్షమిస్తాడు గాక అన్నాడు. అప్పుడు ఎలీషా, ప్రశాంతంగా వెళ్ళు అన్నాడు. నయమాను అక్కడ నుండి కదిలాడు. అతడు అక్కడ నుండి కొద్ది దూరం వెళ్ళాక దేవుని మనిషి ఎలీషా సేవకుడైన గేహాజీ ఇలా అనుకున్నాడు, చూశావా, ఈ సిరియావాడైన నయమాను తెచ్చిన కానుకలను తీసుకోకుండా నా యజమాని అతన్ని వదిలేశాడు. యెహోవా మీద ఒట్టు, నేనిప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని దగ్గర ఏదైనా తీసుకుంటాను. ఇలా అనుకుని గేహాజీ నయమాను వెనకాలే వెళ్ళాడు. తన వెనకాలే ఎవరో పరిగెత్తుకుంటూ రావడం నయమాను చూసి తన రథంపై నుండి దిగి అతన్ని కలుసుకుని, అంతా క్షేమమేనా అని అడిగాడు. గేహాజీ, అంతా క్షేమమే, నా యజమాని నన్ను పంపించాడు. ఎఫ్రాయిము పర్వత ప్రాంతంలోని ప్రవక్తల సమాజము నుండి 2 యువకులు ఇప్పుడే నా దగ్గరికి వచ్చారు. మీరు దయచేసి వారి కోసం 34 కిలోల వెండి, 2 జతల బట్టలు ఇప్పించండి అని చెప్పమన్నాడు అన్నాడు. అందుకు నయమాను, నీకు 70 కిలోలు సంతోషంగా ఇస్తాను అన్నాడు. నయమాను గేహాజీని బలవంతపెట్టి 2 బస్తాల్లో 70 కిలోల వెండి ఉంచి 2 జతల బట్టలు ఇచ్చి వాటిని మోయడానికి తన దగ్గర ఉన్న 2 పనివాళ్ళను పంపాడు. వారి వాటిని మోసుకుని గేహాజీ ముందు నడిచారు. వారు పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు గేహాజీ ఆ వెండి బస్తాలను తీసుకుని ఇంట్లో దాచిపెట్టి వాళ్లను పంపించివేశాడు. వారు వెళ్ళిపోయారు. తరువాత అతడు లోపలికి వెళ్ళి తన యజమాని ఎలీషా ఎదుట నిలబడ్డాడు. ఎలీషా అతన్ని, గేహాజీ, నీవు ఎక్కడి నుండి వస్తున్నావు అని అడిగాడు. దానికి గేహాజీ, నీ సేవకుణ్ణి నేను ఎక్కడికీ వెళ్ళలేదు అన్నాడు. అప్పుడు ఎలీషా గేహాజీతో, ఆ వ్యక్తి నిన్ను కలుసుకోవడానికి తన రథాన్ని ఆపినప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదనుకున్నావా? డబ్బు, మంచి బట్టలు, ఒలీవ తోటలు, ద్రాక్ష తోటలు, గొర్రెలు, పశువులు, సేవకులు, సేవకురాళ్ళు, వీటిని సంపాదించుకోవడానికి ఇదా సమయం? అందుచేత నయమానికి ఉన్న కుష్టు నీకు, నీ వారసులకు నిత్యం ఉంటుంది అన్నాడు. కాబట్టి గేహాజీకి మంచులా తెల్లని కుష్ఠురోగం వచ్చింది. అతడు ఎలీషా దగ్గర నుండి వెళ్ళిపోయాడు. We'll be right back.
రెండవ రాజులు 7వ అధ్యాయము. అప్పుడు రాజుతో ఎలీషా, యెహోవా చెప్తున్న మాట విను. యెహోవా చెప్తున్నదేమిటంటే, రేపు ఇదే సమయానికి షోమ్రోను పట్టణ ద్వారం దగ్గర ఒక తులం వెండికి 4 కిలోల గోధుమ పిండి, ఒక తులం వెండికి 8 కిలోల యవలు అమ్ముతారు అన్నాడు. అప్పుడు రాజు ఒక అధికారి భుజంపై చెయ్యి వేసి ఉన్నాడు. ఆ అధికారి దేవుని మనిషితో, చూడండి, యెహోవా పరలోకం కిటికీలు తెరిచినా అలాంటిది జరుగుతుందా అన్నాడు. దానికి ఎలీషా, చూస్తూ ఉండు, అలా జరగడం నీవు కల్లారా చూస్తావు గాని దాంట్లో దేన్నీ తినవు అని జవాబిచ్చాడు. ఆ సమయంలో పట్టణ ద్వారం దగ్గర 4 కుష్ఠురోగులున్నారు. వారు, మనం చచ్చే వరకు ఇక్కడే ఎందుకు కూర్చోవాలి? మనం ఊళ్ళోకి వెళ్తే కరువు వల్ల చచ్చిపోతాం. ఇక్కడ ఇలానే కూర్చుని ఉన్నా చావు తప్పదు. అందుకని లేవండి, సిరియా సైన్యం దగ్గరికి వెళ్దాం, పదండి. వారు మనలను బతకనిస్తే ఉందాం, చంపితే చద్దాం అని తమలో తాము చెప్పుకున్నారు. ఇలా మాట్లాడుకుని వారు ఉదయం ఇంకా చీకటి ఉండగానే సిరియా సైన్యం శిబిరం దగ్గరికి వెళ్లాలని లేచారు. వారు ఆ శిబిరానికి దగ్గరగా వచ్చినప్పుడు అక్కడ ఎవరూ లేరు. ఎందుకంటే ఆ శిబిరంలో ఉన్నవారు గుర్రాలు రథాలు పరిగెడుతున్నట్టు, మరో పెద్ద సైనిక దండు కదులుతున్నట్టు శబ్దాలు వినేలా యెహోవా చేశాడు. దాంతో వారు, మనతో యుద్ధం చేయడానికి ఇశ్రాయేలు రాజు హిత్తీయుల రాజుని ఐగుప్తీయుల రాజుని తోడు తెచ్చుకున్నాడు అని తమలో తాము చెప్పుకున్నారు. కాబట్టి ఆ సైన్యం ఉదయాన్నే తెల్లవారకముందే లేచి తమ గుర్రాలను గాడిదలను వదిలి కాళ్లకు బుద్ధి చెప్పారు. శిబిరాన్ని ఉన్నది ఉన్నట్టుగా వదిలి ప్రాణాలు దక్కించుకోవడానికి పరుగులు తీశారు. అప్పుడు ఆ కుష్ఠురోగులు శిబిరం దగ్గరికి వచ్చి ఒక గుడారంలోకి వెళ్లారు. అక్కడ తిని తాగారు. అక్కడ ఉన్న వెండి బంగారం బట్టలు తీసుకుని వెళ్లి వాటిని దాచిపెట్టారు. తరువాత వెనక్కి వచ్చి మరో గుడారంలోకి వెళ్లి అక్కడ వస్తువులు కూడా తీసుకుని వెళ్లి దాచిపెట్టారు. తరువాత వారు ఇలా చెప్పుకున్నారు, మనం చేసేది మంచి పని కాదు. ఈ రోజు శుభవార్త చెప్పాల్సిన రోజు, కాని మనం దాని విషయంలో మౌనంగా ఉన్నాం. తెల్లవారే వరకు మనం ఇక్కడే ఉంటే మనకు శిక్ష తప్పదు. కాబట్టి ఇప్పుడు మనం రాజభవనంలో ఈ సంగతి తెలియజేద్దాం. అలా వారు వచ్చి పట్టణ ద్వారం దగ్గర కాపలా ఉన్న వాళ్ళని పిలిచి వాళ్ళతో, మేము సిరియా సైన్య శిబిరానికి వెళ్ళాం, అక్కడ ఎవ్వరూ లేరు, మనుషులు చప్పుడే లేదు, గుర్రాలు గాడిదలు కట్టి ఉన్నాయి, గుడారాలన్నీ అలానే ఉన్నాయి అని చెప్పారు. అప్పుడు కాపలాదారులు కేకవేసి ఆ వార్తను తెలియజేశారు. రాజభవనంలో ఈ వార్త తెలిసింది. అప్పుడు రాజు రాత్రివేళ లేచి తన సేవకులను పిలిచాడు. వాళ్లతో, ఇప్పుడు సిరియావారు మనకేం చేశారో చెప్తాను చూడండి. మనం ఆకలితో నకనకలాడుతున్నామని వాళ్ళకి తెలుసు. వారు వీళ్ళు పట్టణంలో నుండి బయటకు వచ్చినప్పుడు వాళ్ళను సజీవంగా పట్టుకుని మనం పట్టణంలో ప్రవేశిద్దాం అని చెప్పుకొని శిబిరం విడిచి బయటకు వెళ్లి దాక్కున్నారు అన్నాడు. అప్పుడు రాజు సేవకుల్లో ఒకడు, పట్టణంలో ఇంకా మిగిలి ఉన్న 5 గుర్రాలపైన కొంతమందిని వెళ్లనియ్యండి, ఇశ్రాయేలులో చాలామంది చనిపోయారు కదా, మరో 5 పోతే నష్టమేమిటి, వాళ్ళని పంపి చూద్దాం అని బతిమాలాడు. కాబట్టి రాజు వాళ్లకి, సిరియా సైన్యం ఎలా ఉందో వెళ్లి చూడండి అని ఆదేశించాడు. వారు 2 రథాలను వాటి గుర్రాలను తీసుకున్నారు. సిరియా సైన్యం కోసం యొర్దాను నదీ వరకు వెళ్లారు. సిరియా సైన్యం పారిపోతూ ఆ హడావుడిలో దారి పొడుగునా బట్టలు ఇతర సామాగ్రి పారేసుకుంటూ వెళ్లారు. కాబట్టి వార్తాహారులు తిరిగి వెళ్లి రాజుకు ఆ సమాచారం ఇచ్చారు. ఇక ప్రజలు బయటకు వెళ్లి సిరియా సైన్యం శిబిరాన్ని దోచుకున్నారు. అప్పుడు యెహోవా వాక్కు ప్రకారం ఒక తులం వెండికి 4 కిలోల గోధుమ పిండి, ఒక తులం వెండికి 8 కిలోల యవలు అమ్మారు. ఎవరు భుజంపై రాజు ఆనుకుని నిలబడ్డాడో ఆ అధికారిని ద్వారం దగ్గర ఉండమని రాజు ఆజ్ఞాపించాడు. అయితే ఆ అధికారి ప్రజల తొక్కిసలాటలో నలిగి చనిపోయాడు. రాజు తనని చూడడానికి వచ్చినప్పుడు దేవుని మనిషి చెప్పిన దాని ప్రకారం ఇది జరిగింది. రేపు ఇదే సమయానికి షోమ్రోను పట్టణ ద్వారం దగ్గర
ఒక తులం వెండికి 4 కిలోల గోధుమ పిండి, ఒక తులం వెండికి 8 కిలోల యవలు అమ్ముడవుతాయి అని దేవుని మనిషి రాజుతో చెప్పినట్టు ఇది జరిగింది. అప్పుడు ఆ అధికారి, చూడండి, యెహోవా పరలోకం కిటికీలు తెరిచినా అలాంటిది జరుగుతుందా అని ప్రశ్నించాడు. దానికి దేవుని మనిషి, చూస్తూ ఉండు, అలాగే జరగడం నీవు నీ కల్లారా చూస్తావు, కాని దాంట్లో దేన్నీ తినవు అని జవాబిచ్చాడు. అతనికి ఆ విధంగానే జరిగింది. ద్వారం దగ్గర ప్రజల తొక్కిసలాటలో అతడు చనిపోయాడు. 2 రాజులు 8వ అధ్యాయం. తరువాత ఎలీషా తాను బతికించిన పిల్లవాడి తల్లిని పిలిచాడు. ఆమెతో, నీ కుటుంబాన్ని తీసుకుని బయల్దేరు, ఎక్కడైనా నీకు అనుకూలమైన మరో దేశంలో ఉండు, ఎందుకంటే దేశంలో యెహోవా కరువు రప్పించబోతున్నాడు, ఈ కరువు 7 సంవత్సరాలు ఉంటుంది అన్నాడు. కాబట్టి ఆమె దేవుని మనిషి మాటకు లోబడి తన కుటుంబాన్ని తీసుకుని ఫిలిస్తీ దేశం వెళ్ళి అక్కడ 7 సంవత్సరాలు నివసించింది. ఆ 7 సంవత్సరాలు ముగిసిన తరువాత ఆమె ఫిలిస్తీ దేశం నుండి తిరిగి వచ్చి తన ఇంటి కోసం, పొలం కోసం రాజును అడగడానికి వెళ్ళింది. ఆ సమయంలో రాజు దేవుని మనిషి దగ్గర పనిచేస్తున్న గేహాజీతో, ఎలీషా చేసిన గొప్ప విషయాలను నాకు చెప్పు అన్నాడు. చనిపోయిన పిల్లవాణ్ణి ఎలీషా ఎలా బ్రతికించాడో గేహాజీ చెప్తూ ఉండగా, ఎలీషా బతికించిన పిల్లవాడి తల్లి తన ఇంటి కోసం, పొలం కోసం రాజును అడగడానికి వచ్చింది. అప్పుడు గేహాజీ, నా ప్రభు రాజు, ఈమె ఆ స్త్రీ, ఎలీషా బతికించిన పిల్లవాడు వీడే అన్నాడు. రాజు ఆమె కొడుకును గుచ్చి ఆమెను అడిగాడు. ఆమె అతనికి అంతా వివరించింది. కాబట్టి రాజు ఆమె కోసం ఒక అధికారిని నియమించాడు. ఆమెకు చెందిన ఆస్తిని ఆమెకు ఇచ్చేయండి, ఆమె దేశం వదిలి వెళ్లిన దగ్గర నుండి ఆమె పొలంలో పండిన పంట అంతా ఆమెకివ్వండి అని ఆదేశించాడు. ఎలీషా దమస్కుకి వచ్చాడు. అక్కడ సిరియారాజు బెన్హదదు జబ్బు పడి ఉన్నాడు, దేవుని మనిషి అక్కడికి వచ్చాడు అని రాజుకు చెప్పారు. రాజు హజాయేలును పిలిచాడు. నీవు ఒక కానుక తీసుకుని దేవుని మనిషి దగ్గరికి వెళ్ళు, నాకు నయమవుతుందా లేదా అని అతని ద్వారా యెహోవా దగ్గర సంప్రదించు అని చెప్పాడు. కాబట్టి హజాయేలు ఎలీషాకి కానుకగా దమస్కులో దొరికే మంచి వస్తువులను తీసుకుని వాటిని 40 ఒంటెల మీద ఎక్కించి బయలుదేరాడు. హజాయేలు వచ్చి ఎలీషా ఎదుట నిలబడ్డాడు. సిరియారాజు, నీ కొడుకులాంటి వాడు అయిన బెన్హదదు తన రోగం నయమవుతుందా అని అడగడానికి నన్ను పంపాడు అన్నాడు. అప్పుడు ఎలీషా, నీవు వెళ్ళు, అతనికి తప్పక నయమవుతుంది అని చెప్పు, కాని అతడు ఖచ్చితంగా చనిపోతాడని యెహోవా నాకు చూపించాడు అన్నాడు. ఇలా చెప్పి ఎలీషా హజాయేలు సిగ్గుపడేంతగా అతన్నే చూస్తూ కన్నీరు పెట్టుకున్నాడు. అప్పుడు హజాయేలు, నా ప్రభు మీరెందుకు ఏడుస్తున్నారు అని అడిగాడు. దానికి ఎలీషా, ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలకు నీవు చేయబోయే దుర్మార్గపు పనులు నాకు తెలుసు, వాళ్ళ ప్రాకారాలను నీవు తగలబెడతావు, వాళ్ళల్లో యువకులను కత్తితో హతమారుస్తావు, పిల్లలను నేలకు కొట్టి ముక్కలు చేస్తావు, గర్భవతుల కడుపులు చీరేస్తావు అని జవాబిచ్చాడు. అందుకు హజాయేలు, నేను కుక్కలాంటి వాణ్ణి, ఇంత పెద్ద పని నేనెలా చేస్తాను అన్నాడు. దానికి ఎలీషా, నీవు సిరియాకు రాజువు అవుతావు, నాకు యెహోవా చూపించాడు అన్నాడు. అతడు ఎలీషా దగ్గర నుండి తన రాజు దగ్గరికి వచ్చాడు. అప్పుడు రాజు, ఎలీషా నీతో ఏం చెప్పాడు అని అడిగాడు. అతడు, నీకు తప్పకుండా నయమవుతుంది అన్నాడు అని జవాబిచ్చాడు. కాని ఆ తరువాత రోజు హజాయేలు ఒక కంబలి తీసుకుని నీటితో తడిపి దాన్ని రాజు ముఖంపై పరిచాడు. దాంతో రాజు చనిపోయాడు. అతని స్థానంలో హజాయేలు రాజు అయ్యాడు. అహాబు కొడుకు ఇశ్రాయేలు రాజు అయిన యెహోరాము పరిపాలన 5వ సంవత్సరంలో యూదారాజు యెహోషాపాతు కొడుకు యెహోరాము యూదా వాళ్లపై రాజుగా పరిపాలన ప్రారంభించాడు. అతనికప్పుడు 32 ఏళ్ళు. అతడు యెరూషలేములో 8 సంవత్సరాలు పరిపాలించాడు. ఇతడు అహాబు కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి ఇతడు ఇశ్రాయేలు రాజుల్లాగే వ్యవహరించాడు. ఆహాబు కుటుంబానికి చెందిన వాడిలా ప్రవర్తించాడు. యెహోవా దృష్టికి దుర్మార్గంగా కనిపించేదే చేశాడు. కానీ యెహోవా తన సేవకుడైన దావీదును జ్ఞాపకం చేసుకున్నాడు కనుక యూదా రాజ్యాన్ని నాశనం చేయడానికి ఇష్టపడలేదు. దావీదు వారసులు యూదా రాజ్యాన్ని ఎన్నటికీ పరిపాలిస్తారని దేవుడు దావీదుకు ప్రమాణం చేశాడు. ఈ యెహోరాము పాలించిన రోజుల్లో ఎదోమీయులు యూదా రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఒక రాజును తమ కోసం నియమించుకున్నారు. కాబట్టి యెహోరాము తన సైన్యాన్ని రథాలన్నిటినీ తీసుకుని ఎదోము సరిహద్దుల్లో ఉన్న జాయిరు పట్టణానికి వచ్చాడు. అక్కడ ఎదోము సైన్యాలు వాళ్ళని చుట్టుముట్టాయి. కాని యెహోరాము రాత్రివేళ తన సైనికులతో రథాలతో శత్రు సైన్యాల పంక్తులను ఛేదించుకుని తప్పించుకున్నారు. అప్పుడు అతని సైన్యం తప్పించుకుని తమ ఇళ్లకు చేరుకున్నారు. కాబట్టి ఈ రోజు వరకు ఎదోమీయులు యూదాపై తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. అదే సమయంలో లిబ్నా ప్రజలు కూడా తిరుగుబాటు చేశారు. యెహోరామును గుర్చిన ఇతర విషయాలకొస్తే అతడు చేసిన పనులన్నీ యూదారాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉన్నాయి. యెహోరాము చనిపోయి తన పూర్వీకులను చేరుకున్నాడు. దావీదు పట్టణంలో అతని పూర్వీకులతో కూడా అతన్ని పాతిపెట్టారు. అతని స్థానంలో అతని కొడుకు అహజ్యా రాజు అయ్యాడు. ఆహాబు కొడుకు ఇశ్రాయేలు రాజు అయిన యెహోరాము పరిపాలన 12వ సంవత్సరంలో యూదారాజు యెహోరాము కొడుకు అహజ్యా పరిపాలించడం ప్రారంభించాడు. అహజ్యా పరిపాలన ప్రారంభించినప్పుడు అతనికి 22 ఏళ్ళు. ఇతడు యెరూషలేములో 1 సంవత్సరం పరిపాలన చేశాడు. అతని తల్లి పేరు అతల్యా. ఈమె ఇశ్రాయేలు రాజు ఒమ్రీ కూతురు. అహజ్యా ఆహాబు కుటుంబానికి అల్లుడు. కాబట్టి ఆహాబు కుటుంబానికి చెందిన వాడిలాగే ప్రవర్తించాడు. యెహోవా దృష్టికి దుర్మార్గంగా కనిపించేదే చేశాడు. అతడు ఆహాబు కొడుకు యెహోరాముతో కలిసి రామోత్గిలాదు దగ్గర సిరియారాజు హజాయేలుతో యుద్ధం చేయడానికి వెళ్ళాడు. అక్కడ సిరియా సైన్యం యెహోరామును గాయపరిచింది. యెహోరాము సిరియారాజు హజాయేలుతో రమా దగ్గర యుద్ధం చేసినప్పుడు తనకు కలిగిన గాయాలను నయం చేసుకోవడానికి యజ్రాయేలు ఊరికి తిరిగి వచ్చాడు. యూదారాజు యెహోరాము కొడుకు అయిన అహజ్యా ఆహాబు కొడుకు యెహోరాము జబ్బు పడ్డాడని తెలుసుకుని అతన్ని పరామర్శించడానికి యజ్రాయేలుకి వచ్చాడు. 2వ రాజులు 9వ అధ్యాయము. ఆ తరువాత ప్రవక్త అయిన ఎలీషా ప్రవక్తల సమాజము నుండి ఒక వ్యక్తిని పిలిచాడు. అతనితో, ప్రయాణానికి బట్టలు ధరించు, ఈ చిన్న నూనె సీసా పట్టుకుని రామోత్గిలాదుకు వెళ్ళు. అక్కడకు చేరుకున్న తరువాత నిమ్షీ మనవడు యెహోషాపాతు కొడుకు అయిన యెహూ కోసం వాకబు చెయ్యి, అతన్ని కలుసుకో. అతన్ని తన సహచరుల నుండి వేరుచేసి లోపలి గదిలో ఏకాంతమైన చోటికి తీసుకువెళ్ళు. నూనె సీసా తీసి అతని తలపై నూనె పూసి, ఇశ్రాయేలు రాజుగా నేను నిన్ను అభిషేకం చేశానని యెహోవా చెప్తున్నాడు అని అతనితో చెప్పు. తరువాత తలుపు తీసి ఆలస్యం చేయకుండా అక్కడ్నుంచి పారిపో అని చెప్పాడు. కాబట్టి ప్రవక్త అయిన ఆ యువకుడు రామోత్గిలాదుకి ప్రయాణమయ్యాడు. అతడు చేరుకునేసరికి అక్కడ సేనానాయకులు కూర్చుని ఉన్నారు. అప్పుడు ఆ యువకుడు, నాయకా, నేను నీతో ఒక మాట చెప్పాలని వచ్చాను అన్నాడు. దానికి యెహూ, ఇంతమందిమి ఉన్నాము, ఆ మాట ఎవరిని గుర్చి అన్నాడు. యువకుడైన ఆ ప్రవక్త, నాయకా, ఆ మాట నీకోసమే అన్నాడు. కాబట్టి యెహూ లేచి ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడ ప్రవక్త అతని తలపై నూనె పోశాడు. యెహూతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నాడు, ఇశ్రాయేలు పైన, దేవుని ప్రజలపైన నిన్ను రాజుగా అభిషేకించాను. నా సేవకులైన ప్రవక్తలను, యెహోవా ఇతర సేవకులను యెజెబెలు చంపించింది. వారు కార్చిన రక్తానికి నేను ప్రతీకారం తీర్చుకునేలా నీవు నీ రాజు అయిన అహాబు కుటుంబాన్ని అంతం చేయాలి. అహాబు సంతానం అందరూ నశిస్తారు. వాడు దాసుడైనా స్వతంత్రుడైనా అహాబు సంతానములో ప్రతి మగవాడిని నేను సమూల నాశనం చేస్తాను. నెబాతు కొడుకు యరోబాము కుటుంబంలా, అహీయా కొడుకు బయేషా కుటుంబంలా
అహాబు కుటుంబాన్ని చేస్తాను. యెజ్రెయేలులో యెజెబెలును కుక్కలు పీక్కు తింటాయి. ఆమెను పాతిపెట్టడానికి ఎవరూ ఉండరు. ఈ మాటలు చెప్పి ఆ ప్రవక్త తలుపు తీసుకుని పారిపోయాడు. అప్పుడు యెహూ బయటకు తన తోటి రాజసేవకుల దగ్గరికి వచ్చాడు. వారిలో ఒకడు, అంతా కుశలమేనా? ఆ వెర్రివాడు నీ దగ్గరికి ఎందుకు వచ్చాడు అని అడిగాడు. దానికి యెహూ, వాడు వాడి మాటలు మీకు తెలుసు కదా అన్నాడు. అప్పుడు వారు, మాకు తెలియదు, చెప్పు అన్నారు. అప్పుడు యెహూ, అతడు నాతో అది ఇది మాట్లాడాడు. ఆ తరువాత అతనింకా, యెహోవా ఇలా చెప్తున్నాడు, నేను నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకం చేశాను అన్నాడు అని చెప్పాడు. వెంటనే వారు తమ బట్టలు తీసి యెహూ దిగుతున్న మెట్ల మీద పరిచారు. బేరీలు ఊది, యెహూ రాజయ్యాడు అని ప్రకటించారు. నిమ్షీ కొడుకు యెహూ ఈ విధంగా యెహోషాపాతు కొడుకు యెహోరాముపై కుట్ర చేశాడు. ఆ సమయంలో యెహోరాము ఇశ్రాయేలు వాళ్ళంతా రామోత్గిలాదును సిరియారాజు హజాయేలు నుండి రక్షించడానికి అక్కడే ఉన్నాడు. కాని యెహోరాము సిరియారాజు హజాయేలుతో చేస్తున్న యుద్ధములో సిరియా సైన్యం చేసిన గాయాలను బాగు చేసుకోవడానికి యెజ్రెయేలుకు తిరిగి వచ్చాడు. అప్పుడు యెహూ రాజు సేవకులతో, ఇదే మీ అభిప్రాయమైతే యెజ్రెయేలుకి ఈ వార్త వెళ్లడానికి వీలులేదు. ఈ పట్టణము విడిచి ఎవరూ తప్పించుకుని వెళ్లకుండా చూడండి అని చెప్పాడు. అక్కడ నుండి యెహూ రథంపై యెజ్రెయేలుకి వెళ్ళాడు. ఎందుకంటే అక్కడే యెహోరాము విశ్రాంతి తీసుకుంటున్నాడు. అదే సమయంలో యూదారాజు ఆహజ్యా యెహోరామును కలుసుకోవడానికి అక్కడికి వచ్చాడు. యెజ్రెయేలు ప్రాకారం మీద ఒక కాపలావాడు కావలి కాస్తున్నాడు. వాడు ప్రాకారం పైనుండి కొంత దూరంలో వస్తున్న యెహూను అతనితో వస్తున్న సైనిక దళాన్ని చూసి, ఒక సైనిక దళం రావడం నాకు కనిపిస్తుంది అన్నాడు. అప్పుడు యెహోరాము, ఒక గుర్రపు రౌతును పిలవండి, ఆ వచ్చే వాళ్ళను కలుసుకోవడానికి అతన్ని పంపించండి. అతడు వాళ్ళను శాంతిభావంతో వస్తున్నారా అని అడగాలి అని చెప్పాడు. కాబట్టి ఒకడు గుర్రాన్నెక్కి వాళ్ళను కలుసుకోవడానికి వెళ్ళి, మీరు శాంతిభావంతో వస్తున్నారా అని రాజు అడుగుతున్నాడు అన్నాడు. దానికి యెహూ, శాంతిభావం సంగతి నీకెందుకు? వెనక్కు తిరిగి నా వెనకాలే రా అన్నాడు. కాపలావారు వార్తాహారుడు వాళ్లను కలుసుకున్నాడు, గాని తిరిగి రావడం లేదు అని రాజుకు తెలియజేశారు. అప్పుడు రాజు రెండో అశ్వికుణ్ణి పంపాడు. వాడు వాళ్ల దగ్గరికి వచ్చి, మీరు శాంతిభావంతో వస్తున్నారా అని రాజు అడుగుతున్నాడు అన్నాడు. దానికి యెహూ, శాంతిభావం సంగతి నీకెందుకు? వెనక్కు తిరిగి నా వెనకాలే రా అన్నాడు. మళ్లీ కావలివాడు, వీడు కూడా వాళ్ళని కలుసుకుని తిరిగి రావడం లేదు. రథం నడపడం చూస్తే అది నింసీ కొడుకు యెహూ తోలడంలా ఉంది, వెర్రెత్తినట్టు రథం తోలుతున్నాడు అన్నాడు. కాబట్టి యెహోరాము, నా రథాన్ని సిద్ధం చెయ్యండి అన్నాడు. అతని రథాన్ని సిద్ధం చేశారు. అప్పుడు ఇశ్రాయేలు రాజు యెహోరాము యూదారాజు అహజ్యా తమ రథాలపై బయలుదేరి యెహూను కలుసుకోవడానికి వెళ్లారు. ఇశ్రాయేలు వాడైన నాబోతుకు చెందిన భూమి దగ్గర అతన్ని ఎదుర్కొన్నారు. అప్పుడు యెహోరాము యెహూతో, యెహూ శాంతిభావంతో ఉన్నావా అని అడిగాడు. దానికి యెహూ, నీ తల్లి యెజెబెలు వ్యభిచారం మంత్రవిద్యలు ఇంత మితిమీరిపోయి ఉండగా ఇక శాంతిభావం ఎక్కడిది అన్నాడు. వెంటనే యెహోరాము రథాన్ని మళ్లించి, అహజ్యా మోసం విశ్వాసఘాతుకం అని అహజ్యాతో చెప్పి పారిపోయాడు. అప్పుడు యెహూ బాణం తీసి తన శక్తి కొద్దీ ఎక్కుపెట్టి యెహోరాము భుజాల మధ్య గురిచూసి కొట్టాడు. ఆ బాణం అతని గుండెల్లోకి దూసుకు వెళ్ళింది. అతడు తన రథంలోనే కుప్పగూలిపోయాడు. అప్పుడు యెహూ తన దగ్గర అధికారి బిత్కారుని పిలిచి, అతన్ని ఎత్తి యెజ్రెయేలు వాడైన నాబోతు పొలంలో పడవేయి. నీకు గుర్తుందా, మనం ఇద్దరం ఇతని తండ్రి అహాబుతో కలిసి గుర్రాలెక్కి వచ్చినప్పుడు యెహోవా అతనికి వ్యతిరేకంగా ఈ ప్రవచనాన్ని పలికించాడు. యెహోవా చెప్తున్నదేమిటంటే, నిన్న నేను నాబోతు రక్తాన్ని అతని కొడుకుల రక్తాన్ని ఖచ్చితంగా చూశాను. యెహోవాను చెప్తున్నాను, ఇదే నేలపై నేను నీకు ప్రతీకారం చేస్తాను. కాబట్టి ఇప్పుడు నువ్వు యెహోవా మాట ప్రకారం ఇతన్ని ఈ పొలంలో పడవేయి అన్నాడు. జరిగిందంతా చూసిన యూదారాజు అహజ్యా బేత్ హగ్గాన్ పట్టణం దారిలో
తన రథంపై పారిపోయాడు. కాని యెహూ అతన్ని తరిమాడు. ఆ రథంలోనే అతన్ని చంపండి అంటూ తన సేనానులకు ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి వారు ఇబ్లేయాముకు సమీపంలో ఉన్న గూరుకు వెళ్లే దారిలో అతనిపై బాణాలు వేసి కొట్టారు. అహజ్యా తన రథంలోనే మెగిద్దోకు వెళ్లి అక్కడ చనిపోయాడు. అతని సేవకులు అతన్ని రథం మీద యెరూషలేముకు తీసుకువెళ్లారు. దావీదు నగరంలో అతని పూర్వీకుల దగ్గర అతన్ని సమాధి చేశారు. ఈ అహజ్యా ఆహాబు కొడుకు యెహోరాము పరిపాలన 11వ సంవత్సరంలో యూదాకు రాజు అయ్యాడు. యెహూ యెజ్రాయేలులో అడుగుపెట్టిన విషయం యెజెబెలుకు తెలిసింది. కాబట్టి ఆమె తన కళ్ళ చుట్టూ రంగులు వేసుకుని కేశాలంకరణ చేసుకుని మేడపైని కిటికీలో నుండి బయటికి తొంగిచూసింది. యెహూ గుమ్మం గుండా లోపలికి వస్తుండగా జిమ్రీవలే యజమానిని చంపినవాడా, శాంతిభావంతో వస్తున్నావా అని అడిగింది. అతడు తలెత్తి కిటికీ వైపు చూశాడు. అక్కడ నా వైపు ఉన్నదెవరు అని అడిగాడు. ఇద్దరు ముగ్గురు నపుంసకులు కిటికీలో నుండి తొంగిచూశారు. యెహూ ఆమెను కిందకు తోసేయండి అన్నాడు. వారు యెజెబెలును కిందకు తోసేశారు. దాంతో ఆమె రక్తం గోడల మీద గుర్రాల మీద చిమ్మింది. అప్పుడు యెహూ ఆమెను గుర్రాలతో తొక్కించాడు. తరువాత అతడు భవనంలో ప్రవేశించి భోజనం చేసిన తరువాత శాపానికి గురైన ఆమె ఒక రాజకుమార్తె కాబట్టి వెళ్ళి ఆమెను సమాధి చేయండి అని ఆదేశించాడు. సేవకులు ఆమెను సమాధి చేయడానికి వెళ్లారు. కాని వాళ్ళకి ఆమె పుర్రే, కాళ్ళు, అరచేతులు తప్ప ఇంకేమీ కనబడలేదు. వారు వచ్చి యెహూకి ఆ సంగతి చెప్పారు. అప్పుడు అతడు, ఇది యెహోవా తన సేవకుడు తిస్బీవాడు అయిన ఏలియా ద్వారా పలికిన మాట. ఇజ్రాయేలు నేలపై కుక్కలు యెజెబెలు మాంసాన్ని తినివేస్తాయి. ఎవరూ గుర్తుపట్టలేకుండా ఆమె శరీరం ఇజ్రాయేలు పొలాల్లో పేడలా ఉంటుంది. ఆ మాట ప్రకారమే ఇది జరిగింది అన్నాడు.